విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుగావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పివత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అత శ్రీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఎంత గొప్పవాడైనా అహంకారానికి గురైతే దానివల్ల ఎటువంటి పతనం పొందుతాడో మనకి చిత్రకేతూపాఖ్యానం ద్వారా తెలిసింది. చిత్రకేతుడు వంటి ఉపాసకుడు, నారాయణ కవచాన్ని చదివినవాడు, ఉపాసన చేసినవాడు, విద్యాధర రాజై చివరికి పార్వతీదేవిని పరమేశ్వరుణ్ణి ధిక్కరించి ఆది దంపతుల్ని ధిక్కరించి వృత్రాసురుడయ్యాడు అని చెప్పుకున్నాం. కాబట్టి అసురత్వం అంటే ఏమిటి? దేవతలని నిందించడం, పరోక్షంలో కాని ప్రత్యక్షంగా కాని గురువుల్ని దూషించడం, ఈ రెండింటికి అసురత్వము రాక్షసత్వము అని పేరు. అసురులు రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనూ ఉంటారు. అంటే తెలిసి కాని తెలియక కాని, అందరి ఎదురుగుండా కాని లేక రహస్యంగా కాని, ముందుగా గురువుల్ని నిందించడం. ఎదురుగుండా నిందించకుండా పక్కన నిందిస్తే ఇంకొంచెం ఎక్కువ పాపంట. ఎదురుగుండా నిందిస్తే వచ్చే పాపం కొంత అయితే పక్కన తిడితే వచ్చే పాపం రెట్టింపు. ఈ ఇద్దరికి ఏమని పేరు? అసురులు రాక్షసులు. అసురులకి రాక్షసులకి తేడా ఉందంటోంది భాగవతం. అసురులను రజోగుణంతో సృష్టించాట విష్ణుమూర్తి. రజోగుణం యొక్క లక్షణం సృష్టికి మూల కారణం కామం, క్రోధం. తమోగుణం పరమ మూర్ఖత్వం. ఎవ్వరు చెప్పినా వినిపించుకోకుండా ఒక్కసారి వచ్చిన కోపాన్ని యావజ్జీవితం పెట్టుకుంటే దానికి తమోగుణం అని పేరు. రజోగుణం ఉన్నవాడు ఇవాళ కాకపోతే రేపు మారుతాడనే నమ్మకం ఉందిట. తమోగుణం ఉన్నవాడు మారడు. ఎందుకని? నాకు వాడి మీద కోపం వచ్చింది, నా జీవితంలో చచ్చిన ఇంకా వాడితో మాట్లాడను, వాడిని మొహం చూడను, వాడు నాకు శత్రువు అని భావిస్తాడు. ఆ తమోగుణం వల్ల యక్షులు రాక్షసులు, రజోగుణం వల్ల అసురులు పుట్టారు. ఎవరు చెప్పారు ఈ మాట? భాగవతంలో షష్ఠ స్కంధమే కాకుండా మీరు ఇంటికి వెళ్ళాక ప్రహ్లాద చరిత్ర చూడండి. సప్తమ స్కంధం ప్రారంభంలో కూడా స్వయముగా నారదుడు ధర్మరాజుకి చెప్పాడు, విష్ణుమూర్తి రజోగుణము ద్వారా అసురులను సృష్టించాడు. అంటే రాక్షసుల్లో కూడా శాఖలున్నాయిలండి. అందులో అసురులని ఒక శాఖ ఉన్నారు. వారు రజోగుణ ప్రధానులు, కామక్రోధాదులకి గురవుతారు. తమోగుణ ప్రధానులు యక్షులు రాక్షసులు. అందుకే ఇంక వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ల మాట వాళ్లది తప్ప రెండో వాడి మాట వినే లక్షణం లేని వాళ్ళని రాక్షసులు అంటారు. మీరు ఎన్ని చెప్పినా అన్నీ విని, మీరు ఇంత చెప్పారా, నేను ఇలాగే చేస్తానంటాడు. ఇంకవాడికి నువ్వు చెప్పేదేముంది? ఒరే నాయన, రెండేళ్ళు నాలుగురా ఆరు కాదురా అంటే మీరు ఎన్ని చెప్పండి, ఆరే అంటట. అటువంటి పరమ మూర్ఖుణ్ణి, గాఢమూర్ఖుణ్ణి, అజ్ఞానిని రాక్షసుడిగా భాగవతం చెబుతున్నది. ఈ రెండు లక్షణములు కూడా ప్రమాదం. ఈ రెండు లక్షణములు ఎప్పుడు వస్తాయి అంటే ముందు గురువు గారిని తిట్టడం, అది కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ. పరోక్షంగా తిట్టడం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎదురుగుండా తిడితే బాగుండదు కనుక. ఎదురుగుండా అమ్మ బాబోయ్ మీ అంత గొప్ప గురువు ఉన్నాడండి, మీలాంటి పండితులు మీలాంటి పౌరాణికులు లేరని తెగ పొగిడేసి వేదిక మీద ఇంటికి వెళ్ళాక ఉట్టి అబద్ధం, వాడు దొంగ, వాడికంటే వేరే వాడి పురాణమే బాగుంటుంది అంటారట. ఈ డివిడీల కంటే ఆ డివిడీలే కొనుక్కోండి అంటట. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా తమోగుణ ప్రధానులు. ఇక రజోగుణ ప్రధానులు అసురులు. వీళ్లలో ప్రధానమైనది కోరిక, రెండోది కోరిక వల్ల వచ్చే క్రోధం. ఇంకా ఈ రెంటికి అతీతం అవ్వాలి. అవ్వాలంటే, సత్వగుణం పొందాలంటే ఇందాక చెప్పినట్టుగా గురువుని ప్రత్యక్ష పరోక్షములుగా తిట్టరాదు. ఇంకా దేవతా నింద, అది మరీ ప్రమాదం. ఈ రెండు నిందలు చేయడం వల్ల, తెలుసో తెలియకో చేయడం వల్ల అహంకరించి చిత్రకేతుడు వంటి వాడు వృత్రాసురుడైపోయాడు. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం అయ్యాక, వాడికి ప్రాణం పోయాక మళ్లీ జీవితంలో ఎప్పుడూ మాట వరసకి కూడా దేవతా నింద చెయ్యరాదు, గురునింద చెయ్యకూడదు అనుకున్నాడు. అనగానే చాలా ఆశ్చర్యము ఆనందము కలిగాయి పరీక్షిత్తుకి. ఇది నాకు కనువిప్పు, ప్రాణం పోయే ముందు హరిస్మరణ తప్ప మాట వరస కూడా ఇతరులలో నిందని నేను బయటికి తీసుకురాను. అంటే ఇతరులలో లోపాలు ఎత్తను. లోపాలు ఎత్తడం మొదలెడితే అందరిలో ఏవో పాపాలు ఉంటాయండి. కాకపోతే మహాత్ములలో లోపాలు అసలు ఎత్తకూడదు. ఎందుకంటే మహాత్ములు పైకి లోపము కింద కనపడినప్పటికీ వాళ్ళు సరిదిద్దుకోగలిగిన జ్ఞానులు వాళ్ళు. శంకరాచార్యులు వారు మద్యం తాగారట, అది చూచి శిష్యులు కావాలని మర్నాడు వాళ్ళు తాగారు. ఆ తర్వాత రోజు శంకరాచార్యులు వారు ఏం చేశారు, శేషం కరిగించి తాగారు. శంకర విజయంలో ఉంది. గురువు గారు ఏం చేస్తే చేయగలం అన్నారట. కొంతమంది శిష్యులు ఉంటారులండి, వాళ్ళు ఏమంటారంటే ఆ గురువు గారు ఏంటి మేము చేయగలం, స్టేజీ ఆయనకి ఇచ్చారు కానీ ఆ స్టేజ్ మాకు ఇస్తేనే ఈ పాటికి ఎన్ని రకాలైనటువంటి జిమ్మిక్కులు చేసేవాళ్ళము అంటారట. పాప హరిగారి చేత అలాంటి వాళ్ళకి ఒకసారి ఇప్పిద్దాం, పర్వాలేదు వాళ్ళు ఏం చేస్తారో కూడా చూడాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే లాభం ఉంటుంది. ఇప్పుడు గురువు గారిని అలాగే అంటూ ఉంటే శంకరాచార్యులు విన్నారు, ఓహో శిష్యులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అనుకుని కావాలని తాగాడు, కళ్ళు తెచ్చుకుని కొండ గడగడ తాగాడు. అబ్బో గురువుగారు కళ్ళు తాగారు గనక, ఫుల్లుగా తాగారు గనక, మనం ఫుల్లుగా కాకపోతే హాఫ్ ఫుల్ అయినా తాగకపోతామా అని మర్నాడు వాళ్ళు కూడా గురువు గారితో పోటీ పడి కళ్ళు తాగారు. ఆ మర్నాడు గురువు గారు ఏం చేశారు, శేషం కరిగించి గడగడ తాగాడు. శేషం మాట వరస కడుపులో కడితే వెంటనే తస్తాం, అటువంటిది కరిగించిన శేషం ఒక్కసారి నాలిక మీద కడితే ఇక ఈ నాలికతో మనం ఏమీ చేయలేము, ఆ నాలిక చీలికలైపోతుంది. వాడి జీవితంలో ఇడ్లీ తినలేడు, పురాణం వినలేడు, నారాయణ అనలేడు, వాడి బ్రతుకు దుర్భరం అవుతుంది. అటువంటి శేషం వేడివేడిగా కరిగించి కొండతో తాగాడు ఆయన. ఇప్పుడు శిష్యులు వెర్రిమోహం వేసి కూర్చున్నారు, తాగండి అన్నాడు ఆయన. తాగితే చచ్చిపోతాం కదా గురువు గారు అన్నారు. మరి నిన్న నేను కళ్ళు తాగినప్పుడు తాగారుగా, అంటే కళ్ళు అంటే వేరండి, కొంచెం పుల్ల పుల్లగా ఉందండి, మత్తు ఇచ్చిందండి అన్నారట వాళ్ళు. అదేనాయనా మరి, నేను తాగినట్టు తాగుతాను అనుకున్నప్పుడు నాతో పాటు కళ్ళే కాదు శేషం తాగాలి, లేదా గురువు గారిని అనుకరించకూడదు, గురువు గారు చెప్పే మంచినే స్వీకరించండి. అలాగే అన్ని వేళలా గురువులు చేసినట్టు మనం చెయ్యలేము, జాగ్రత్త అనగానే వెంటనే వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి లోకంలో ఒకటి ఉన్నది, గురువులు చేసినట్టుగా అన్ని వేళలా మనం చేయలేము, వాడి స్థాయి వేరు మనం ఎలా చేయగలుగుతాం, కాబట్టి ఇక మీదట ఎప్పుడూ కూడా గురుభక్తితో ఉండాలి అని పరీక్షిత్తు నిర్ణయించుకుని అదితి దితి మొదలైనటువంటి వాళ్ళ సంతానాలు వాటి విశేషం చెప్పమని అడిగాడు. అదితికి ముందుగా 12 కొడుకులు పుట్టారు, వాళ్ళకి ద్వాదశ ఆదిత్యులు అని పేరు, అంటే సూర్యుడు 12 పుట్టాట. ఈ 12 12 పేర్లు ఉన్నాయి, అందులో ఒక ఆయన పేరు లోలాదిత్యుడు, అంటే కాశీ అంటే చాలా ఇష్టం ఆయనకి, అందుకని ఎక్కువగా కాశీలో ఉంటాడు, కాశీ మీద లోలత్వముతో వెళ్లడం వల్ల లోలాదిత్యుడు అన్నారు. ఇప్పుడు మనకి కనపడుతున్న ఆయన ఎవరో తెలుసా, ఇప్పుడున్న ఆయన పేరు మిత్రుడు, అందుకే రోజు ఆయనకి మిత్రవందనమని పేరుతో ఆయనకి నమస్కారం చేస్తున్నాం. సాయంకాలం కూడా ఓం మిత్రశచరిషిణి ధృతస్ అని సంధ్యావందనంలో, సాయం సంధ్యావందనంలో చెబుతున్నాం. వరుణ మంత్రాలు చెప్పేటప్పుడు సాయంత్రం పూట ఏం చెబుతాం మనం, సంధ్యావందనం అని ఒకటి ఉందిలేండి, అది చేసేవాడికి తెలుస్తుంది. ఓం మిత్రస్య చరిషిణి ధృత శ్రీవోసా నస్య దేవసిం, ఈ మంత్రం వరుణ మంత్రం, వారుణ మంత్రం, పరమ పవిత్రమైనది. అందులో మిత్రుడనేటటువంటి సూర్యుడు పగటిపూట మిత్రుడిగా సాయంకాలం వరుణుడిగా ఉంటాడని, వరుణుడు కూడా సూర్యుడు యొక్క ఒక రూపమని చెప్పారు. అందుకే వరుణుడు కూడా ద్వాదశాదిత్యుల్లో ఒకటే నిజానికి, తర్వాత విడిపోయాడు గాని. ఈ మిత్రుడనేవాడు భూమండలానికి వేడినిస్తాడు, అందుకే సూర్యుడికి చాలా అనేక నామాలు ఉండడం వల్లే, అనేక రూపాలు ఉండడం వల్లే ఎంతో మందికి కన్నుగా ఉండగలిగాడు. ఇప్పుడు శివుడికి 3 ఉన్నాయి, అందులో కుడి కన్ను ఎవరు, సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3 అగ్ని. ఇప్పుడు సూర్యభగవానుడు ఆయనకి కన్నుగా ఉన్నాడంటాం, మళ్ళీ విష్ణువుకి కన్నుగా ఉన్నాడంటున్నాం, అమ్మవారికి కన్నుగా ఉన్నాడంటున్నాం, ఎవరు ఇందులో అంటే భగుడు అని పేరు కలిగిన సూర్యుడేమో శివుడికి కన్ను, శివుడి యొక్క కుడి కన్ను ఒక సూర్యుడు, ఆ సూర్యుడు 12 సూర్యులలో భగుడు అని పేరు కలిగిన వాడు. అదే విష్ణువు దగ్గరకు వచ్చేసరికి పూషుడు అని పేరు కలిగిన ఆయన. ఈయనకి దంతాలు లేవు, దంతాలు లేకపోతే దక్షయజ్ఞంలో దంతాలు ఊడిపోతే అందుకే మెత్తని పాయసం పెడుతున్నాం, ఈయన పూషుడు అన్నమాట. ఇంకా అమ్మవారికి ఉన్నటువంటి వాడు ఎవడు, ఆయన ఇప్పుడు మనకు కనపడే మిత్రుడు అనేవాడు అన్నమాట. అంటే సూర్యుళ్ళు కూడా 12, ఒకే సూర్యుడు 12 12 సంతానంగా అదితికి పుట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కన్నుగా మారారు. ప్రస్తుతం భూలోకానికి కనపడుతున్న ఆయన మిత్రుడు అన్నమాట. అదితికి 9వ కొడుకు వరుణదేవుడు, ఇతని భార్య పేరు చెరిషిణి. ఈ ఇద్దరికి 2 పుట్టారు, ఎవరు వాళ్ళు, బ్రహ్మ మానస పుత్రులైనటువంటి భృగు మహర్షి శాపవశాత్తు, విష్ణువు యొక్క శాపవశాత్తు విష్ణువుని ఒకసారి ఆయన తన్ని వెళ్ళండి, దాంతో విష్ణుమూర్తి భూలోకంలో మళ్లీ పుట్టన్నట్ట. అందుకని ఈయన వరుణుడికి, వరుణుడి భార్య చెరిషిణికి భూలోకంలో మళ్లీ భృగు అనే పేరుతో కొడుకుగా పుట్టాడు. ఇంకా 2 ఆయన పేరు వాల్మీకి, ఆయనే రామాయణం రాశాడు, అందుకే వాల్మీకి వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన ప్రచేతసుని కొడుకు. ప్రచేతసుడు అంటే వరుణుడు. వరుణుడికి చెరిషిణి వల్ల వాల్మీకి అనే ఆయన కొడుకుగా పుట్టినట్టుగా స్వయముగా భాగవతంలో ఆరో స్కంధంలో ఉంది. దీని ఎవడు కాదనలేడు. ఆయనే తర్వాత కొన్ని కారణాల చేత అనేక అవతారాలు ఎత్తాడు. మధ్యలో ఒకసారి ఉద్యోగం కోసం తిండి లేక దొంగలతో కలిశాడు. అప్పుడు ఆయనకి రత్నాకరుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నారదుని ద్వారా రామమంత్రం పొంది మహాకవి అయ్యాడు. కాబట్టి మహాత్ములు కూడా మధ్య మధ్యలో వృత్తులు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, భ్రష్టులైన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఈయన కూడా మధ్యలో మారినవాడు. మొత్తం మీద భృగు మహర్షి వాల్మీకి, చరిషిణికి, వరుణుడికి కుమారులుగా పుట్టారు. అతిథి కొడుకుల్లో ఒక ఆయన మిత్రుడని చెప్పాంగా, ఈ మిత్రుణ్ణి వరుణుణ్ణి కలిపి మిత్రావరుణులు అంటారు. వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారట. ఎక్కడికి వెళ్ళినా ఈ మిత్రుడు వరుణుడు కలిసి వెడతారు. మిత్రుడు సూర్యుడు, వరుణుడు పశ్చిమ దిక్కుకి అధిపతి. ఈ ఇద్దరు జంటగా వెళ్లారు. ఓసారి వీళ్ళిద్దరు జంటగా వెడుతుంటే దారిలో పరమసుందరీమణి శ్రీ మహావిష్ణువు యొక్క తొడ నుంచి పుట్టిన ఊర్వశి కనపడింది. విష్ణుమూర్తి నరుడు నారాయణుడు అనే పేరుతో రెండు రూపములు ధరించి బదరికావనంలో తపస్సు చేశాడు చాలా కాలం. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సుకి ఇంద్రుడికి భయం వేసింది. ఓరి దేవుడై, ఈ నరనారాయణులు తపస్సు చేసి తమ శక్తితో లోకాలను జయిస్తారేమో, నా ఇంద్ర పదవి ఎక్కడ లాక్కుంటారో. ఇంద్రుడికి పదవి అంటే భయం. ఆ పదవికి ఎవరైనా పోటీ వస్తారేమో, ఎత్తుకుపోతారేమో అని భయం. అందుకని ఎవరైనా తపస్సు చేస్తే ఈ తపస్సు వల్ల వీళ్ళకి బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు వీళ్ళు బ్రహ్మని నా పదవి అడుగుతారు, పదవి పోతే ఎలా బతుకుతాం అనుకుని ఈ ఇద్దరిని తపస్సు పాడు చెయ్యాలి, వాళ్ళని భ్రష్టులు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తపస్సు ఎలా పాడవుతుంది? సహజంగా లోకంలో మంచి అందగత్యం చూస్తే ఎవడైనా తపస్సు మానేస్తాడు. అందుకని ఇంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి పరమసుందరీమణిని రంభని, చెరువర్షిణిని, సాత్వతిని, పుంజికస్థలని, పులోమ అనే ఆవిడ్ని, నలుగురిని పంపాడు. ఈ నలుగురు వచ్చి నరనారాయణులు బదరీలో మహా తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి ఆశ్చర్యపోయారట వాళ్ళు. అయ్యి బాబు, ఏమి తపస్సు ఇది? వీళ్ళని ఎలా పాడు చేయటం? కళ్ళు మూసుకుని జపం చేస్తూ తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళని మన హావభావాలతో బుట్లో పడేసుకోవడం అంత తేలిక కాదనుకుని వాళ్ళంతా ముట్టుకున్నారు, నృత్యం చేశారు, పాటలు పాడారు. ఎందుకయ్యా ఈ యోగం? మాతో భోగం అయితే నీకు మంచిదన్నారు. నరనారాయణులిద్దరూ కళ్ళు విప్పారట. ఎదురుగుండా ఉన్న అందగత్తెలు, మాలాంటి అందగత్తెల్ని ఎక్కడైనా చూశారా? ఎంత సుందరీమణులు, శుభ్రంగా మాతో కామక్రీడల్లో తేలండి అన్నారు. అప్పుడు నారాయణుడు పకపకా నవ్వి, అంటే నీ బోటి సుందరి ఈ లోకంలో లేదా? నీలాంటి సుందరులను నేను తలుచుకుంటే కోకొల్లలుగా నా శరీరం నుంచి సృష్టించుకుంటాను అని కుడితోడని ఇలా ఒక దెబ్బ కొట్టి చీరి అందులోంచి ఒక సుందరిని బయటికి తీసుకొచ్చాడు. సంస్కృతంలో తొడని ఊరువు అంటారు. ఊరువు నుంచి వచ్చింది గనక ఊర్వశి అని పేరు వచ్చింది. అందుకే ఊర్వశి అప్సరస కాదు, పాలసముద్రం నుంచి పుట్టలేదు, నారాయణుని ఊరువు నుండి, తొడ నుండి పుట్టింది. ఆ ఊర్వశి సౌందర్యాన్ని చూచి రంభ మూర్చిపోయింది, వణికిపోయింది పుంజికస్థల. అమ్మ బాబోయ్, ఇంత అందగత్తెని మేము ఎక్కడా చూడలేదు. నీ తొడ నుంచి ఇంత అందగత్తెని సృష్టించుకున్నావు, కాబట్టి నువ్వు తలుచుకుంటే నీకు కావలసిన సుందరీమణిని, భామని నువ్వే సృష్టించుకుని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలవు. అయినా అన్నిటినీ విడిచిపెట్టి వైరాగ్యంతో తపస్సు చేస్తున్నావు. నీలాంటి వాడు జోలికి రావడం పొరపాటని లెంపలేసుకుని కాళ్ళ మీద పడ్డారు అప్సరసలు. అది ఇంద్రియ నిగ్రహం అంటే. అటువంటి అప్సరసల్ని లెక్క లేకుండా తిరస్కరించారు నరనారాయణులు. అందుకే వాళ్ళకి యోగేశ్వరులని పేరు. ఆ నరుడే అర్జునుడిగా, నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు. వాళ్ళు మహిత మునులు, తరచుగా ఆకాశంలో విమానాల్లో వెడుతూ ఉంటారు. వాళ్ళు కనపడితే బ్రహ్మ కూడా నమస్కరిస్తాడు, ఎందుకంటే వాళ్ళు విష్ణువు యొక్క అంశ గనక. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి పశ్చాత్తాపంతో, మీ తపస్సును నేను పాడు చేయాలనుకోవటం భ్రమ. అసలు మీరు తలుచుకుంటే లోకాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. వైకుంఠాన్ని పరిపాలించే విష్ణువువి నువ్వు అని తెలియక నువ్వు తపస్సు చేసి మా ఇంద్రలోకాన్ని ఎక్కడ లాక్కుంటావో, నా ఇంద్ర పదవికి ఎక్కడ నువ్వు లాక్కుని నన్ను ఎందుకు పనికి రాకుండా ప్రశ్నుడి చేస్తావో, ఇంద్ర పదవికి ఎసరు పెడతావేమో అని భయపడ్డాను. కానీ నువ్వు అలా పెట్టవని అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నాను. నాకు చిన్న కోరిక, ఈ రంభ, పుంజికస్థల మొదలైన అప్సరసలు ఎలాగో నా దగ్గర ఉన్నారు, వీళ్ళకంటే అందగత్తె ఊర్వశి, ఆవిడ కూడా నాకు ఇచ్చేయకూడదు అన్నాడు. ఇది ఇంద్రుడి కోసమెరుపు. అనగానే ఆయన నవ్వి ఊర్వశిని ఇచ్చేశాడు. అప్పుడు ఆ ఊర్వశిని వెంట పెట్టుకుని ఆకాశ మార్గంలో ఇంద్రుడు స్వర్గానికి ఎడుతూ ఉంటే ఆ సమయంలో మిత్రావరుణులిద్దరూ కలిసి భూలోకానికి వస్తున్నారు. మిత్రుడంటే సూర్యుడు, వరుణదేవుడు ఇద్దరు కలిసి ఉంటారని చెప్పాగా. ఇద్దరూ ఒకేసారి ఊర్వశిని చూచి పరవశించిపోయారు. ఊర్వశి ఇంత పూర్వం ఎక్కడా కనపడలేదు, ఎవరికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఇంద్రుడిని అడిగారట. అప్పుడు ఇంద్రుడు, నారాయణుడు సృష్టించాడు అందుకే ఇంత అందంగా ఉందనగానే వెంటనే ముందు సూర్యుడు రహస్యంగా వరుణుడిని వదిలేసి, ఇంతవరకు ఎప్పుడు కలిసి అతుక్కు వెతుక్కు తిరిగేవారు వీళ్ళు, ఇప్పుడు అందగత్తి కనబడగానే వరుణుడికి చెప్పకుండా రహస్యంగా వచ్చి, ఊర్వశి ఊర్వశి, ఇంద్రుడితో నువ్వేం సుఖపడతావు, నువ్వు కొంతకాలం నాకు భార్యగా ఉండకూడదా అన్నట్ట. అయితే ఇంద్రుడు అనుమతి తీసుకుని, కొంతకాలం నీకు భార్యగా వస్తాను, ప్రస్తుతం నా వెంటబడకంది. ఈ కాసేపటిక ఆ మిత్రుడు పక్కకి తప్పుకోగానే వరుణుడు రహస్యంగా వచ్చి, ఇందాక మిత్రుడు వచ్చి నీతో ఏదో రహస్యంగా అన్నాడు, వాడిని నమ్మకు, ఆయన బాగా వేడిగా ఉంటాడు, నేను జలాధిదేవతని, చల్లగా ఉంటాను. ఎవరైనా చల్లదనాన్ని ఇష్టపడతారు కానీ వేడిని ఇష్టపడతారా? ఏసీ రూమ్లో ఉండాలనుకుంటారు తప్ప వేసవకాలంలో ఎండలో గుంటూరు మధ్యలో ఉండాలని ఎవడనో కోరుకుంటాడా? అందువల్ల ఆ వేడితో ఉన్నటువంటి సూర్యుడు వదిలి నన్ను పట్టుకోకూడదా అన్నాడు వరుణుడు. ఆయన తర్వాత నీకు భార్య నవ్వుతానందిట. ఈ ఇద్దరికీ కూడా వడంబడికి చేసింది ఆవిడ, ఇదే విధంగా ఇద్దరికీ నచ్చ చెప్పింది. ఈలోపు ఆవిడ వచ్చేలోపు ఇటు మిత్రుడికి కామం పెరిగిపోయింది, ఇటు వరుణుడికి కామం పెరిగింది, ఆ ఇద్దరికీ ఒకేసారి రేతఃపాతం అయ్యింది. అప్పుడు వాళ్ళు సిగ్గుపడి రేతస్సును పట్టుకొచ్చి ఒక కొండలో వేశారు. ఆ కొండలో ఇటు మిత్రుడు వరుణుడు యొక్క రెండు రేతస్సులు కలిసి అందులోంచి ఇద్దరు మహాపురుషులు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళకి మిత్రావరుణులు, కొండ నుంచి పుట్టారు గనక కుంభసంభవులు అని పేరు. అదే ఒక ఆయన వశిష్ఠుడు, రెండోవాడు అగస్త్య మహర్షి. ఈ ఇద్దరు స్వయంగా అన్నదమ్ములు, మిత్రావరుణులు. అందులో అగస్త్యుడు ఏకంగా సముద్రం తాగిన మహాత్ముడు, వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ధిక్కరించినవాడు, రాముడికి కులగురువు. ఇంకా అదితికి 11వ కొడుకు పుట్టాడు, ఆయనే ఇంద్రుడు. ఈ సూర్యుళ్ళు అయ్యాక మరొక కొడుకు పుట్టాడు ఆయనకి. 12 మంది సూర్యులు, మొదట్లో ఒక్కడే, ఆ తర్వాత చాలా సంతానం కలిగారు. 11వ కుమారుడిగా ఇంద్రుడు పుట్టాడు. అసలు ఆయన పేరు ఇంద్రుడు కాదు, పురంధరుడు. ఇంద్రుడు అనేది పదవి, ఆ పదవిలో ఉండడం వల్ల ఆయనకి శాశ్వతంగా ఇంద్రుడని పేరు వచ్చింది. ఈయన భార్య శచీదేవి, పులోముడి కూతురు. అనగా పులోమ అంటే భృగు మహర్షి యొక్క భార్య. భృగు మహర్షికి పులోమకి పుట్టినటువంటి, స్వయంగా భృగు మహర్షి కూతురండి, అయినా ఇంద్రుడికి భృగుగారికి పడిదవదు, అదేమిటో తెలియదు కానీ కొన్ని చోట్ల మామగారికి అల్లుడికి పడిదవదు, వాళ్ళ కర్మలు పూర్వజన్మకర్మలు ఏవో ఉంటాయి. ఇంద్రుడు స్వయాన భృగు మహర్షికి అల్లుడు, శ్రీవత్సగోత్రంలోకి అల్లుడిగా వెళ్లిన మొదటి అదృష్టం ఇంద్రుడికి దక్కిందన్నారు. అటువంటి ఇంద్రుడి భార్య శచీదేవికి 3 కొడుకులు. పెద్దవాడు జయంతుడు, రెండోవాడు ఋషభుడు, మూడోవాడు పేరు విదుషుడు. ఇంకా అదితికి 12వ కొడుకు పుట్టాడు, ఆయనే వామనుడు. ఆ వామన అవతారంలో బలిచక్రవర్తిని భంజించాడు. ఈ వామన అవతారంలో ఆయన భార్య పేరు కీర్తి. వారికి ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు సౌభగుడు. ఈ సౌభగుడు అనేటటువంటి వాడి వల్లే లోకంలో సౌభాగ్యము, సౌభగత్వము అనే పదాలు వ్యాపించాయి. ఇంకా కశ్యప ప్రజాపతి 2వ భార్య దితి సంతానం చెబుతా విను. దితికి మొదట హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు పుట్టారు. తర్వాత చాలా కాలానికి వజ్రాంగుడు అనేవాడు పుట్టాడు. హిరణ్యాక్షుడికి చాలామంది కొడుకులు ఉన్నారు. అందులో ఒక భార్య పేరు జంభాసురుడి కూతురు. ఆవిడ జంభాసురుడు అనేవి వాడిని ఇంద్రుడు చంపాడు. ఆ జంభాసురుడి కూతుర్ని హిరణ్యాక్షుడు పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు కయాధువు. ఈ కయాధువు ద్వారా హిరణ్యకశిపుడికి 4 కొడుకులు పుట్టారు. హిరణ్యకశిపుడు పెద్దవాడు, వాడి భార్య పేరు కయాధువు. ఆ కయాధువు జంభాసురుడి కూతురు. ఆవిడికే మరో పేరు లీలావతి. ఆవిడికి ప్రహ్లాదుడు పెద్ద కొడుకు, అనుహ్లాదుడు 2వ కొడుకు, సంహ్లాదుడు 3వ కొడుకు, హ్లాదుడు అనేవాడు 4వ కొడుకు. ఆ 4 కొడుకులు అయ్యాక హిరణ్యకశిపుడికి లీలావతి వల్ల, ఈ కయాధువు వల్ల ఒక కూతురు కూడా పుట్టింది. ఆ కూతురు పేరు సింహిక. ఆ సింహిక కొడుకే రాహు. అంటే నవగ్రహాలలో ఒక ఆయన లేడు రాహు అని, రోజు మీరు సింహిక గర్భ సంభూతం తమ్ రాహుం ప్రణమామ్యం అంటున్నారే, ఆ రాహు తల్లి సింహిక స్వయాన ప్రహ్లాదుడి చెల్లెలు. ప్రహ్లాదుడికి ఆఖరణ పుట్టిందనమాట. 4 కొడుకుల తర్వాత పుట్టిన కూతురు హిరణ్యకశిపుడి కూతురు. ఆవిడ చాలా కాలం పాతాళలోకంలో నివసించింది, తర్వాత దక్షిణ సముద్రంలో ఉంది. ఆవిడనే ఆంజనేయ స్వామి వారు చంపినట్టుగా మనం కిందటి సంవత్సరంలో సంపూర్ణ హనుమద్ వైభవంలో చెప్పుకున్నాం. ఇంకా హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడికి కూడా 4 సంతానం కలిగారు. శంబరాసురుడు, మదోత్కటుడు, వజ్రనాభుడు, కాలనాభుడు. వీళ్ళు 4 హిరణ్యాక్షుడి యొక్క కొడుకులు. హిరణ్యాక్షుడు ఎక్కువ కాలం బతకలేదు, తొందరగా చచ్చిపోయాడు. ఇంకా ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు అని నలుగురు అన్నదమ్ములు కదా హిరణ్యకశిపుడి యొక్క కొడుకులు. వాళ్లల్లో మూడవవాడు సంహ్లాదుడు, ఇతని భార్య పేరు గతి. వీరికి పంచజనుడు అని కొడుకు పుట్టాడు. వీణ్ణే కృష్ణుడు చంపాడు. అందుకే పంచజనుడు అనేవాడు సాందీపుడు కొడుకును మింగాడు. వాణ్ణి చంపి వాడి కడుపులో ఉన్న శంఖం బయటికి తీసి పాంచజన్యము అని పేరు పెట్టి శ్రీ మహావిష్ణువు ధరించాడు. ఆ పంచజనుడనే జలరాక్షసుడు సముద్రంలో ఉంటాడు. వాడు సంహ్లాదుని యొక్క కొడుకు. ఇంకా ఆఖరి కొడుకు హ్లాదుడు. వీడి భార్య పేరు దమని. వీరికి ఇద్దరు కొడుకులు, ఒకడు వాతాపి, రెండోవాడు యల్వలుడు. ఆ ఇద్దరిని అగస్త్య మహర్షి చంపాడు. అందుకే వాతాపి దమనుడు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం వీడి ద్వారా పుట్టిందే. రెండోవాడు యల్వలుడు అన్నమాట. ఇంకా రెండో కొడుకు పేరు అనుహ్లాదుడు. ఇతని భార్య పేరు సూర్మ్య. వీరికి బాష్కలుడు, మహిషుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. ఈ మహిషుడు శాపవశాత్తు మహిషాసురుడు అయ్యాడు మళ్ళీ తర్వాత జన్మలో. ఈ బాష్కలుడు అనేవాడు ఆ మహిషాసురుడికి సేనాధిపతి అయ్యాడు. వీడు అమ్మవారి చేతుల్లో శరన్నవరాత్రుల్లో చచ్చిపోయారు. ఇంకా ప్రహ్లాదుని భార్య పేరు దేవి. ఈవిడికి ఒకే ఒక్క కొడుకు విరోచనుడు. ఆ విరోచనుడు కొడుకే పరమ పూజ్యుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి మళ్ళీ ఏకంగా నూరుగురు కొడుకులున్నారు. బలి అసలు భార్య పేరు అశన. ఆవిడికే వింధ్యావళి అని కూడా పేరు. ఆయనకి 100 మంది కొడుకులు. ఆ బలిచక్రవర్తి 100 మంది కొడుకుల్లో పెద్దవాడు బాణాసురుడు. ఆ బాణాసురుణ్ణి శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు వాడికి 1000 చేతులుంటే 996 చేతులు నరికి 4 చేతులు అట్టే పెట్టాడు. వాడి కూతురు వృషని శ్రీకృష్ణుడి యొక్క మనవడు అనిరుద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ బాణాసురుడే రావణాసురుణ్ణి కూడా జయించినవాడు. ఇది వీరి యొక్క సంతానం. ఇది కాకుండా దితికి మరుత్తులు అని 49 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళు ఇంద్రుడి చేతిలో చావకుండా ఇంద్రుడికి మరుద్గణములనే పేరుతో దేవతలై సహకరించారనగానే మళ్ళీ పరీక్షిత్తు గారికి అనుమానం వచ్చింది. అద్భుతమైనటువంటి వంశాలు బాగా చెప్పావు. ఈ వంశ అనుచరితం వింటే సంతాన ప్రాప్తి కలుగుతుందిట. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిందంతా శ్రద్ధగా వినే ఉంటారు. అడుగుతాను బయటకు వచ్చాక పేర్లు. అలా చెప్పగలిగినటువంటి వాళ్ళ పిల్లలు బాగుపడతారని. ఎవరికైనా పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటే అటువంటి వాళ్ళకి ఈ సంతానం గురించి శ్రద్ధగా వింటే సత్సంతానం పుట్టి పిల్లలకి దుర్మరణం రాదని, అసలు జీవితంలో పిల్లలే లేని వారికి పిల్లలు పుడతారని. అంటే మరీ బతికి 60 ఏళ్ళు వచ్చాక కాదు, యవ్వనంలో ఉన్న వాళ్ళకి. మళ్ళీ బయటకు వచ్చాక ఒక ఆవిడ అడిగింది, అందుకు చెప్తున్నాను, నాకు 56 ఏళ్ళు అండి, ఈ కథ విన్నానండి, నాకు పిల్లలు పుడతారంటే భాగవతంలో ఏం చెప్పారంటే పెళ్ళయ్యి నవయౌవనంలో ఉండి సంతాన ప్రాప్తి కోసం బాగా వెంపర్లాడేవారికి అన్నారు తప్ప, 70 ఏళ్ళు వచ్చాక ఇది వింటే సంతానం కలిగితే ప్రమాదం కూడా వస్తుంది లోకానికి. కాబట్టి అలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడు అడగద్దు. కొన్ని కొన్ని కావాలని అడుగుతారో లేక వెకిలిగా అడుగుతారో తెలియదు, కానీ గురువుల్ని ఎలా అడగాలో అలా అడగాలి. మొత్తం మీద ఈ కథ చాలా పవిత్రమైనది. సత్సంతాన ప్రాప్తినిస్తుంది, వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఎవరికైనా దుర్మరణంతో ఉండే పిల్లలు పుడితే, అకాల మరణం పొందే పిల్లలుంటే అటువంటి వాళ్ళు సకాల మరణం పొందుతారు, అపమృత్యు భయం తొలగుతుంది. ఇక దితి యొక్క మరొక సంతానం గురించి చెబుతున్నా వినమని పరీక్షిత్తుకి సుఖుడు చెప్పాడు. ఒక రోజున కశ్యప ప్రజాపతి తన ఉద్యానవనంలో దేవతా పూజ చేసుకుంటూ ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఆయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకని చిలుకలకి ఆహారం పెడుతూ వాటితో పాటు తాను కూడా పలుకులు పలుకుతూ ఋగ్వేదం, యజుర్వేదం వంటి వాటిల్లో మంత్రాలు చదువుతూ ఈ మంత్రాలు చిలుకలకు నేర్పుతున్నట్టు ఆయన. ఇంతలో ఆ సమయంలో దితి అక్కడికి వచ్చింది. ఎంతో సేవ చేసింది. ఆయన కాళ్ళు కడిగింది, నీళ్లు నెత్తివే జల్లుకుంది, చక్కని సంపంగి నూనె పట్టుకొచ్చింది, ఆయన జటాజోటాలకు నూనె రాసింది, బాగా చమురు రాసింది. భవిష్యత్తులో చమురు వదులుతుంది ఆయనకి. అలా చమురు రాసి కాళ్ళు పట్టి రకరకాల సేవ చేసింది. ఎప్పుడూ లేనిది బాగా అలంకరించుకుని నృత్యం చేసింది. ఆ నృత్యానికి కశ్యపుడంతటి వాడు ఆశ్చర్యపోయి పరవశించిపోయాట. దితి, ఏనాడూ లేని సౌందర్యం నీలో కనపడుతోందంటే, నేను ఎప్పుడు అందంగానే ఉంటానండి, మీరు ఎంతసేపు అక్కల దగ్గర తిరుగుతారుగా, అందుకే నా మొహం మీరు సరిగ్గా చూడలేదు, అలంకారం చేసుకుంటే ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా అందంగా ఉంటారందట. నిజంగానే ఆవిడ అన్నమాట కూడా కొసమెరుపు చాలా మంచిది. అలంకారం చేసుకుంటే, మేకప్ చేసుకుంటే ఎంత పనికిమాలిన వాళ్ళైనా కూడా చాలా అందంగా కనపడతారు. ఒక్కొక్కళ్ళు మాకు యాంకర్లు తగులుతారు. వాళ్ళు ఆ కాసేపు ధర్మ సందేహాలు అడిగినప్పుడు ఎంతో అద్భుతంగా కనపడతారు. ఆ మేకప్ తీసొచ్చి గురువుగారు నమస్కారం అంటే ఎవరు తల్లి అని అడిగా. ఇప్పటిదాకా మిమ్మల్ని ప్రశ్నలు అడిగింది నేనేనండి అంది ఆవిడ. ఇందాక ప్రశ్నలు అడిగినప్పుడేమో ఊర్వశిలం ఉంది, ఇప్పుడు మేకప్ తీసొచ్చాక ఆవిడ చూస్తే హిరణ్యాక్షుడి భార్యలా ఉంది. కాబట్టి ఎందుకంటే మేకప్లో ఉన్న లక్షణం అది. అందుకని ఆవిడ ఏమంది, అలంకరించుకుంటే ఏ స్త్రీ అయినా బాగుంటుందండి అంటే, పాపం కశ్యపుడు ఓహో అన్నాడు, పరవశించిపోయాడు. అబ్బా, ఆ పూట ఆయనకి బ్రహ్మానందం కలిగించింది. ఆయన
చాలా ఆశ్చర్యపోయి పరవశించిపోయి చిట్ట చివరిన కొసమెరుపుగా నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకున్నాడు. అసలు అందుకోసం వచ్చింది ఆవిడ. కశ్యపుడు మాట అంటే తప్పడు, ఆయన వరం ఇచ్చాడా ఆ వరం ఎటువంటిదైనా సరే సఫలం అవుతుంది. అందుకని ఆయన ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆవిడ ఏమంది, వరము కోర నాకు వరదుండవేనియు ఇంద్రుదృంచునట్టి యుద్ధబలుని అమిత తేజు తనయు అమరత్వ సంప్రాప్తు ఎందు చెడని వాని నిమ్మునాథ. స్వామి, నా సౌందర్యానికి మెచ్చుకుని నువ్వు నాకు వరం ఇవ్వాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు వరం ఇచ్చే పడమైతే నేను నిన్ను కోరుకుంటాను, నువ్వు మాట ఇచ్చాక తప్పవులే, అందుకే కోరుకుంటున్నాను. కోరుకోవోయ్ అన్నాడు ఈయన, ఇంద్రుణ్ణి చంపే పరాక్రమవంతుడైన కొడుకు నాకు కావాలి. వాడు ఎలాంటి వాడు అయి ఉండాలి, ఇంద్రుణ్ణి ఒక్క తొక్కు తొక్కి చంపేసి అవతల పారేసేవాడు కావాలి, మహా తేజస్యాలు అవ్వాలి, వాడు అమరుడవ్వాలి. అమరుడనే శబ్దానికి రెండు అర్థాలు, చావు లేనివాడని ఒక అర్థం, దేవతల్లో ఒకడవ్వాలని అంతరార్థం. వాడు దేవతాస్వరూపుడు అవ్వాలి, చెడనివాడు అవ్వాలి, వాడిని ఎవరన్నా చంపాలనుకున్నా చంపలేకుండా ఉండాలి. అటువంటి కుమారుణ్ణి ఒకండి, ఒక మహాబలశాలిని నాకు ఇవ్వవా స్వామి అంది. ఆయన ఉలిక్కి పడిపోయాడు. అహో, కామం ఎంత ప్రమాదకరమైనది అని ఒక క్షణం కంపించిపోయాడు ఆయన. అహో అధర్మ సుమహాన్ అద్య మే సముపస్థిత, అహో అద్ర్య ఇంద్రియారామ యోషిత్తు మయ్యేకమాయయా. ఎంత అధర్మంతో కూడిన కోరిక ఇది! ఈనాడు నా దగ్గర నా భార్య ఈ సృష్టిలో ఎవ్వరూ కోరని కోరిక కోరింది. ఇంద్రియములు బలమైనవి, పండితుల్ని కూడా మోసం చేస్తాయని, మహాత్ములు కూడా ఇంద్రియాలకి లోబడి భ్రష్టులవుతారని నేనింత పూర్వం ఉపన్యాసాల్లో చాలామందికి చెప్పాను వేదికల మీద. కానీ ఆ ఇంద్రియములు నన్ను పట్టుకుంటాయని నాకు అర్థం కాలేదు. భార్యామణి వలలో పడినవాడు ఆడులేడిలాగా, ఆడులేడి యొక్క చూపుల్లో పడిపోయిన మొగలేడిలా అయిపోతాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఉరిలో ఇరుక్కుపోయినటువంటి జింకనైపోయాను నేను. ఇంద్రుడి లాంటి మహానుభావుణ్ణి, శ్రీ మహావిష్ణువు చేత మూడు లోకాలకి అధిపతిగా నియమింపబడిన ఇంద్రుడి లాంటి వాణ్ణి చంపే కొడుకు కావాలంటోంది. ఆ ఇంద్రుడు నా కొడుకే, అదితి కొడుకే. ఇప్పుడు ఈ రెండో భార్య వచ్చి వాణ్ణి చంపే కొడుకు కావాలంటోంది. కాసేపు నృత్యం చేయగానే మైమరిచిపోయి నృత్యానికి నాకు పైత్యం కలిగి మాటిచ్చాను, ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకుంటే ఇంద్రుడు చచ్చిపోతాడు, ఇంద్రుడు చచ్చిపోతే అప్పుడు విష్ణువు యొక్క ఆజ్ఞ ఉల్లంఘించినట్టు అవుతుంది. అలాగని మాట నిలబెట్టుకోకపోతే, వరం ఇవ్వకపోతే నేను అసత్యవంతుణ్ణి, నరకానికి పోతాను. ఎలాగా ఇందులోంచి బయటపడ్డామని ఆలోచించి ఆ భగవంతుడి దేవుల్లో ఒక ఆలోచన తట్టింది అనుకున్నాడు ఆయన. ఇక మీదట ఎప్పుడు కూడా తొందరపడిపోయి ఎవరైనా వచ్చి రవ్వంత నృత్యం చేస్తే ఇంకా మాట ఇవ్వకూడదు అని కూడా ఒక విధి నియమించాడు ఆయన. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా డాన్స్ చేయగానే ఏది పడితే అది ఇచ్చేయకండి. అలా ఇవ్వాలనుకుంటే చక్కగా ఏ భారతీతీర్థ మహాస్వామి వారి వంటి పీఠాలకు ఇస్తే పుణ్యం పవిత్రత్వం వస్తుంది, దానివల్ల లోకానికి ఎన్నో ఉపకారాలు దొరుకుతాయి, ఇలాంటి పురాణాలు దొరుకుతాయి, వేదాలు మొదలైన ఉద్ధరింపబడతాయి. పనికి మాలిన కార్యక్రమాలకు డబ్బులు ఇస్తే ఉంది మొత్తం క్షవరం, ఈ లోకంలో సుఖం ఉండదు, శరీరం విడిచిపెట్టాక కూడా ఉండదు. అందుకే నారద పురాణం ఒక ముక్క చెబుతున్నది, మహాత్ముల సంపదలు మంచి పనులకు వినియోగిస్తారు, దుర్మార్గుల సంపదలు దుష్కార్యాలకు వినియోగపడతాయి అని రెండు శ్లోకాలు చెప్పారు అక్కడ. ఏమని అంటే, అహో సుకృత కార్యాణం అంటే మంచి పనుల కోసమే సజ్జనానాం విభూతయః మహాత్ముల సంపదలు వినియోగపడతాయి. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః కల్పవృక్షః ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. స్వర్గంలో కల్పవృక్షం అని చెట్టు ఉంది, ఈ కల్పవృక్షం పళ్ళు ఎవరు తింటారు? దేవతలు తింటారు. దేవతల వంటి మహాత్ములు తినడానికి కల్పవృక్షం యొక్క పళ్ళు ఉపయోగపడతాయి. అలాగే మహాత్ముల సంపదలు, హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళ సంపదలు ఇలాంటి మంచి పనులకు ఉపయోగపడతాయి. సజ్జనుల యొక్క సంపదలు సత్కార్యములకు వినియోగపడతాయి అని చెప్పాడు ఆయన. దీనికి వ్యతిరేకంగా రెండో చెప్పారు, అహో దురుపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. వేప చెట్టు పళ్ళు ఎవరు తింటారు? కాకులే తింటాయి.
వేప చెట్టు పళ్ళు కాకులే తింటాయి, పాపాత్ముల సొమ్ములు పాపాత్ములకి పాపకార్యాలకే వినియోగపడతాయి. ఒక పాపాత్ముడు సంపాదిస్తే సాయంకాలం తాగడానికి తందనాలడానికి ఖర్చు పెడతాడు, అదే మహాత్ముడు సంపాదిస్తే ఆ సంపాదన ఇలాంటి పవిత్ర కార్యాలకి వినియోగపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా దుష్కార్యాలకి మీరు తొందరపడి మాట ఇవ్వకండి అని శాసనం చేసి ఆ తర్వాత ఆవిడతో అన్నాడు, నువ్వు అడిగిన కోరిక తీరుస్తాను, కోరిక తీర్చడంలో నా బాధ్యత కొంతే, మిగతా బాధ్యత నీది. నేను నీకు నియమములతో ఒక వ్రతం ఇస్తాను, ఆ వ్రతాచరణ చేశావా నీకు ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుడతాడు. ఆచరణలో లోపం వచ్చిందా, వాడు ఇంద్రుణ్ణి చంపలేడు. ఏమంటావంటే మీరు ఏం చెప్పినా పాటిస్తానండి, ఏం చెప్పండి ఆ నియమాలు నేను పాటిస్తాను చెప్పండి అంది. అప్పుడు కశ్యపుడు దితితో ఇలా అన్నాడు, పుంసవనము అని ఒక వ్రతం ఉన్నది, ఈ వ్రతం చేసిన వాడికి సత్పురుషుడు పుడతాడు, మంచి కొడుకు పుడతాడు. ఆ వ్రతం చేస్తున్నప్పుడు మాత్రం చాలా నియమాలు పాటించాలి, ఆ నియమాలు పాటిస్తే మంచి కొడుకు పుడతాడు, పాటించకపోతే నీ లోపమును బట్టి లోపమునకు తగిన కొడుకు పుడతాడు. కొడుకు పుట్టడం ఖాయం, కానీ లోపాలు లేకుండా ఉంటే నువ్వు అనుకున్న కొడుకు పుడతాడు, లోపాలుంటే కొంచెం తేడా వస్తుంది. ఏమిటండి నియమాలు అంది ఆవిడ. ఈ వ్రతం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు మొదలుపెట్టాలి. ఓపికన్న వాళ్ళు సంవత్సరమంతా చెయ్యొచ్చు, ఓపిక లేని వాళ్ళు ప్రతి నెల పాడ్యమి నాడు, శుక్లపక్ష పాడ్యమి నాడు మాత్రం ఈ వ్రతం చేస్తే చాలు. అంటే ఉదాహరణకి సంతానం కావాలనుకున్న వాళ్ళు ఈ పుంసవన వ్రతాన్ని అనుష్ఠానం చేయాలనుకుంటే మార్గశిర మాసం మొదలుపెట్టి మళ్లీ మార్గశిరం వచ్చేదాకా ప్రతి శుక్లపక్ష పాడ్యమి నాడు యథాశక్తిగా ఉపవాసం ఉండి ఈ వ్రతం చెయ్యాలి. ఈ రోజుల్లో నహింస్యాత్ భూత జాతాని, ప్రాణులను హింసించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం పనికిరాదు, ఎవరిని చంపకూడదు, కనీసం తిట్టకూడదు. హింస అంటే చంపడమే కాదు, తెగ తిట్టేసామంటే తోసుంఠా అని పదిసార్లు తిట్టామంటే వాడి మనస్సు గాయపడుతోందిగా, అది కూడా హింసయే గనక ఎట్టి పరిస్థితుల్లో తిట్టకూడదు, ఏ ప్రాణికి అపకారం చేయకూడదు. నా శపేయత్తు, ఎవరిని శపించకూడదు, నువ్వు నాశనం అయిపో అనకూడదు అనమాట. నా అనృతం వదేత్తు, అసత్యమాడరాదు. దీంతో పాటుగా ఇంకా చాలా నియమాలు చెప్పాడు ఆయన. విరబోసుకుని జుట్టుతో ఎక్కడికి వెళ్ళకూడదు, స్నానం చేసిన వెంటనే, తలంటి స్నానం చేసిన వెంటనే, తల ఆరబెట్టుకుని వెంటనే ముడి వేసుకోవాలి, జడ అని ఒకటి ఉంటుంది అది వేసుకోవాలి, సుమా విరగబోసుకుని తిరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవుకి సంబంధించినవే వాడాలి వ్రతం చేసినప్పుడు. అన్యములు, ఏ గొర్రెపాలు మేకపాలు ఇలాంటివి ఆ ఒక్కరోజుకి వాడకూడదు. తర్వాత కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు, కాలకృత్యాలకు వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కొచ్చి అప్పుడు కాళ్ళు తుడుచుకుని పడుకోవాలి. ఎంత అద్భుతమైన నియమం అంటే కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు, కడుక్కున్న తడికాళ్లతో పడుకోకూడదు. ఇది కఠోర నియమం అండో, తడికాళ్లతో పడుకుంటే కలిపురుషుడు కాళ్ల గుండా లోపలికి ఎడతాడు, అందుకే కష్టాలు వస్తాయి. కాళ్ళు కడుక్కున్న వెంటనే తువ్వాలతో తుడుచుకుని పడుకోవాలి. తర్వాత ఈ కాలంలో భర్తని పొరపాటును కూడా తిట్టకూడదు. ఈ 12 నెలల్లో ఎంత దుర్మార్గుడైనా సరే వాడు పాపాత్ముడే అవ్వచ్చుగాక, వాడి మీద కసొచ్చేయచ్చుగాక, కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా వాడు తల పగలగొట్టాలన్నంత కోపం రావచ్చుగాక, ఆ రోజుల్లో మాత్రం భర్తని తిట్టకూడదట. ఏది ఈ వ్రతం చేసిన 12 రోజులు కూడా. ఆవిడంటే ఏడాది చేసింది అనుకోండి, కలియుగంలో ఏడాది ఎక్కడ చేస్తారు బెడదని మీలాంటి వాళ్ళ కోసం 12 రోజులు చెప్పారు. కనీసం 12 రోజులు భర్తను తిట్టకుండా ఉండడం పెద్ద కష్టం కాదేమో అని నాకు అనిపిస్తోంది. ఈ 12 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత పగటిపూట పడుకోకూడదు, గడప మీద తలబెట్టి పడుకోకూడదు, పేలు గడప దగ్గరికి వెళ్ళి చూడకూడదు. తలకాయలో పేలుని ఉంటాయి కదా, అందుకని గడప దగ్గర కూర్చుని వాళ్ళు చూస్తూ ఇలా కుక్కుతూ ఉండకూడదట. ఈ వ్రతం రోజున పేలు కుక్కడాలు గడప దగ్గర చూడడాలు పనికిరనమాట. ఇలా తీసేయటం, టకా 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 కుట్టేయటం. ఉపన్యాసంలో కూడా కుక్కేసింది ఒక ఆవిడ. ఏం చెబుతాం మరి, ఆ కర్మ ఆ సమయానికి ఆ పేలు ఎందుకు వచ్చాయో, ఈవిడికి ఆ జోలు ఎందుకు వచ్చిందో, ఇవి పనికిరావు. ఈ విధంగా నియమములు పాటించాలి. అలా పాటిస్తే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడవుతాడు, సత్సంతానం కలుగుతుందనగానే ఆవిడ మీరు చెప్పినవన్నీ పాటిస్తానంది. మార్గశిర మాసంలో వ్రతం ప్రారంభించింది. ఆ వ్రతం ఎటువంటిదో ఆఖరిని మళ్ళీ చెబుతాం అనుకోండి. ఇప్పుడు ఆవిడ 12 నెలల పాటు వ్రతం మొదలు పెట్టగానే ఈ విషయం ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇంద్రుడికి CBCID ఉంటారు, ఎప్పటికప్పుడు ఏ మూల ఎక్కడ ఏం దొరుకుతున్నా తెలుసుకుంటాడు ఆయన. అందుకని తెలుసుకుని పరుగు పరుగున పిన్ దగ్గరకు వచ్చి, పిన్ని నువ్వు సత్సంతానాన్ని పొందబోతున్నావు, నాకు తెలుసు, తండ్రి గారు చెప్పారు నువ్వు వ్రతం ప్రారంభించిన వెంటనే నువ్వు గర్భం ధరిస్తావని, 12 నెలల పాటు నువ్వు వ్రతం చేస్తావని, ఈ 12 నెలల పాటు ఆ గర్భం నీలోనే ఉంటుందని, ఆ 12 నెలలు గర్భమును చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలని నాన్నగారు చెప్పారు. నీలాంటి తల్లి దొరకడం నా అదృష్టం, తల్లికి సేవ చేయటం మహాపాపం, మా అమ్మకంటే నువ్వే ఎక్కువ, ఈ 12 నెలలు నీకు పురుడు వచ్చేదాకా నేను నీకు సేవ చేసుకుంటానంటే ఇంద్రుడు అమాయకంగా అడగగానే ఆవిడ లొంగిపోయింది. నిజానికి ఆవిడ కోరిక ఏమిటి, ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని. ఆ ఇంద్రుడు వచ్చి సేవ చేస్తానంటే వెంటనే లొంగిపోయింది. ఈ దితికి కూడా కొన్ని విషయాల్లో నాకు మళ్ళీ అమాయకత్వం, చంపేవాడు వచ్చి కాళ్ళు పట్టుకున్నా పోన్లేరా సుఖంగా ఉండి అంటాడు, ఏం చేస్తాం మరి, ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత. సరే నాయన సేవ చేసుకోండి. నిజంగా ఇంద్రుడు చేసిన సేవ ఎవరూ చేయలేరు, అంత బాగా చేసేట. పొద్దున్న లేదు రాత్రి లేదు తల్లికి పాదాలు ఒత్తేవాడు, ఆవు పాలు పట్టుకొచ్చి ఇచ్చేవాడు, ఆవు పాలలో మళ్ళీ కుంకుమ పువ్వు వేసి కుంకుమ పువ్వుతో ఉన్న పాలు తాగితే ఎర్రగా అందంగా బలంగా రక్తం పట్టే కొడుకు పుడతాడమ్మా అనేవట. నా బాబి నా బాబి, మా ఆయనకు కూడా ఇంత ప్రేమ లేదు, ఎప్పుడు నోరార పలకరించరా, ఇదేం దిక్కుమాలిన మొగుడు, ఒక్కసారైనా సెల్ ఫోన్ చేయడు అని మధ్య మధ్యలో భర్త మీద కోపం వచ్చినా తిట్టకూడదు కనుక తిట్టలేదట. నా భర్త కంటే ప్రేమగా చూసుకుంటావు, కొడుకు కొడుకే అంది. నీలాంటి కొడుకు మీద ఎందుకో నాకు కోపం వచ్చింది, పోన్లే నువ్వు చచ్చిపోయేటప్పుడు సుఖంగా చచ్చిపోయేలా చేస్తాను. ఆవిడ వరం అది, నా కొడుకు పుడతాడు వాడి చేతిలో నువ్వు చచ్చిపోతావు కదా, వాడు నిన్ను కొళ్ళబొడి చంపకుండా ఒక్క దెబ్బకి చంపేలా చేస్తానే అంటే, ఆహా అమ్మా నీకు ఎంత కరుణో, అప్పుడు కూడా వరం ఇవ్వట్లేదు ఆవిడ, ఒక్క దెబ్బకి చచ్చిపోయేలా చేస్తానగానే సంతోషించేట. మొత్తం మీద సంవత్సర కాలం పాటు ఇంద్రుడు పొంచి పొంచి వేటాడేటటువంటి పులిలాగా మనస్సులో ఉన్న కుళ్ళు కుతంత్రములు బయటికి రానివ్వకుండా ఆవిడికి మహాసేవ చేశాడు. ఎందుకు చేశాడు, ఈవిడికి నాన్నగారు కొన్ని నియమములు పెట్టాడు, ఈ నియమములలో ఏదో ఒక నియమం ఉల్లంఘించకపోతుందా, అలా ఉల్లంఘించిన వెంటనే ఆ కొడుకుని చంపేద్దాం కడుపులో ఉన్న కొడుకుని అని. ఆ వెనకాతలున్న తలుపులు తీసేస్తే కుర్చీలు వేస్తే వెనకాతలను వాళ్ళు వచ్చి అటు నుంచి కూర్చోగలుగుతారు సమస్య లేకుండా నిలబడకుండా. కాబట్టి ఇలా మొత్తం మీద సంవత్సర కాలం ఎదురు చూశాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలిసిన ఆవిడ బయటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేటప్పుడు ఏం జరిగిందిట, కాళ్ళు కడుక్కోకుండా పడుకుందిట. కాళ్ళు కడుక్కోకుండా పడుకోద్దని చెప్పాడు ఆయన, మర్చిపోయి కాళ్ళు కడుక్కోకుండా పడుకుంది. ఆ పాదములు కడుక్కోకుండా అశుచిగా పడుకున్నది మా అమ్మ అనుకుని టక్కన ఆవిడ కాళ్లల్లోంచి కడుపులో గడిపోయాడు ఇంద్రుడు. అశుచితో పడుకుంటే ఆ గర్భం నిలబడదు, ఆ గర్భం నువ్వనుకున్న పని చెయ్యదని తండ్రి చెప్పాడు గనక ఈయన లోపలికి దూరగలిగాడు. దూరి ఏం చేశాడు, వెంటనే కడుపులోకి చేరిపోయి వజ్రాయుధం పుచ్చుకుని ఆ కడుపులో ఉన్న పిల్లవాణ్ణి పట్ట 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 7 ముక్కల కింద కొట్టేశాడు. ఆ పిల్లలు ఏం చేశారు, ఏడవడం మొదలెట్టారు. యోగమాయతో దితి ఉదరంలో చేరి ఆ పిల్లల్ని పిల్లవాడిని ముక్కల ముక్కల కింద కొడుతుంటే వాళ్ళు కొంచెం గట్టివాళ్ళండి. కొంతమందికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది, దైవానుగ్రహం ఉన్నవాడికి ప్రాణాపాయ స్థితి రాదు. వాళ్ళు దేవతావరం పొంది ఉన్నారు, శ్రీమన్నారాయణ కటాక్షం ఉంది, అందుకే 7 ముక్కలై కూడా 7 మళ్ళీ 7 పిండములు అయిపోయారట. దితేహే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనక ప్రభం రుదంతం సప్తధా ఏకైకం మారోదీహి ఇతి తాన్ పునః. యోగమాయతో దితి గర్భంలో ప్రవేశించి 7 ముక్కలు చేసిన వాళ్ళు ఏడుస్తూ మమ్మల్ని చంపకు చంపకు మమ్మల్ని చంపకు అన్నయ్యో అంటున్నారట. ఈయన ఏం చేశాడు, తెల్లబోయే ముందు 7 ముక్కలైతే 7 ముక్కలు మళ్ళీ 7 పిల్లలైపోతేనే చావడం లేదు, పైగా ఏడుస్తూ అన్నయ్య చంపవద్దని కడుపులో నుంచి కూడా పలుకుతున్నారనుకుని వెంటనే మా రోదీహి అంటే ఏడవకండి ఏడవకండి అని మళ్ళీ 7 ముక్కల్ని ఒక్కొక్కదాన్ని మళ్ళీ 7 ముక్కల కింద కొట్టాడు. అంటే 7 49 ముక్కలు అయిపోయాయి. మా రోదీహి అండం వల్ల మరుత్తు అని పేరు వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఎన్ని కొట్టినా చావడంలా ఈలోపు ఈ ఏడుపులకి గందరగోళానికి దితికి మెలుకు వచ్చింది. లోపల కడుపులో ఏదో గడబడగా ఉందిట. అంటే ఇంత గందరగోళం జరుగుతుంటే ఆవిడకి ఏదో ఇంత పెసర గడబడకంద ఉంది అంతే. అంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి, యోగాభ్యాసం వల్ల కడుపులో ఇంత గొడవ జరుగుతున్నా ఆవిడకి ఏ గండమూ రాలేదు. ఆవిడ చాలా సామాన్యురాలు కాదు కదా, చాలా గట్టిది. కానీ దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టి, ఇంద్ర ఏమిటి అత్యాచారం, రా బయటికంది. టక్కన ఇంద్రుడి 49 మంది పిల్లలతో బయటకొచ్చాడు. ఆవిడ తెల్లబోయి ఆ పిల్లలు కూడా ఎంత అందంగా ఉన్నారో, బంగారం రంగులో ఎర్రగా మిసమిసలాడిపోతూ నాలాగా పైన ఒత్తేను చుట్టుతూ ఓ గిజగిజలాడిపోతూ కనబడ్డారు. ఆవిడికి మతిపోయింది, నేను ఒక్క కొడుకును కూడా కోరితే 49 మంది ఎలా వచ్చారు ఇంద్ర అంది. అమ్మ నన్ను క్షమించు తల్లి అని వెంటనే కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. సరే క్షమించని చెప్పిందిట. అసలు నేను నీ మీద భక్తితో రాలేదు, నువ్వు నన్ను చంపే కొడుకు కావాలి అని మా నాన్నగారిని అడిగావు. అప్పుడు మా నాన్నగారు నీకు కొన్ని నియమములు చెప్పారు, ఇదంతా నేను విన్నాను. నియమములన్నీ పాటించావా నీ కడుపులోంచి గొప్ప కొడుకు పుడతాడు. ఆ నియమాలు పాటించకుండా ఉంటే నీ కొడుకు నన్ను చంపేవాడు అవ్వడం. అందుకని నన్ను చంపేవాడు కాని కొడుకు రావడం కోసం ఒకవేళ కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తే అసలే గండం ఉండదు కదా అని భావించి నేను కపటంగా వినయము నటించి నీ దగ్గరకు వచ్చి నాటకములాడి సేవ చేశాను. నేను అనుకున్నట్టే నువ్వు కూడా ఒకరోజు అశుచిగా నిద్రపోయావు. ఇదిగో ఈరోజు నువ్వు కాళ్ళు కడుక్కోకుండా పడుకున్నావు. కాళ్ళు కడుక్కోకుండా పడుకున్నావు గనకే నేను వజ్రాయుధంతో నీ కడుపులో ప్రవేశించాను. నా యోగమాయతో ఆ పిల్లల్ని చంపాలనుకున్నాను, కాని వాళ్ళు మహాత్ములు, అందుకే 49 రూపాలు ధరించారు. తల్లి, ప్రాణం అంటే అందరికీ తీపే కదా, నా ప్రాణం నీ కొడుకు ఎక్కడ తీస్తాడో అని నేను మోసం చేశాను, అందులో తప్పు ఉన్నది, అయినా క్షమించు నన్ను. నీకంటే కరుణాస్వరూపిణి ఎవరుంటారు, మా అమ్మకంటే నీకు ఎక్కువ జాలి అని పరిపరి విధాలుగా పొగిడి బతిమాలి కాళ్ళు పట్టుకుంటే ఆవిడ జాలి పడిపోయి, సరేరా నాయన, నువ్వు చంపాలనుకున్న పిల్లలు బతికారు గనక నేను నిన్ను పొరపాటును కూడా శపించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేస్తావు అనగానే, ఇంకా ఏం చేయడం ఏమిటి, నా చేతిలో ముక్కలై కూడా వీళ్ళు ఆయువుతో బలంగా పెరిగారు, కాబట్టి వీళ్ళని కూడా అమరులను చేస్తాను, దేవతల కింద మారుస్తాను, నా లోకానికి పట్టుకుపోతాను, నా పక్కనే ఆసనమిచ్చి 49 ఆసనాలు ఇచ్చి వీళ్ళని దేవతలుగా మారుస్తాను. ఈ రోజు నుంచి మరుద్గణములనే పేరుతో వీరు ప్రత్యేకంగా నా పక్కనుంటారు, నాకు సొంత తమ్ముళ్ళు వీళ్ళు అనగానే ఆవిడ సంతోషించింది. పోన్లే, నా కోరిక ఏమిటి, అమరులు అవ్వాలి కదా, అమరులు అయ్యారు వీళ్ళు, నీతో పాటు దేవతలుగా ఉంటారు, యుగాంతం వరకు వీరికి నాశనం ఉండదు అనుకుని మొత్తం మీద క్షమించి ఇంద్రుడిని వదిలేసింది. ఆ విధంగా మరుద్గణాలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆ మరుద్గణములు ఎందుకు కడుపులో ఉండి కూడా చావలేదు అంటే, వాళ్ళు కడుపులో ప్రవేశించే ముందు దితి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రాన్ని 1000 పర్యాయములు జపించింది. నారాయణ స్మరణ వల్ల కడుపులో ఉన్న పిండం అంత గట్టిదయ్యింది. ఆ తర్వాత వాళ్ళు హాయిగా శాశ్వతంగా ఇంద్రుడితో సమానమైన వైభవం అనుభవించారనగానే, ఇప్పుడు అనుమానం వచ్చి అడిగాడు ఈయన పరీక్షిత్తు సుకుణ్ణి, ఏమని అడిగాడు, వాసుదేవ మంత్రము నారాయణ మంత్రం చేసింది అంటే బహుశా అది వ్రత విధానం అయి ఉంటుంది కదా, ఇంతకీ ఈ పుంసవన వ్రత విధానం ఏమిటి, అది చెప్పు, అది వింటాను, నాకు నువ్వు చెబితే ఇక్కడున్న వాళ్ళంతా వింటారు, వాళ్ళు లోకల్లో ఈ వ్రతాన్ని వ్యాపింపచేస్తారు, తద్వారా ప్రజలంతా సత్సంతానాన్ని పొందగలుగుతారనగానే, అప్పుడు శ్రీ శుకులు వారు చెప్పారు, నాకొకప్పుడు మా నాన్నగారు వ్యాసుడు నారదుడు చెప్పినటువంటి వ్రతం నీకు చెబుతున్నా విను. శుక్లే మార్గశిరే పక్షే యోషిద్భర్తురనుజ్ఞయ ఆరభేత వ్రతం ఇదం సర్వకామికమాదితః. మార్గశిరమాసంలో ఎందుకు మొదలు పెట్టాలి, ఇది విష్ణువ్రతం. మార్గశిరమాసం అంటే ఏమిటి, విష్ణుస్వరూపం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం, మాసములలో మార్గశిరమాసమును నేనే అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు. అందుకే మార్గశిరము అంటే విష్ణుమాసం అని పేరు. ఆ విష్ణుమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చెయ్యాలి, భర్త అనుజ్ఞ తీసుకోవాలి, ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఇలా మొదలుపెట్టి వ్రతం చేస్తే ఒక్క సంతానమే కదట, సర్వకామికమాదిత అన్నాడు, అన్ని కోరికలు తీరుతాయి. ఈ వ్రతం విధవ చెయ్యొచ్చు, విధవ చేస్తే మోక్షం పొంది తీరుతుంది ఈ జన్మలోనే, అదే పెళ్ళయిన తర్వాత చేస్తే సత్సంతానం కలుగుతుంది. అసలు పెళ్లి కాని కన్య చేస్తే, అది కూడా చెప్పాడు శుకులు వారు, కన్య గనక ఈ వ్రతాన్ని 1 ఏడాది చేస్తే మహానుభావుడైన భర్త లభిస్తాడు, చాలా ఉత్తముడు, భార్య యొక్క కోరికలు తీర్చేవాడు, భార్యని ప్రేమగా చూసేవాడు, భార్యని కిరసనాయిలు పోసి తగల వెట్టనివాడు, ఇటువంటి వాడు ఉత్తముడు లభిస్తాడు. ఇంకా భూలోకంలో విద్యార్థులు గనక దీనిని 1 సంవత్సరం పాటు చేసినట్టయితే వారు అనుకున్న విద్యలో విజయం సాధిస్తారు. 1 సంవత్సరంలో నెలకొక్కరోజు చేయలేమా మాత్రం, చెయ్యొచ్చు, కష్టం కాదు. పిల్లలు అనుకున్న సీటు పొందుతారట, ఏం చదవాలంటే చదువుతారు. ఇదే యవ్వనంలో ఉన్న మగవాళ్లు చేస్తే మంచి భార్య లభిస్తుంది, భార్యాభర్తలిద్దరూ అనుకూలంగా ఉంటారు. ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి తిలకధారణ చెయ్యాలి. ఆ తర్వాత ముందు విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి, ఆ తర్వాత గురుదేవుడికి నమస్కరించాలి. ఎవరో ఒక గురువు ద్వారా ఉపదేశం పొంది ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం చెయ్యాలి. అలంతే నిరపేక్షాయ పూర్ణకామ నమోస్తుతే మహావిభూతిపతయే నమస్సకల సిద్ధయే. ఏ కోరిక లేనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, అన్ని కోరికలు తీర్చేవాడు అయిన విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. సమస్త సంపదలకి నిలయము, కోరిన వారికి సంపదలు ఇచ్చేవాడు అయిన శ్రీ మహావిష్ణువు కొరకు నమస్కారం చేస్తున్నాను. ఇలా ముందు స్తోత్రం చెయ్యాలి. ఎప్పుడు కూడా ధ్యానం, ఆవాహనం, ఈ విధమైన 16 ఉపచారములు ఉన్నాయి. అందులో ధ్యానం అంటే ఈ శ్లోకం చెయ్యాలి. షోడశోపచారాల్లో మిగతా ఉపచారములన్నీ పత్రం, పుష్పం, ధూపం, దీపం ఇవన్నీ సమర్పించాలి. ఈ సమర్పణ అయ్యాక అది కూడా ఎవరికి సమర్పించాలి అనే అనుమానం లేకుండా లక్ష్మీనారాయణులిద్దరూ ఉన్న పటము కాని విగ్రహం కాని పెట్టుకుని దానికే ఈ ధూపదీపాలు ఇవ్వాలి. ఆ పటానికి ఆవాహనాదులు అయ్యాక, ఆఖరణ పూజ అయ్యాక అప్పుడు ఇప్పుడు చెప్పబోయే విష్ణు మంత్రం చెయ్యాలి. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందరూ కూడా అనండి, ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ మహా విభూతిభిః బలిం ఉపహరాణి. భగవంతుడైన మహాపురుషుని కొరకు, ఆ మహాపురుషుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన మహానుభావుడు, సకల సంపదలు కలిగిన వాడు. సంపదలతో పాటు సంపదలు అనుభవించడానికి కావలసిన ఆరోగ్యాదులు, దాసదాసీ జనాలు ఇవన్నిటితో కూడి వాటిని మనకి ఇచ్చేవాడు ఆయన విష్ణువుకి. నా శరీరమును కానుకగా ఇస్తున్నాను, శరీరము, మనస్సు, వాక్కు ఈ మూడింటిని బలిం కానుకగా ఉపహారాన్ని ఇస్తున్నాం. ఆయనకు అన్నీ ఇచ్చేయాలి. అంటే మనం జపం చేసిన కాసేపు శరీరము అక్కడే ఉండాలి. నేను ఏలూరులో ఉండి మైసూరులో జపం చేయకూడదు అనకూడదట, ఆ దేవుడికి ఎదురుగుండానే కూర్చోవాలి. శరీరము ముందు ఆయనకి సమర్పించు. తర్వాత రెండోది ఏంటి, వాక్కు. ఇప్పుడు మంత్ర జపం చేస్తున్నావుగా, ఈ వాక్కు ఆయనకే సమర్పించు. శరీరము వాక్కు ఇచ్చిన మనస్సు అక్కడ ఉండకపోతే ఈ మనస్సు వెళ్ళి ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో సాయంకాలం బజ్జీ మీదకి వెళ్ళిందంటే ఎందుకు మనికి రాకుండా పోతాడు. అందుకని మనస్సు కూడా లగ్నం చెయ్యి. ఈ మూడు ఆయనకి సమర్పిస్తే ఆ మంత్రానికి, ఆ నిష్టకి భగవంతుడు సంతోషించి వాళ్ళను అనుగ్రహిస్తాడు. ఇలా ఈ వ్రతాన్ని ఒక్క సంవత్సర కాలం చేసినట్టయితే అటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. వీలుంటే ఏడాది చేయడం మంచిదట, పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఎక్కువ నియమాలు కావు గనక. అలాగని ఏడాది పొడుగుతా చేయలేని వాళ్ళు ప్రతి మాసంలో శుక్లపక్ష పాడ్యమి నాడు చేస్తే చాలు. స్త్రీ చైత దాస్థాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహం కన్యాచ విందేత సమగ్ర లక్షణం పతింత్వ వీరా హతకిల్బిషాం గతిం. ఈ వ్రతాన్ని ఇలా శ్రద్ధగా చేస్తే ఆడవాళ్లు చేస్తే సౌభాగ్యాన్ని పొందుతారు. పెళ్ళైన స్త్రీ సౌభాగ్యం పొందుతుంది. ఇంకా మగవాడు చేస్తే వాడికి సంపదలు వస్తాయి. ఇంకా అప్పుడే పెళ్ళి అవుతోంది, ఇంకా కాసేపట్లో పెళ్ళి అవుతోంది, లేక ఇప్పుడు పెళ్లి జరుగుతోంది అనుకున్నటువంటి వాళ్ళు పెళ్లి తొందరలో అవ్వాలి, లేదా పెళ్లి కుదిరింది మరి కాసేపట్లో పెళ్లి పేటల మీద కడతాం, ఇలాంటి వాళ్ళు గనక ఈ వ్రతాన్ని కనీసం ప్రారంభిస్తే భర్త సంపదలున్నవాడు అవుతాడు. జీవపతిం అంటే ఆ భర్త ఎప్పుడు జీవిస్తాడు. ఆ పెళ్ళయ్యాక భర్త అకాల మరణం పొంది ఈవిడికి వైధవ్యం రాకుండా చూస్తాడు, అనగా హాయిగా సౌభాగ్యవతిగా ఈవిడ శరీరం విడిచిపెడుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి జీవిస్తారు. యశః కీర్తి లభిస్తుంది, గృహం లభిస్తుంది. కన్యాచ విందేత సమగ్ర లక్షణం పతిన్, అదే కన్య ఈ వ్రతం చేస్తే అన్ని శుభలక్షణములు కలిగిన మంచి భర్త లభిస్తాడు. తర్వాత అవీరుడు గనక చేస్తే వీరుడవుతాడు, పిరికివాడు ఈ వ్రతం చేస్తే వీరుడుగా మారతాడు. మృత ప్రజా జీవ సుతా ధనేశ్వరీ. మృత ప్రజ అంటే సంతానం పుట్టి చచ్చిపోయే వాళ్ళకి మృత ప్రజలు అని పేరు. కొంతమంది దురదృష్టవశాత్తు పిల్లాడో పిల్లో పుట్టి చచ్చిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ వ్రతం చేస్తే జీవసుతాహ మంచి ఎక్కువ కాలం జీవించే ఆరోగ్యంతో ఉండే కొడుకులు ఒకళ్ళు కదా ఎక్కువ మంది పుడతారట. ఏ వద్దు బాబోయ్ అనుకోవాలి తప్ప, లేకపోతే ఎంతమంది కావాలంటే అంతమంది పుడతారు. ధనేశ్వరి సంపదలు కూడా లభిస్తాయి. సుదుర్భగ అంటే విధవ, భర్త పోయిన ఆవిడ. సుభగారూపమగ్ర్యం సౌభాగ్యవతి కంటే గొప్పదవుతుంది, పుణ్యస్త్రీ కంటే ఈవిడికి ఎక్కువ పుణ్యం వస్తుంది. విందే ద్విరూప విరుజా విముచ్యతేయ ఆమయా వీంద్రియ కల్పదేహం. ఇంకా ఈ జన్మలో దురదృష్టవశాత్తు కురూపంతో పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందంగా ఉండరు. అందరికీ అందం రమ్మంటే వస్తుందిటండి, పూర్వజన్మ కర్మ వల్ల దరిద్రంగా ఉంటే అటువంటి వాళ్ళు ఈ వ్రతం చేస్తే భవిష్యత్తులో పరమసుందరీమణిగానో సుందరుడుగానో పుడతారు. కాదండి, మాకు ఇంద్రియముల మీద వ్యామోహం లేదు, కోరికలు లేవు అనుకున్న వాళ్ళు కోరికలు లేకుండా ఈ వ్రతం చేస్తే కోరికలను విడిచిపెట్టి శాశ్వత వైకుంఠం పొందుతారు. ఇన్ని శుభములనిచ్చే పరమ పవిత్ర వ్రతం పుంసవన వ్రతం అని చెప్పగానే ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎలా చేయాలో తెలుసుకున్నాడు, మంత్రం తెలుసుకున్నాడు. గనక పరీక్షి నరేంద్రుడు తన కుమారుడి చేత ఈ వ్రతం చేయించే బాధ్యత కృపాచార్యుడికి ఇచ్చాడు. అందుకే భవిష్యత్తులో జనమేజయుడు ఈ వ్రతాన్ని కృపాచార్యుని ద్వారా తెలుసుకుని చేశాట. అందుకే జనమేజయుడికి బంగారం లాంటి కొడుకులు పుట్టారు. ఇప్పుడు పరీక్షిత్తుకి ఒక అనుమానం వచ్చింది, నాకు చాలా కాలం నుంచి ఉంది, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, అదేను నీవు చెప్పిన వ్రతాలు విన్నాను, పరమ పవిత్రమైన అనేక గాథలు విన్నాను, వంశాలు విన్నాను, మన్వంతరాలు విన్నాను, వంశాను చరితములు విన్నాను, ఎప్పుడు చూచినా దితి కొడుకులు చచ్చిపోతున్నారు విష్ణువు చేతిలో లేక ఇంద్రుడి చేతిలో. అదేమిటో తెలియదు గాని విష్ణుమూర్తి అందరి ఎడలా పక్షపాతంతో లేకుండా సమానంగా ఉండాలి కదా. నిజానికి విష్ణువు అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, సకల లోకాలకి మూలకారకుడు ఆయన. అయినా ఎందుకో దేవతల మీద పక్షపాతంతో ఉన్నట్టు కనపడతాడు, రాక్షసుల ఎడల ద్వేషంతో కనపడతాడు. సమహ ప్రియః సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీన్ విషమో యథ అవధీద్ విషమో యథ. శ్రీ మహావిష్ణువు అందరికీ సమానుడు, ఆయనకి పక్షపాతం ఎందుకుంటుంది? అసలు పక్షపాతం ఎందుకు ఉండదంటే ఈ చరాచర జగత్తంతా వాసుదేవుడి నుంచి ఆవిర్భవించింది. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారాడు. ఆయనే ఈ చరాచర జగత్తులో ఉన్న లోకాలను సృష్టించాడు, ఆ లోకాలకి పాలకుల్నిచ్చాడు, పాలితుల్నిచ్చాడు. 84 లక్షల జీవరాశులు బ్రహ్మ ద్వారా సృష్టి చేయించాడు. సర్వభూతములు తన నుంచి వచ్చాయి గనక అన్నీ తానే కనుక అన్ని ప్రాణులను సమానముగా చూడాలి. దీనికి ఎంత అందంగా అనువాదం చేశాడో తెలిసినా అండి తెలుగులో పోతన గారు. సర్వభూతములకు సముడు, నెచ్చెలి, ప్రియుండు, అనంతుడు, ఆద్యుండు, ఇంద్రుని కొర్రకు దైత్యేంద్రుల నేటికి విషముని కైవడి వెదకి చంపే అసురుల జంపంగా అమరులచే తన కయ్యడి లాభమెంతైన కలదే. నిర్వాణనాథుండు నిర్గుణుండు అతనికి స్వపక్షపాతంబు కలదే. నాకు చాలా కాలం నుంచి ఉందయ్యా అనుమానం, అందరికీ మోక్షమిచ్చే ఆయన నిర్గుణ పరబ్రహ్మ, అటువంటి వాడికి ఒకరి మీద పక్షపాతం ఎందుకుంటుంది, ఒకరి మీద ద్వేషం ఎందుకుంటుంది, ఒకరి మీద రాగం ఎందుకుంటుంది? సకల ప్రాణులను సమానముగా చూసి అందరినీ ప్రేమించి అందరికీ మిత్రుడిగా అందరికీ తండ్రిగా ఉంటాడు ఆయన. అందుకే సయేవ మాత సయేవ పిత అని వేదం అంటున్నది, అతడే తల్లి అతడే తండ్రి అని. అటువంటి వాడు ఇంద్రుడి కోసం రాక్షసేంద్రుల్ని ఒక విషముడిలా చంపాడు, శత్రుత్వ భావన కలిగిన వాడి వల్లే చంపేశాడు. దానికి గల కారణమేమిటి? పోని రాక్షసుల్ని చంపి దేవతల్ని కాపాడితే ఈయనకేమన్నా లాభం ఉందా? దేవతల వల్ల ఈయనకేం లాభం? అసలు దేవతలు సృష్టించేవాడే తాను గనక వాళ్ల వల్ల ఈయనకు వచ్చే కొత్త లాభం అంటూ ఏం లేదు. ఏ లాభము లేకపోయినా ఎందుకు చంపుతాడు? ఇది నాకు చాలా చిత్రంగా అనిపిస్తున్నది. ఒక్కొక్కప్పుడు ఈ సందేహానికి అర్థం తెలియక చాలా బాధపడుతూ భగవంతుడికే పక్షపాతం ఉంటే ఇంకా తక్కిన వాళ్ళ సంగతి ఏమిటి అనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు గుళ్ళోకి వెళ్ళి మొక్కుకుంటే ఆ మొక్కుబడి తీరకపోతే అయ్యో ఇంత మొక్కాను కదా, ఇంత ప్రదక్షిణ చేశాను కదా, కోరిక తీరలేదు, ఇక నిజంగా దేవుడున్నాడా అని కూడా అనిపిస్తుంది. ఈ సందేహాలు తీర్చన్నాడు ఆయన. అప్పుడు ఆయన ముందుగా చెప్పింది ఏమిటంటే, నాయన నువ్వు గుళ్ళోకి వెళ్ళావు, నీకు ఒక కోరిక ఉందని చెప్పావు, ఈ కోరిక కోరినంత మాత్రం చేత ఆ కోరికలన్నీ భగవంతుడు ఎలా తీర్చగలుగుతాడు? ఉదాహరణకి శచీదేవి నాకు భార్య కావాలని నహుషుడు మొక్కుకున్నట్ట, ఆ కోరిక తీర్చగలడా భగవంతుడు? తీరుస్తాడా? అది కుదురుతుందా? ఎలా కుదురుతుంది?
ఈ వేదిక వేదికంతా నాకు ఇచ్చేయండి అని ఎవడన్నా కోరుకుంటే ఎలా ఇస్తారండి అసలు? అది ఆ పిచ్చ కోరిక కదది. కాబట్టి మనం కోరికలు కోరుతున్నప్పుడు ఈ కోరికలు మంచివో చెడ్డవో మనకి తెలియదు, మనం తాత్కాలికంగా కోరేస్తాం అంతే. నా చిన్నప్పుడు తెలియక ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూచేవాడిని. అప్పుడు నా పక్కన ఆడుకుంటున్న కుర్రాడు ఒకడు, ఆ విమానం నాకు వచ్చేస్తే బాగుండి, నాకు ఆ విమానం సొంత విమానంలో పెడతానన్నాడు. నేను నీకు అలాగే వస్తుందిలే అన్నాను. నాకు అప్పుడు తెలియదు కనుక నిజంగా విమానం వాడికిస్తే చస్తాడు. దాన్ని ఎలా నడపాలి, దానికి ఫ్యూయల్ వద్దు, దానికి ఒక ఎయిర్పోర్ట్ వద్దు, ఇవన్నీ పెద్ద యాతనలు ఇవి. ఆ విమానమే తర్వాత కుప్ప కూలితే మళ్ళీ అందులోంచి బతికి బట్టగడతాడో లేదో తెలియదు. కాబట్టి మనకి ఏది కోరిక కోరితే దానివల్ల లాభమో దేనివల్ల నష్టమో తెలియదు. విషం కావాలి అని చంటిపిల్ల కోరితే విషం ఇస్తాడా పరమాత్ముడు? నేను ఒకసారి ఎయిర్ ఇండియాలో చికాగో వెడుతూ ఉంటే నా పక్క సీట్లో ఒక చిన్న పిల్ల ఉంది, 5 ఏళ్ళు ఉంటాయి. కిటికీ పగలగొట్టి అద్దం అందులోంచి కిందకు దూకుతానంటుంది. నిజంగా జరిగింది, కిటికీ పగలగొడతానంటుంది. ఆ కిటికీ పగలగొడితే అసలు పగలగొట్టడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? కిటికీ పగిలితే మొత్తం అంతా లోపల గాలు చచ్చిపోతాం, అది వేరే విషయం. కానీ పిల్ల అంటుంది, కిటికీ ఎందుకు పగలగొట్టకూడదు, ఎందుకు కిందకు దూకకూడదు అంటే దూకితే చస్తామంది తల్లి. చస్తామా అంటే ఏమిటి అంది. అంటే చస్తామంటే ఏమిటో కూడా తెలియదు ఆ పిల్లకి. అంటే కాదే, ప్రమాదం అంటే ప్రమాదం అంటే ఏమిటి, నేను దూకుతాను నేను దూకుతాననేసరికి వాళ్ళ అమ్మకు ఒళ్ళు మండి ఒక్కటిచ్చుకుంది. ఆ తల్లి లాంటి వాడు భగవంతుడు, ఆ పిల్ల లాంటి వాళ్ళం మనం. కిందకి దూకుతామని మనం ఆ పిల్ల ఎలా కోరిందో మనం కూడా పిచ్చ కోరికలు కోరడం ఉందే, విమానంలోంచి కిందకు దూకడం వంటివి. అలాంటి కోరికలు తల్లే తీర్చట్లేదు. ఇక తల్లులకి తల్లి తండ్రులకి తండ్రి అని ఆయన తీరుస్తట్టండి, తీర్చడు. ఎవరికి ఎంత అర్హతో అంతే. అందరం ప్రధానమంత్రి అయిపోదాం, అందరం రాష్ట్రపతులు అయిపోదాం, అందరం గవర్నర్లు అయిపోదాం, ముఖ్యమంత్రులు అవుదామన్నా అర్హతని బట్టే పరమాత్మ ఇస్తాడు. వాడికి అర్హత లేకపోతే వాడు ఆ సమయంలో ఆ పదవికి పనికిరాడు అనుకుంటే వాడు ఎంత గింజుకున్న వాడికి ఆ పదవి ఇవ్వనని చెప్పేశాడు ఆయన. కాబట్టి కోరికలు కోరుకుని ప్రదక్షిణలు చేసినంత మాత్రం చేత కర్మ పరిపక్వం కానంత వరకు పరమాత్ముడు ఏమీ చేయడు. కర్మ పరిపక్వం అవుతుంది అప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కర్మ ఎప్పుడు పరిపక్వం అవుతుంది? చెయ్యగా చెయ్యగా. 10 ఏళ్ళు చేస్తే ఒక కొంత పూజో లేకపోతే ఒక పునస్కారమో ఒక వ్రతమో ఒక దానమో ఒక దశాబ్దం చేస్తే ఈ దశ యొక్క ఫలితం రాబోయే దశలో అనుభవిస్తాం. అది కూడా పవిత్రమైతేనే అనుభవిస్తాం, అపవిత్రమైతే పొందాం. దానికి ఉదాహరణ చెప్పాను, మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేనే చెబుతాను ఎవరో ఒక్కర్లా. చాలా కాలం క్రితం నేను ఒక 10 సంవత్సరాలు ఏకధాటిగా ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు ఉన్న ద్వారకా తిరుమలకి రోజు రాత్రిపూట నడిచిపోయేవాళ్ళం. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో తెల్లారితే ఆదివారం అంటే రాత్రి చీకట్లో బయలుదేరిపోవడం, 6 గంటలకల్లా ఇంత తినడం, బయలుదేరిపోవడం, తెల్లారేసరికల్లా నడిచి వెళ్ళడం, దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. అలా వెడుతున్నప్పుడు నేను చాలా కాలం క్రితం మాట ఇప్పుడుగా చెప్పేది, ఎప్పుడో 35 ఏళ్ల క్రితం నాటి మాట చెప్తాను, 35 ఏళ్ల క్రితం అనుకుంటాను. 95 అంటే ఇవాళకి ఇంచుమించుగా 21 ఏళ్ళు అయింది. 95లో అప్పుడు రాత్రిపూట వర్షం వస్తోంది. ఎలాంటి ప్రయాణాలు చేసామో మీకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. భయంకరమైన కటిక చీకట్లో ఇలాంటి వర్షాకాలాలలో ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తున్నా, ఓ గొడుగు వేసుకునో గొడుగు లేకుండానో నేను నాతో పాటు కొంతమంది మీ కలిపి, అప్పట్లో నాకు చాలామంది ఆత్మీయ శిష్యులు ఉండేవారు కొంతమంది, వాళ్లలో కొందరు పోయారు, కొందరు మహత్తర స్థానాల్లో ఉన్నారు. అందులో ఒక ఆయన ఈ మధ్యనే చచ్చిపోయాడు, ఓ బ్యాంక్ ఎంప్లాయీ పణిగారని ఆయన ఉండేవాడు, ఒక అమ్మాయి శోభన ఉండేది. ఇలాంటి వాళ్ళందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకేమీ లేదు, నారాయణ అనుకోవడం, కింద గొయ్యున్న మెట్టున్న అడివైన పాములు మెంచి వెళ్ళిపోతున్నా వెళ్ళేవాళ్ళం. ఒకరోజున వర్షంలో పెడుతూ ఉంటే ఓ మారుతీకరు వాడు జామ్మని వెళ్ళిపోయాడు మీద నుంచి. ఆ వెళ్ళిపోవడంలో ఆ మొత్తం నీరంతా వచ్చి ముద్దయిపోయాను. దాంతో నేను హాస్యానికో కోపానికో, బోడి ఈ మాత్రం కారు నాకు ఇవ్వపోతాడా, ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాను, ఒక కారు నా పేరు మీద రిజిస్టర్ అవ్వదా అన్నాను. ఇది జరిగిన 2 ఏళ్లకి టక్కన నాకు నిజంగా కారు వచ్చేసింది, రిజిస్టర్ అయిపోయింది. అంటే ఎందుకు చెబుతానంటే ఆ వెంటనే తెరచడు. నువ్వు ప్రయాణం చేసావు, కాలినడకన వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అనే ఒక మహత్తర కార్యక్రమం చేసావు. ఈ తపస్సు, దీనికి కాయిక తపస్సు అని పేరు. ఈ తపస్సు చేసిన ఫలితం నీకు భవిష్యత్తులో ఇస్తాడు, ఆ రోజు ఇవ్వకపోయినా. కాబట్టి మనమేం కంగారు పడవలసిన అవసరంలా. అందులో నాతో వచ్చిన ఒక అమ్మాయి, నేను ఈ ప్రదక్షిణలన్నీ ఎందుకు చేస్తున్నాను, ఎందుకు ఇన్నిసార్లు కాళీయాత్రకు వెడుతున్నాను అంటే కాశీలో ఉండడానికి గురువు గారు అంది. నేను చెప్పగా విని 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 నేను కాశీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి కాశీలో ఉండడం తప్ప వేరే కోరిక లేదు. మీకు ఆశ్చర్యం చెప్పమంటారా, సరిగ్గా అమ్మాయి కోరుకున్నట్టే ఇప్పుడు కాశీలో అక్కడున్న మలయాళస్వామి మఠానికి శాశ్వతంగా అమ్మాయి అక్కడ ఉండిపోయి ఇప్పటికి 2007 నుంచి అక్కడ ఉండిపోయింది. ఇంక ఇంటికి రాలేదు మళ్ళీ 9 ఏళ్లుగా. గురువుగారు గురువుగారి పత్ని ఎప్పుడు వెళ్ళినా నెత్తి మీద పెట్టుకు చూస్తుంది.
అంటే ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను కాశీలో ఉండిపోవాలని సంకల్పం చేస్తే కాశీలో ఉండిపోయింది ఆవిడ. అంత సంకల్పం ఉండాలి, అంత భక్తితో యాత్ర చేయాలి. అంతేగాని గురువుగారు నేను కాశీ వెళ్ళనా అని అడిగి వెళ్ళమ్మా అంటే కాశీ బదులు కాకినాడ ఎడితే మన బతుకులు ఇలా ఉంటాయి. అలా అన్నానని కూడా ఎవరుకోవద్దు. ఎందుకు చెబుతానంటే మనము ఒక ఉపాసన చేస్తే ఆ ఉపాసనకి తగిన ఫలితం మనం చిత్తశుద్ధితో చేస్తే ఇచ్చి తీరుతాడు పరమాత్మ. మనం అర్హులము అవ్వాలి, అర్హత పొందేటటువంటి పవిత్రమైన చిత్తముతో చిత్తశుద్ధితో చెయ్యాలి. కానీ అది ఇవాళ అవ్వచ్చు, రేపవ్వచ్చు, నూరేండ్లకైనా దాని ఫలితం వస్తుంది. కాబట్టి మానవుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. వెంటనే కంగారు పడకూడదు. ఒక్కొక్కప్పుడు ఎన్నో ఉపాసనలు చేశాను, ప్రదక్షిణలు చేశాను, పూజలు చేశాను, వెంటనే ఫలించలేదేమి అని ఏడుస్తట్టు వీడు. ఏడవకు, నీ పాత కర్మంతా ముందు తొలగిస్తాడు ఆయన. ఒక బంగారం నగవ్వాలంటే కొలిమిలో కాల్చి సుత్తితో కొట్టి ఆ వేడనుభవించి దెబ్బలు తిన్నాక అప్పుడు అది ఉంగరం అవుతుంది. అలాగే మనం కూడా పూర్వకర్మలన్నీ ఈ కష్టముల రూపంలో దుఃఖముల రూపంలో వదిలించుకుంటే అప్పుడు మనం నగ అయి భాషిస్తాం. పరమాత్ముని సన్నిధానానికి వెళ్లాలంటే, మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే ముందు భగవంతుడు పెట్టే పరీక్షల్లో కష్టాల్లో నెగ్గాలి. ఉపాసన చెయ్యాల్సిందే. కోరిన కోరికలు తీరకపోయినా నిత్యం చెయ్యండి ప్రదక్షిణలు, నిత్యం పురాణాలు వినండి, చెయ్యవలసిన వ్రతాలు దానాలు చెయ్యండి. అది ఇవ్వాలి కాకపోతే రేపు ఇంకో రీతిలో ఆ కోరిక తీరుతుంది. నీ కోరికలు అపవిత్రత ఉంటే దాన్ని తొలగించి ఆ కోరికని పవిత్రంగా మార్చి ఆ తర్వాత ఆ కోరిక తీరుస్తాడు పరమాత్మ. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనే చంటి పిల్లల్లాంటి మనల్లో సద్బుద్ధిని పెట్టి మనల్ని రక్షిస్తాడు ఆయన. కాబట్టి నాయన, ఈ పూజలు ఎప్పుడూ వ్యర్థం కావు. నువ్వు అపూర్వమైన ప్రశ్న వేశావు. నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప తద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబులై. ఓ రాజేంద్ర, నీవు అడిగిన ప్రశ్న పరమ పవిత్రమైన ప్రశ్న, వర్ణించి తీరాలది. శ్రీ మహావిష్ణువు గురించి అడిగావు. ఆయన చరిత్రలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన సేవకులు నిరంతరం ఆయన భక్తులై ఉంటారు. కాబట్టి విష్ణువుకి సంబంధించిన ఏదైనా సందేహం తీర్చాలి అంటే భాగవతం చెప్పాలి, అనగా విష్ణు భక్తుల యొక్క చరిత్ర చెప్పాలి. ఆ విష్ణు యొక్క పాదాల గురించి చెప్పాలి. అవి వినగానే సంపదలు ఇస్తాయి, జ్ఞానమిస్తాయి, మునులు నిరంతరం కీర్తించేటటువంటి యశస్సునిస్తాయి. అసలు విష్ణు కథలే మునీశ్వరుల చేత పాడబడే కథలు. అటువంటి పవిత్ర కథ చెబుతున్నా విను. నిజంగా నీవన్నట్టే శ్రీ మహావిష్ణువు అందరికీ సమానుడు. ఆయనకి ఎవ్వరి మీద పక్షపాతం లేదు. ఆయనకు అసలు ఏ రకమైనటువంటి గుణమూ లేదు. ఆయన నిర్గుణుడు, అయినా సగుణుడిగా కనపడతాడు. ఒకప్పుడు ఆయన ఆట ఆడడం కోసం, క్రీడించడం కోసం ఒక రూపం ధరించాడు. ఆ రూపమే మహాపురుష రూపం. ఆ రూపానికి అప్పుడు వేదములు పురుష సూక్తం అనే పేరుతో స్తోత్రం చేశాయి. సృష్టిలో అలా పురుష సూక్తం పుట్టింది. భగవంతుడు పురుషుడు కాగానే ఆ పురుషుణ్ణి వర్ణిస్తూ పురుష సూక్తం పుట్టింది. ఆ పురుష సూక్తం పుట్టగానే భగవంతుడిలో మూడు గుణములు పుట్టాయి. అవే సత్వ గుణము, రజోగుణము, తమోగుణం. అందులో ఆయన సత్వగుణంతో ఏం చేశాడు, ఆటలాడుతూ క్రీడిస్తూ పోషిస్తూ ఉంటాడు. అది శాంతగుణం. రజోగుణముతో సృష్టి చేయడం మొదలుపెట్టాడు. తమోగుణంతో నిద్రపోతూ ఉంటాడు పాలసముద్రంలో. ఆ మహానుభావుడికి నిజానికి పుట్టుక లేకపోయినా సత్వగుణాన్ని అవలంబనం చేసుకుని ఆధారం చేసుకుని అవతారం ఎత్తుతాడు. సత్వగుణం ఒక్కటే నిలబడదు గనక, ఒక్క గుణంతో బతకలేం గనక, రజోగుణం తమోగుణం కూడా తనలోకి ఆవాహన చేసుకుంటాడు. తనను తానే చంపుకుంటున్నాడు, తనను తానే సృష్టించుకుంటున్నాడు. ఇప్పుడు రాక్షసుల రూపంలో పుట్టింది ఆయనే, దేవతల రూపంలో ఉన్నది ఆయనే, శిశుపాలుడు ఆయనే, పశుపాలుడైన కృష్ణుడు ఆయనే. ఇప్పుడు శిశుపాలుని చంపేవాడు తానే, అంటే చచ్చేవాడు తానే, మళ్ళీ వాడిని తనలో కలుపుకుంటున్నది తానే. ఈ విధంగా తానే రెండు రూపములు ధరించి ఆ రెండింటికి మధ్యలో యుద్ధం పెట్టి అందులో ధర్మాధర్మములనే విచక్షణ కల్పించి అధర్మాన్ని ధర్మము ద్వారా ధ్వంసం చేస్తాడు. పిల్లవాడు ఆటబొమ్మలు పగలగొట్టినట్టుగా ఈ జీవుల్ని పడగొడుతూ ఉంటాడు. ఈ సృష్టి చెయ్యడానికే రజస్సును వాడతాడు.
క్రీడించడానికే, లీలలు చేయడానికే సత్వాన్ని వాడతాడు, నిద్రించడానికే తమస్సును సృష్టిస్తాడు. ఈ మూడు గుణములతో కూడిన దానికి కాలము అని పేరు. ఆ కాలమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు కాలరూపంలో అనేకమైన లీలలు చేస్తూ పగలు రాత్రి సంధ్యలు అనే పేరుతో, గంటలతో గడియలతో, అనేక ఋతువులతో, మాసములతో, సంవత్సరములతో జనాల్ని సృష్టించి పెద్ద చేసి ఆయువులు అపహరిస్తూ ఉంటాడు. ఆయనకి మాత్రం ప్రకృతి లేదు, ఏ స్వభావము లేదు. ఈ సృష్టి అంతా ప్రకృతి పురుషులతో ఉంటుంది. ఆయనే ప్రకృతి, ఆయనే పురుషుడు. కానీ ఈ ప్రకృతితో ఏ సంబంధం లేకుండా ఉంటాడు. జీవులు మాత్రం ప్రకృతితో సంబంధం పెట్టుకుంటారు. అనగా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుతో సంబంధం పెట్టుకుని దాని మీద ప్రేమ పెంచుకుని వ్యామోహం పెంచుకుని ఆ వ్యామోహం తుంచుకోలేక భవబంధాల్లో ఇరుక్కుని నశించిపోతారు. ఒక ఆవిడ భార్యగా, ఒకడు భర్తగా, మళ్ళీ వాళ్ల సంతానంగా కొంతమంది రాగానే ఇవి నావి, వీళ్లకి తప్ప బయట వాళ్ళకి ఇవి చెందకూడదు అనే కోరిక రావడమే ప్రకృతి యొక్క వశత్వం పొందడం. ఈ భ్రమ నుంచి బయటపడ్డమే ప్రకృతి వివశత్వం పొందడం. ఇలాంటి వాటి నుంచి బయటపడ్డానికి త్రిగుణాతీతుడైన పరంధాముణ్ణి మళ్లీ నిరంతరం ధ్యానం చెయ్యగా, ఆయన భక్తుల కథలు వినగా, ఆయనకి సంబంధించిన భక్తులతో స్నేహము చేయగా ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రకృతి నుంచి, పురుషుడి నుంచి విముక్తి పొందుతాం, శాశ్వతంగా పురుషత్వాన్ని పొందుతాం. ఆయన కథలు, ఆయన భక్తుల కథలు పరమ చిత్రములు అన్నాడు ఆయన. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రలు చాలా చిత్రంగా ఉంటాయి. అవి వినే కొద్దీ ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన లీలలు ఎవరికీ అర్థం కావు, బ్రహ్మాది దేవతలకే అర్థం కాదు, ఇంకా సామాన్యులకి ఏమర్థం అవుతాయి. అందుకే అవి చిత్రములు. మూడు లోకాలని పవిత్రం చేస్తాయి. స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు, భూలోకంలో ఉన్నవాళ్ళు, పాతాళలోకంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా కథలు వింటే పవిత్రులవుతారు. అందుకే ఆ కథలకి త్రైలోక్య పవిత్రంబులు అని పేరు. భవలతా లవిత్రంబులు, లవిత్రం అంటే కొడవలి. ఇలాంటి తీగల్ని నరికేయాలంటే కొడవలి కావాలి. కొడవలితో పటా 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 తీగలు నరికేస్తాం. సంసారంలో మనకి బంధములున్నాయి, ఈ బంధములే తీగలు. సంసారంలో ఉన్న ఈ వ్యామోహములనే తీగలని నరికే కొడవళ్ళు విష్ణువు యొక్క చరిత్రలంటే. సన్మిత్రంబులు మహానుభావులకి ఆనందమును కలిగించే మిత్రస్వరూపాలు. అసలు మిత్రుడి కంటే ఆనందం కలిగించేవాడు ఒక్కడు లేడు మనకి. నిజం చెప్పాలంటే చాలా విషయాలలో ఒక మంచి స్నేహితుడు ఉంటే కష్టాల్లోంచి బయటపడతాం. అదృష్టవంతులకి మంచి స్నేహితుడు దొరుకుతాడు. ఈ శ్రీ మహావిష్ణువు చరిత్ర కష్టాలలో నుంచి బయటపడేసి మనల్ని అనుగ్రహించే మంచి మిత్రులట. మునిజనవన చైత్రంబులు, మునీశ్వరులు అనేటటువంటి అడవులకు చైత్రమాసం వంటిది విష్ణు చరిత్ర. చైత్రమాసం రాగానే అడవి ఏమవుతుంది, చిగురిస్తుంది. చైత్రంలో చిగుళ్ళొచ్చి పువ్వులు వస్తాయి. అందుకే వసంత ఋతువు అంటే అందరూ ఇష్టపడతారు. అలాంటి వసంత ఋతువు అడవికి ఎలా అయితే, వనమునకు ఎలాగైతే చైతన్యమిచ్చి చిగురింపచేసి పువ్వులిచ్చి ఆనందం కలిగిస్తుందో, విష్ణువు చరిత్ర మునీశ్వరులకు ఆనందం కలిగిస్తుంది. అందుకే మునిజనవన చైత్రంబులు. అటువంటి విష్ణువు యొక్క చరిత్రలు చాలా చిత్రంగా ఉంటాయి. ఆయన సత్వగుణుడు గనకే మనలాంటి సాత్వికులకి ఆనందం కలిగిస్తున్నాడు. దేవతలని సత్వగుణ ప్రధానులుగా సృష్టించాడు. వారిలో కూడా రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. కానీ తమోగుణం రజోగుణం తక్కువ ఉండి ఎక్కువ సత్వగుణం ఉంటే వారిని దేవతలు అంటారు. అందుకే దేవతలకు ఆనందం ఇస్తాడు. సత్వగుణము యొక్క లక్షణం ఆనందం, అనగా శాంతము చివరికి ఆనందం ఇస్తుంది. అందుకే కోపం లేని వాడికి ఉన్న ఆనందం ఇంకెవడికి రాదు. చూడండి, మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. ఎంత తిట్టేసినా సరే, భార్యామణి అట్లకాడతో పొడి పడవడానికి మీదకి వచ్చినా సరే, పొడిచేయి అని సంతోషంగా నవ్వుతూ ఉంటే వాడికి ఆనందంగా ఉంటుంది. అలాగే భర్త గారు తెగ తిట్టినా సరే, దౌర్భాగ్యురాలా నిన్ను తోసేస్తా, నిన్ను చంపేస్తా, నీకు విడాకులు ఇస్తా అని తిట్టినా సరే చిరునవ్వు నవ్వుతూ ఉండండి, ఎంత ఆనందంగా ఉంటుంది. అబ్బా, శాంతము కంటే పర్వతం కూడా చిన్నదట. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు త్యాగరాజుల వారు. ఆ శాంతం సత్వగుణము. ఆ సత్వగుణం దేవతలలో ఎక్కువ ఉండడం వల్లే భగవంతుడు వారికి ఆనందం ఇస్తాడు. కానీ సహజంగా అంటాం, కానీ శాంతం ఒక క్షణం ఉంటుందా? ఓ 1000 రూపాయలు పుచ్చుకుని మళ్ళీ ఒక గంట తర్వాత ఇవ్వకపోతే ఏరా నా దగ్గర 1000 ఇచ్చుకుంటావా, నేను 1000 దెబ్బలు కొడతా, ఇస్తావా లేదా అని రెచ్చిపోతున్నాం కదా మనం. అంతేగాని పుచ్చుకుంటే పుచ్చుకోండి, పోన్లండి 1000 రూపాయలు పోతే అని కనీసం మాట వరుసగా ఏడుస్తూ కూడా అనలేడు వీడు. ఇంక వీడికి శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మో శాంతగుణం ఎంత కష్టమో, శాంతాన్ని పొందడానికి ఎంత తపస్సు చెయ్యాలో విశ్వామిత్రుడు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. పాపం ఒక ఆయన ఇలాగే ఉపన్యాసం చెప్పడానికి వచ్చి, నేను కోపాన్ని జయించానండి, 25 ఏళ్ళు తపస్సు చేసి అన్నట్ట. ఇది తిన్నగా ఉండరుగా ఇలాంటి పిల్లలు ఒకళ్ళు వచ్చి, గురువుగారు మీరు కోపాన్ని జయించారా అని అడిగాడు. అవును నాయన, మేము కోపం జయించాం, 25 ఏళ్ళు తపస్సు చేసి అన్నట్ట. వెంటనే ఈయన మళ్ళీ అడిగాడు, గురువుగారు మీరు కోపాన్ని జయించారానని. కోపాన్ని జయించానన్నాడు ఈయన. మళ్ళీ అడిగాడు కుర్రాడు, మీరు నిజంగా కోపాన్ని జయించారని. ఎన్నిసార్లు అడుగుతావు, నేను కోపాన్ని జయించానన్నట్ట. గురువుగారు మీరు నిజముగా అని 25 సంవత్సరములు తపస్సు చేసి కోపములు జయించారనగా నరికి అవతల పారేస్తాను అనుకుంటున్నావో, ఇందాక నుంచి చూస్తున్నాను. 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను, కోపాన్ని జయించానంటే నిమిషానికోసారి కోపాన్ని జయించారా, కోపాన్ని జయించారా అని అడిగారు. నేను కోపాన్ని జయించాను, మళ్ళీ అడిగా ఉంటే తంతానన్నట్ట. ఇలా ఉంటాయి మన కోపాలు. ఈ కోపాన్ని జయించడం చాలా కష్టం. అయినప్పటికీ ఏదో మీలాంటి మహానుభావులు 25 ఏళ్ళు కాకపోయినా 10 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించి ఉండవచ్చు. అలా జయించిన వారు దేవతలు, వారికి ఆనందం ఇవ్వడం ఆయన లక్షణం. ఇంకా అసురులని రెండో జాతి వాళ్ళు ఉన్నారు, వీరికి రజోగుణం ఎక్కువ, అందుకే వీరికి సగం దుఃఖం సగం ఆనందం వస్తుంది. ఇంకా తమోగుణులైన యక్షరాక్షసులు ఉన్నారు, వీరికి సుఖం తక్కువ దుఃఖం ఎక్కువ, అందుకే వీరు తాగి తందనాలాడి వ్యసనములతో నశిస్తారు. వ్యసనపురుడికి తాగిన కాసేపు ఆనందంగా ఉంటుందిట, మరి ఆ తర్వాత ఏమవుతుంది తెలుస్తుందిగా, కక్కి కక్కి దగ్గి చివరికి ఎందుకు మరికి రాకుండా అయిపోతాడు. హాయిగా ఆరోగ్యంగా వాడి జీవితంలో బతకలేడు. వారు చివరికి దుర్మరణం పాలవుతారు. తమోగుణులు అంటే ఇతరులెవరూ బతకూడదు, మన మతమే బతకాలి, ఇంక తక్కిన మతములు నశించాలని కోరుకునేవాడని తమోగుణులు అంటారు. మా మతం కోసం బాంబులేస్తాం, మా మతం కోసం తక్కిన మతాలను చంపుతాం, వాళ్ల మీద యుద్ధం ప్రకటిస్తాం అని రోజు ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి లారీలతోటి ఫ్రాన్సులో చంపేసే వాళ్ళంతా తమోగుణులు అన్నమాట. ఇటువంటి వాళ్ళనే రాక్షసులు అంటారు. వీరికి చిట్ట చివరికి దుఃఖమే మిగులుతుంది. అందుకే విష్ణుమూర్తి వ్యక్తుల మీద కాదు గుణముల మీద యుద్ధం చేస్తాడు. ఆ గుణములు ఆయనే సృష్టించి సత్వగుణానికి అభివృద్ధి కలిగిస్తూ సత్వగుణాన్ని పడగొడుతున్న తమోగుణాన్ని రజోగుణాన్ని అణుస్తూ ఉంటాడు. ఇది ఆయన లీల. ఆ లీలలో ఒక అపూర్వమైనటువంటి కథలు ఎన్నో, ఒకటా రెండా అనేక గాథలు జరుగుతూ ఉంటాయి. ఓ పరీక్షిత్తు, ఈ సందేహం మీ తాతగారైన ధర్మరాజు గారికి కూడా కలిగింది. ధర్మరాజు గారు స్వయంగా పరీక్షిత్తుకు తాతయ్యగా, మరి అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు, అందుకని మీ తాతగారికి ఒకసారి ఒక అనుమానం వచ్చింది. ఒకప్పుడు ధర్మరాజు గారు ఇంద్రప్రస్థమని ఒక రాజధానిని కట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడు చాలా గొప్పవాళ్ళు అండి, అందుకని ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే పాండవుల్ని ద్రౌపదితో పెళ్ళయిన తర్వాత తన దగ్గరికి పిలిపించి, నాయనలారా పాండవులారా మీరు కూడా కన్న కొడుకులు లాంటి వాళ్ళే, దుర్యోధనుడు కన్న కొడుకే, మీకు మీకు రాజ్యం పంచిస్తానే, మీకు రాజ్యాన్ని రెండుగా డివైడ్ చేసిస్తానే అని హస్తినాపుర సింహాసనంతో ఉన్న రాజ్యం అంతా మా కొడుకు ఇచ్చేస్తున్నాను, మీకు చక్కగా ఇంద్రప్రస్థం ఇస్తానన్నట్ట. ఇంద్రప్రస్థం అంటే ఏంటో తెలుసా, అడవి కొండలు, రాజధాని లేదు, డివైడ్ చేసేటప్పుడు రాజధాని లేకుండా మీకు ఇంద్రప్రస్థం ఇస్తున్నాను, కాండవం ఇస్తున్నాను, పుచ్చుకోండి అన్నాడు. అనగానే పాపం ఏమీ మాట్లాడకుండా ధర్మరాజు గారు అక్కడికి వెళ్ళాడు. చూస్తే అన్ని కొండలు అడవులు, కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది గనక ఆ కొండలు గుట్టలు తగలబెట్టి చక్కగా రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంద్రప్రస్థం కట్టుకున్నాడు. విశ్వకర్మ ద్వారా దేవతానుగ్రహంతో మయుడి ద్వారా సభ కూడా పొందాడు. తీరా ఇదయ్యాక ఆ మయసభను కూడా వాళ్ళు ఆగేశాడు, అది వేరే విషయం. ఇంద్రప్రస్థం కట్టుకుని గృహప్రవేశం చేయగానే కొత్త రాజధాని స్థాపన చేసుకుని అద్భుతంగా రాజ్యస్థాపన చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఇంత రాజ్యం వచ్చినప్పుడు యజ్ఞం చేస్తే మంచిది అని శ్రీకృష్ణుడు రాజసూయము అని ఒక యజ్ఞం చేయించాడు. ఇప్పుడు కొత్తగా రాజధాని కట్టుకున్నప్పుడు యజ్ఞం చేయాలని శాస్త్రం, అది కూడా మామూలు యజ్ఞం ఎందుకని రాజసూయయాగం చేయించాడు. ఆ రాజసూయయాగానికి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, అందుకే దాని పేరే రాజసూయం. అందరినీ జయించి చెయ్యాలి, పాండవులు ప్రపంచాన్ని జయించి ఆ యజ్ఞం చేశారు. ఈ యజ్ఞంలో చాలా కొంటివాడు ధర్మరాజు. కానుకలు ఇస్తారుగా వచ్చినప్పుడు పెళ్ళిళ్లలోనూ చదివింపులను ఉంటాయి, అలాగే యజ్ఞాల్లో కూడా చదివింపులను ఉంటాయి, పూర్వం పురాణాల్లో కూడా చదివింపులను ఉండేవి. ఈ చదివింపులు స్వీకరించడానికి ధర్మరాజు గారు దుర్యోధనుడు పెట్టాట. దుర్యోధన చదివింపులు సెక్షన్ నీది, ఎవరైనా యజ్ఞానికి వచ్చి ఏదైనా ఇస్తే వాడి పేరు రాసుకో. ఫలానా హరిప్రసాద్ గారు బంగారపు కంచం, పక్కన కూర్చున్న రెడ్డి గారు వెండి కంచం, ఇలా కంగారు పడకండి అంటే యజ్ఞంలోనే చెప్పేది. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒకటి ఇప్పుడు గారి పేరు కూడా రాసుకోవాలి, ఎంత బరువు ఉందో ఇవ్వాలి. ఈ కంచాలు ఈ మంచాలు ఇవన్నీ వీడు పెట్టుకున్నట్ట, కొత్త కొత్తలు ఆడిపోయాడు. అందుకే దుర్యోధనుడు, అసలు
ఈ సెక్షన్ ఎందుకు ఇచ్చాడా అనిపిస్తుంది ధర్మరాజు అనమాట. అయ్యో బాబో, ఈ మంచాలేమిటి, ఈ కంచాలేమిటి, ఎక్కడ చూసిన బంగారం వెండి తప్ప ఎత్తడిచ్చిన వాళ్ళు లేరు, చిల్లరిచ్చేవాళ్ళు లేరు, అందరూ ఏకంగా కోట్లు ఇచ్చేవాళ్ళే. ఆ వైభవమే దుర్యోధనుడికి శాశ్వతమైన కక్ష కలిగేలా చేసింది. ఈ కక్ష పక్కన పెడితే ద్రౌపది అలంకరించుకుని అందరికీ అన్నం పెట్టేదిట. ద్రౌపదికి చాలా ఓపిక, ఎప్పుడు పడుకుంటుందో తెలియదండి, ఎప్పుడు లేస్తుందో తెలియదుట. గుర్రాలు మేపేవాడి దగ్గర నుంచి, పనివాడి దగ్గర నుంచి, ఆకులు ఎత్తేవాడి దగ్గర నుంచి అందరినీ, నాయన అన్నం తిన్నావా, అన్నం తిన్నావా అని ప్రేమగా పలకరించి అన్నం పెట్టేది. అందుకని అందరూ అమ్మగారంటే అమ్మగారే, ద్రౌపది లాంటి తల్లి లేదన్నారు. అది దుర్యోధనుడి భార్యలకు కోపం వచ్చింది. మేము ఇంట్లో ఫంక్షన్ చేస్తే మేము పలకరించలేకపోతున్నాం, మాకు అలసట ఎక్కువైపోతుంది, మమ్మల్ని అందరూ తిట్టుకుంటున్నారు, ద్రౌపదిని దూపు కొడుతున్నారు. అంటే భర్తల వల్ల దుర్యోధనుడికి కోపం, ద్రౌపది వల్ల భార్యలకు కోపం వచ్చింది. అది ఎలాగో ఏమైందో మీకు తెలుసు. ఇంతకీ ఈ యజ్ఞంలో, రాజసూయాగంలో ఒక మహాపురుషుణ్ణి పూజించడం ఒక ధర్మం, అగ్ర పూజ అంటారు. అగ్ర పూజకు ఎవరు అర్హులు అని ధర్మరాజు గారు భీష్ముణ్ణి అడిగాడు. భీష్మ, ఎంతమంది మహానుభావులు, వేదవ్యాసుడు వచ్చాడు, నారదుడు వచ్చాడు, కపిలుడు వచ్చాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, మహానుభావులు అంతా ఉన్నారు, వీళ్లలో ఒకరిని ముందుగా పూజించాలి. ఆ పూజ చేయటం కూడా ఆ వ్యక్తిని దేవుడి కింద భావించి పూజించాలి. ఇందులో ఎవరు? స్నాతకుండును, ఋత్విజుండును, సద్గురుండును, ఇష్టుడు. స్నాతకుడు, ఋత్విక్కు, సద్గురుడు, ఇష్టుడు అన్ని అయిన మహానుభావుడు ఎవడు అనగా, అంటే ధర్మరాజు గారికి ఆల్రెడీ మనస్సులో ఒక నిర్ణయం ఉంది, కానీ తనంత తాను ఆ నిర్ణయం తీసుకుంటే పెద్దలు ఏమంటారు, అందువల్ల పెద్దవాళ్ల చేత అవుననిపించుకుని పనిచేయటం మంచిదండోయ్. అందుకని స్వయంగా తాతగారిని అడిగాడు. భీష్ముడు ఏదన్నా చెబితే ఎవరు కాదనరు, ఆయన ధర్మవేత్త, పెద్దవాడు, పరాక్రమవంతుడు, అన్నిటికీ మించి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అందుకని భీష్ముడిని అడిగితే భీష్ముడు అన్నాడు, ఏమయ్యా దీనికి ఇంత అడగాల, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరైనా ఈ శ్రీకృష్ణుడి కాలి కింద ఉన్న ఇంత దుమ్ముకి సాటి వస్తామా? ఎంత గొప్ప మాట అన్నాడు. శ్రీకృష్ణ పాద పరాగంబునకు సామ్యంబుకాం, పాదపరాగం అంటే కాలి కింద ఉన్న దుమ్ము, దానికి సాటి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నీ శ్రీకృష్ణుని యొక్క శరీరము నుంచి పుడుతూ నశించిపోతూ ఉంటాయి. సమస్త లోకేశ్వరుడు, వాసుదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు, పరంధాముడైన అద్భుత చరిత్రుడు, నీ అదృష్టం వల్ల నీకు మేనమామ కొడుకై చాలా బంధువై ఆత్మీయుడై స్నేహితుడై నీతో తిరుగుతున్నాడు. నీతో తిరుగుతున్నాడని పరమాత్మని సామాన్యుడు అనుకోకు, ఆయనే అగ్ర పూజ అర్హుడు. ఆయన్ని నీ సింహాసనం మీద కూర్చోబెట్టు, బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టు, ఆ కాళ్ల మీద నీ ద్రౌపది నీళ్లు పోస్తూ ఉండగా గంగాజలాలతో కడుగు, ఆయన్ని పూజించు, కిరీటం నెత్తి మీద పెట్టు. సకల లోకాలను కడుపులో పెట్టుకున్న పరమాత్మకి మనం చేసే పూజ ఎంతైనప్పటికీ మన భక్తిని ప్రకటించడానికి అది పనికొస్తుంది గనక భక్తితో పూజించమనగానే శ్రీకృష్ణుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పూజ మొదలుపెట్టే సమయానికల్లా శిశుపాలుడు వచ్చేశాడు అక్కడికి. వచ్చి రావడంతో పళ్ళు పటపట కొరికి, ఏం ధర్మరాజా, నువ్వేదో అన్నయ్యవి కదా అని యజ్ఞానికి పిలిస్తే వచ్చాం, యజ్ఞంలో మాకింత అవమానం కలగజేస్తావా అని కారుకోతలకి మామూలు తిట్లు తిట్టలేదు. పూర్వం సూరసేనుడు అని ఒక రాజుగారు ఉండేవారు, ఆయనకి వరుసగా 8 మంది కొడుకులు పుట్టారు. ఆ 8 మంది కొడుకుల్లో పెద్దవాడి పేరు వసుదేవుడు, ఆ వసుదేవుడు కొడుకు కృష్ణుడు, బలరాముడు. ఈ 8 మంది కొడుకుల తర్వాత 8 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ కూతుళ్ళల్లో పెద్దావిడ కుంతి, అంటే వసుదేవుడికి స్వయాన సొంత చెల్లెలు కుంతి, అసలు ఆవిడ పేరు పృథ. చిన్నప్పుడే కుంతిబోధుడనే రాజు తీసుకుపోయి పెంచుకున్నాడు, అందువల్ల కుంతిబోధుడి పేరు మీదుగా కుంతి అయ్యింది. కుంతీదేవి తర్వాత చెల్లెలు పేరు సాత్వతి, ఆ సాత్వతి కొడుకు శిశుపాలుడు, అంటే కుంతీదేవికి స్వయాన చెల్లెలు కొడుకు, ధర్మరాజు గారికి కజిన్ అవుతాడు, అక్క చెల్లెళ్ల బిడ్డలు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఉన్నది, ఆవిడ కొడుకు దంతభక్తుడు. మరొక ఆవిడ ఉన్నది, ఆవిడ పేరు వింద, ఆ వింద యొక్క కొడుకులే విందానువిందులు. ఈ విధంగా కుంతీదేవికి వరసగా 7 చెల్లెళ్ళు, 7 చెల్లెళ్ళ కొడుకులు, కృష్ణుడంటే విరోధమే. ఒక్క కుంతీదేవి ఆవిడ కొడుకులు మాత్రం కృష్ణుణ్ణి భగవంతుడిగా పూజించారు. అందుకే తల్లి బుద్ధులు వస్తాయి కొడుకులకి సహజంగా, ఎందుకంటే తల్లి దగ్గర ఎక్కువ పెరుగుతారు కదా. తల్లి సరిగ్గా పెంచకపోతే దిక్కుమాల కొడుకులు వస్తారు. ఎంతసేపు ఎన్నేళ్ళు వచ్చినా తల్లి కూచింది, నేను తల్లి కూచినట్టే ఇక లోకం ఏమైపోతుంది. ఆ తల్లి దగ్గర మంచి బుద్ధులు నేర్చుకుని చెడ్డ బుద్ధులు విడిచిపెట్టినవాడు జ్ఞాని అవుతాడు. కుంతికి కృష్ణభక్తి ఉంది, పాండవులకి కృష్ణభక్తి వచ్చింది. ఆ కుంతి చెల్లెళ్ళు వరసగా శిశుపాలుడు, కుంతి చెల్లెలు కొడుకే, దంతవక్త్రుడు చెల్లెలు కొడుకే, విందానువిందులు చెల్లెలు కొడుకులే, దమఘోషుడు యొక్క పిల్లలు వీళ్ళు. ఈ విధంగా ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి తల్లుల్లాగే ఇటు మేనమామ మీద ఆయన కొడుకుల మీద ద్వేషం పెంచుకున్నారు. అందులో శిశుపాలుడికి కృష్ణుడంటే మామూలు ద్వేషం కాదు. అందుకని ఏమన్నాడు, నువ్వేమో మాకు స్వయాన అన్నయ్యవి, మా పెద్దమ్మ కొడుకువి, వాడు చూస్తే మేనమామ కొడుకు, మేనమామ కొడుకైనా వాడు పరమ క్షుద్రుడు, వాడు నీచుడు, నాకు రుక్మిణితో పెళ్ళవబోయే ముందు నా కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకుపోయిన వాడు వాడు. ఇదో గొడవ ఉంది వాళ్ళ మధ్యలో. రుక్మిణి కళ్యాణ సమయంలో శిశుపాలుడికి దక్కకుండా ఆయన పట్టుకుపోయాడు. ఈ విధంగా ఎన్నో పాపాలు చేసినవాడు. అసలు ఎలా పూజ చేస్తున్నావు? సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేసే ముందు వెనక ముందు చూసుకోవద్దా? ఒక వ్యక్తిని పూజార్హుడా, చదువుకున్నవాడా, జ్ఞాని అని ఆలోచించి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చెయ్యాలి. అంతేగాని ఎవడికి పడితే వాడికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయటమేనా? ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మబుద్ధి. ఋత్విక్కు కాబట్టి ఈ కృష్ణుణ్ణి పూజించాను అని నువ్వు అందామా అనుకుంటున్నావేమో, కానీ ఇతడు ఋత్విక్కు కాదు. ఋత్విక్కులుగా పూజించాలంటే ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు ఉన్నాడు, ఆయనకంటే గొప్ప ఋత్విక్కులేడు. కాబట్టి ఋత్విక్కుల్లో అగ్ర పూజార్హుడు వ్యాసుడు. పోని వృద్ధుడు అని పూజిద్దామంటే వృద్ధుల్లో ఇక్కడ భీష్ముడున్నాడు, ఆ పైన ద్రోణాచార్యుడున్నాడు, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది వచ్చారు. పోని మంచి ధనుశాస్త్రంలో అరితేరిన వాడందామంటే ధనుశాస్త్రంలో అరితేరిన ద్రోణాచార్యుడు లేడా, కృపాచార్యుడు లేడా? పోని బ్రాహ్మణుని పూజిద్దామంటే ఇక్కడ వశిష్ఠుడు, గౌతముడు లాంటి బ్రాహ్మణోత్తములు ఎంతోమంది ఉన్నారు. ఇంకా క్షత్రియుడిని పూజిద్దామంటే ఏ క్షత్రియుల్లో నేను లేనా, ఇంకా ఎంతమంది లేరు, దుర్యోధనుడు లేడా, హేమహేమీ లేరా, ఎవరు లేరు, మమ్మల్ని అందరినీ మానేసి దాశార్హుణ్ణి పూజార్హుణ్ణి చేస్తావా? ఇతడు దాశార్హుడు, పూజార్హుడు ఎలా అవుతాడు? ఇతడు మాట వరసకు కూడా ఈ పశుపాలుడు, ఈ శిశుపాలుడు ఉండగా సింహాసనం మీద కూర్చోడానికి వీలు లేదు. ఆవుల్ని మెప్పుకు తిరిగాడు వీడు. ఏం పెద్ద బలవంతుడా? ఓ ముసలెద్దు వచ్చింది, ఆ ఎద్దును చంపాడు. అరిష్టాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాళ్ళండి, వాడు దున్నపోతు రూపంలో ఓ పెద్ద ఆబోతు రూపంలో ఉండేవాడు. ఆబోతు రూపంలో ఉన్నప్పుడు చంపేట, అందుకే నేనేమంటున్నాడు, అది ముసలెద్దు, దాన్ని చంపడం పెద్ద గొప్ప, ఇంకా ఆడదాన్ని చంపాడు, అది రిటైర్ అయిపోయింది, ముసలిది అయిపోయింది, చావడానికి సిద్ధంగా ఉంది, పోతలను చంపాడు, ముసలిదాన్ని ఎవడన్నా చంపుతాడు, 6 నెలలు సాగు చేసి 3 నెలలు సాగు చేసి మూలనున్న ముసలిదాన్ని చంపిన వీడు వీరుడా. పోని గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడంటావా? నిజంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తలా, అక్కడికి వెళ్ళి ఒక రాయి తీసి ఇలా ఎత్తి నటిస్తున్నాడు. అంటే మనకి ఇష్టం లేదా ఏదైనా అనొచ్చు. పద్మాకర్ గారు 2.5 గంటలు అనర్గణంగా ఉపన్యాసం చెప్పారని మీరు అన్నారు అనుకోండి, ఆ నమోహం అంతా చూసి చెప్పాడు ఆయనకి వచ్చి అంటాడు వాడి మొహానికి, చూసి చెప్పండి చూస్తాను 2 అక్షరాలు చూసి ఏ పద్యం తర్వాత ఏ పద్యం ఉందో, అయినైనా పొగడ్డు. అందువల్ల లక్షణం ఏంటంటే మనకి కోపం వస్తే ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే వాడు ఏమీ లేకపోయినా వాడు గొప్పవాడు అంటంట, వాడి మీద అభిమానం లేకపోతే ఎంత గొప్పవాడైనా వాడు చవటనే అంటాం. ఈ విధంగా నోటికొచ్చినట్టు తెగతిడుతూ ఉంటే ధర్మరాజు గారికి మతిపోయింది. ఆ సమయంలో సహదేవుడు లేచి, ఎవడెవరా నువ్వు, నువ్వు ఎంత సోదరుడు అయితే మాత్రం మా సభలోకి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతావా, మాది యజ్ఞం, మేము వీరులం, మాకు కృష్ణుడు అంటే ఇష్టం, కొంచెం ఎప్పుడు మాట్లాడని సహదేవుడు కోపం వచ్చి మాట్లాడాడు, ఈ యజ్ఞంలో మేము కృష్ణుడిని పూజిస్తాం, ఎవడైనా కృష్ణుడు పనికిరాడంటే వాడి నెత్తి మీద ఎడంకాలు పెడతా అని ఎడంకాలు ఎత్తాడు ఏకంగా. వెంటనే ధర్మరాజు గారు, అరే నువ్వు కంగారు పడకనైనా, నువ్వు బుద్ధిమంతుడివి, తొందరపడి ఎడంకాలు పెడితే తగాదా వస్తుంది, కొట్టుగా కొట్లాడుకుంటున్నప్పుడు కొట్లాడు పెంచకూడదు, సద్దారి అని కొంచెం ధర్మరాజు గారు తగ్గించాడు. అప్పుడు భీముడు లేచి, మేము మా కృష్ణుడిని పూజిస్తాం, ఎవరైనా కాదంటే ఇదిగో నా చేతిలో గద, రండి నాతో యుద్ధానికి, మా కృష్ణుడి దాకా అక్కర్లేదన్నాడు ఆయన. దాంతో ఇంకా రెచ్చిపోయాడు శిశుపాలుడు. ఇలా ఎవరిదారిన వాడు రెచ్చిపోతుంటే అప్పుడు భీష్ముడు అన్నాడు, వాడేదో మూర్ఖుడు అరుస్తున్నాడు అనుకో, భీమ సహదేవ తక్కిన వాళ్ళంతా ఎందుకు ఇలా రెచ్చిపోతారు, వాడు నన్ను ముసలాడన్నాడు, నాకు బుద్ధి పనికిరాదన్నాడు, వృద్ధుల బుద్ధులు సంచలింపవే అన్నట్టు శిశుపాలుడు. ముసలాళ్ళకి రిటైర్ అయ్యాక బుర్ర సంచలిస్తుంది, సరిగ్గా పనిచేయదు, అందుకే భీష్ముడికి వార్ధక్యంలో బుర్ర పనిచేయక కృష్ణుడిని పూజించమంటున్నాడు అని నన్ను తిడుతున్నాడు. నేను వృద్ధుణ్ణి అవునో కాదో ఒక్కసారి రణరంగంలో అడుగు పెడితే తెలుస్తుంది, అయినా నేను వీడితో యుద్ధం చెయ్యను, నేను ముసలాణ్ణా పడుచాణ్ణా అనేది నాతో యుద్ధం చేసిన పరశురాముణ్ణి అడిగితే తెలుస్తుంది. అయినా ఇప్పుడు ఈ మూర్ఖుడు రెచ్చగొట్టాడని నేను ఎలా యుద్ధం చేస్తాను? సహదేవాదుల్లారా, వీడి సంగతి నాకు తెలుసు, వీడి తల్లి పరమ పూజ్యురాలు, వసుదేవుడి చెల్లెలు. ఆవిడకి దమఘోషుడు అని పేరు కలిగిన భర్త ఉన్నాడు. వాళ్ళిద్దరికీ చేది దేశాధిపతి దమఘోషుడు, అతని కొడుకు ఇతడు. వీడు పుట్టినప్పుడు తలకై వంకరగా పుట్టి మూడవ కన్ను వచ్చింది వాడికి, విషమనే అత్తరం వచ్చింది. ఇక్కడ కన్ను అసహ్యంగా ఉండేది, చాలా వికృతంగా ఉండేవాడు శిశుపాలుడు. అప్పుడు వాళ్ళమ్మ కంగారు పడింది. అంతలో ఆకాశవాణి అంది, నీకు ఈ కొడుకు వికృతంగా పుట్టాడు, ఈ కొడుకుని ఎవరైనా చిన్నపిల్లలు వస్తే ముట్టుకోమని ఎత్తుకోమని ఇయ్యి, ఎవరైనా ఎత్తుకుంటే ఇతని కన్ను సరి అయిపోయి వీడు అందంగా మారితే, అలా ఎవడు ఎత్తుకోవడం వల్ల వీడికి అవయవ లోపములు తొలగిపోతాయో వాడి చేతులు వీడికి చావు అని ఆకాశవాణి అంది. అప్పటి నుంచి ఆవిడేం చేసేదట, ఈ కుర్రాడికి 5 ఏళ్ళు వచ్చేదాకా తన ఇంటికి పిల్లలందరినీ పిలిపించి, పిల్లలారా చాక్లెట్లు ఇస్తానంటే వస్తారుగా జన పిల్లలు, పూర్వం చాక్లెట్లకు వచ్చేవారులేండి, ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే కానీ రావట్లా. అందుకని అందరికీ ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి రెండు రెండు అని పిలివి, మా అబ్బాయిని ముట్టుకోండి, ఎత్తుకోగలిగే వాళ్ళు ఉంటే ఎత్తుకోండి అనేది. అందరూ ఎత్తుకుని వదిలిపెట్టేవారు. ఒకరోజున బలరామకృష్ణుల్ని పిలిపించింది. ఆవిడకి లోపల ఆశ భయం, అందుకని బలరాముడికి ఇచ్చింది. బలరాముడు ఎత్తుకున్నాడు, అలాగే ఉన్నట్ట. ఇప్పుడు కృష్ణుడిని ఎత్తుకోమంది, ఆయన అలా ఎత్తుకోగానే టక్కన వాడికి ఈ మూడో కన్ను పోయి ఆ వికృతాకారం పోయి అందంగా తయారైపోయాడు. ఇంకా చూడండి, ఆ కుర్రాడికి వికృతాకారం పోయినందుకు ఆనందం కంటే ఏడుపు ఎక్కువైపోయింది వాడికి. కృష్ణుడిని పట్టుకుని, నాయన నీ మేనత్తని, మీ నాన్న నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు, నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు ఈ దమఘోషుడికి, మా అబ్బాయి నీ చేతిలో చచ్చిపోతాడు సందేహం లేదు, నా కొడుకుని చంపేస్తావట్రా, మేనత్తకి ద్రోహం చేస్తావా నాయన అంటే నేనేం చెయ్యను తల్లి అన్నట్ట. ఆకాశవాణి పలుకులు అలా ఉన్నాయంటే, ఓ పని చేయరా, వీడు 100 తప్పులు చేసేంత వరకు మాత్రం క్షమించరా అంది. అయితే అలాగే అని చెప్పి ఈయన 100 తప్పులు వాడితే తిట్లు కాదు, 100 తప్పులు. తప్పులంటే కొన్ని రకాలైనటువంటి దోషములు చేయకూడదు, పెద్దల్ని తిట్టడం ఇలాంటివన్నీ తప్పులు కింద వస్తాయి. తిట్లుకే ఉందిలేండి, వరుసగా సొంట పెంట అంటే 2 తిట్లు అయిపోతాయి. అలాంటివి డిక్షనరీల్లో వెతకక్కర్లేకుండా తిట్టే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. కాబట్టి వీడు అలాంటివి కాదు, తప్పులు 100 తప్పులు వరకు క్షమిస్తానన్నట్ట. ఆవిడ కొంత ధైర్యం వచ్చి కొడుకుతో అంది, కృష్ణుడి చేతిలో చచ్చిపోతావరా, సాధ్యమైనంతరకు ఎక్కువ తప్పులు కృష్ణుడి ఎడల చెయ్యకురా అంటే వాడెంత, వాడు బతికెంత అన్నట్టు మొదలెట్టి 1వ తప్పు చెప్పాను కదా, కర్మయోగం ఇవన్నీ. ఇంకా ఆ రకముగా శ్రీకృష్ణుడి చేతిలో చావడానికి సిద్ధపడిన వాడు వీడు. అందుకే నేను మాట్లాడటం లేదు కానీ, లేక నేనే ధనుష్టంకారం చేసి అలిగానంటే భువన బ్రహ్మాండ లేఖం చేస్తాను, అయినా కృష్ణుడి చేతిలో చావాలి అన్నాడు భీష్ముడు. అంటే భీష్ముడు తలుచుకుంటే వాడు లెక్క క్షణాలు, వాడు నా చేతిలో చావాడు, వీడు ఒక కారణ జన్ముడు అన్నాడు. దాంతో ఈ శిశుపాలుడు ఇంకా రెచ్చిపోయాడు. ఇంకా అనరాని మాటలు, వేదాలని నిందించాడు, కృష్ణుని నిందించాడు, వాళ్ళ తండ్రుల్ని నిందించాడు, పాండవుల్ని నిందించాడు, యజ్ఞాన్ని నిందించాడు, పిచ్చెక్కి. నిజానికి వాడికి యజ్ఞాలంటే ఇష్టం, వాడు వేదాలు చదివినవాడే. కృష్ణద్వేషం వల్ల వాడు వాగాడు. వాడు అలా వాగుతున్నప్పుడు అందులో తప్పులు వచ్చినప్పుడల్లా శ్రీకృష్ణుడు ఒక వక్క తీయటం, ఆ పక్కన పెట్టడం, ఆ వక్క పక్కన పెట్టాడంటే ఒకటి అయిపోయింది. అక్కడ చాలా కాలం క్రితం ఒక ఉపనిషత్ కథ ఉంది, చాలా జాగ్రత్తగా, ఉపనిషత్తులు గొప్ప కథలు అన్నమాట. ఒక ఆయన ఒక గురుకులం పెట్టాడు. ఆ గురుకులం పెట్టి 10,000 మందికి పాఠాలు చెప్పేవాడు. అన్నం పెట్టి పాఠం చెప్పేటటువంటి గురుకులం నడిపేవాళ్ళని కులపతి అంటారు. కులపతి అంటే 10,000 మందికి అన్నం పెట్టి పాఠం ఉచితంగా చెప్పాలి, వాళ్ళు ఇస్తే పుచ్చుకోవాలి, అడగకూడదు. ఆయన అంత గొప్ప కులపతి. ఆయన దురదృష్టవశాత్తు ఒక గయ్యాళి గంప భార్య అయ్యింది. పిల్లలందరికీ అన్నం పెట్టి పిల్లలతో పాటే గురువు గారికి కూడా పెట్టేది. ఆఖరిని ఏం చేసేదిట ఆవిడ, చారు కొండ పట్టుకొచ్చి చారు అనగానే ఆ కొండ నెత్తి మీద కొట్టేసేది. ఆ చారు కొండ నెత్తికి తగిలి పగలగానే ఆ చారు నెత్తి మీద చాకులో పడితే ఆ తినకపోతే తంతాననేదిట. అందుకని ఆయన గురువుగారు నెత్తి మీద పగిలినటువంటి కొండలో ఉన్న చారు నెత్తి మీద నుంచి ముక్కులోంచి నోట్లోంచి వచ్చి అందులో పడగానే అది కలుపుకుని తినకపోతే మళ్లీ కొడుతుంది ఆవిడ కర్రతో. ఇంత మహాత్ముడు ఆవిడంటే భయం, అందుకని అదే చారు అన్నం తిని ఆఖరిని బ్రేవమని తేల్చేవాడు. ఓసారి ఈ శిష్యులంతా చదువులు పూర్తయ్యాక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యాక విద్యలు పూర్తవుతాయిగా, అందరూ గురువు గారికి కానుకలిచ్చి వెళ్ళిపోయారు. అందులో ఒక శిష్యుడు ఉన్నాడు, వాడు కటిక దరిద్రుడు, పరమ దరిద్రుడు అన్నమాట, పేదవాడు. వాడు అన్నాడు, గురువుగారు నేను మీకేం దక్షిణ ఇచ్చుకోలేను, అందరిలాగా మీకు ఇచ్చుకుందామంటే నా దగ్గర ఏమీ లేదు, కానీ నాకు మంచి ఉద్యోగం రావాలని దీవించండి, ఉద్యోగం వచ్చాక మీకు మంచి దక్షిణ ఇస్తాను, ఎంతమందికి అన్నం పెట్టి చదివిస్తున్నారండి, మీలాంటి వాళ్ళు 10 కాలాలు చల్లగా ఉండాలి, మీకేం కావాలో కోరుకోండి దక్షిణ, నాకు ఉద్యోగం వచ్చాక ఆ దక్షిణ ఇస్తానన్నట.
అప్పుడు గురువుగారు అన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, గుంటూరులో ఉపన్యాసం చెప్పానంటే ఈ గురుకులం పోషించడం పెద్ద కష్టమేం కాదు, మహానుభావులు ఉన్నారు, డబ్బులు నాకు వద్దు, నాకు చాలా కాలం నుంచి లోపల కోరిక ఉంది, ఆ కోరిక తీర్చు శిష్య అన్నట్ట. ఏమిటి గురువుగారు అన్నాడు ఈయన, మా ఆవిడ్ని అంటే మీ గురుపత్నిని చూస్తున్నావుగా, ప్రతిరోజు భోజన సమయంలో నన్ను తెగ తిడుతుంది, రోజూ తిడుతుంది, భోజన సమయంలో ఒక కొండ నెత్తి మీద పగలగొడుతుంది, ఆ చారు నెత్తి మీద నుంచి కిందకి కారుతుంది, అందుకని నాకు నా పెళ్ళం అంటే కసి, కానీ ఆ మాట పైకి అనలేను, ఇప్పుడు రహస్యంగా ఆవిడ లేదు కాబట్టి అంటున్నాను, నువ్వు నాకు ఒక వరం ఇవ్వాలి, ఓ మంచి సంబంధం చూసుకుని చెయ్యి, నువ్వు పెళ్ళి ఓ మంచి సంబంధం చూసుకుని చేసుకో, ఆ అమ్మాయి నువ్వు తిట్టినా కొట్టినా పడాలి, నువ్వు చారుకుండా ఆవిడ నెత్తి మీద కొట్టినా ఆవిడ బేరు మనకూడదు, నీ చేతిలో దెబ్బలు తినే నీ చివాట్లు తినేటటువంటి పెళ్ళాన్ని చేసుకుని ఆ పెళ్ళయ్యాక నన్ను పిలిస్తే నువ్వు ఆవిడ్ని తిడుతూ ఉంటే నేను ఆనందంగా ఎగిరి గంతులేస్తాను, నృత్యం చేస్తాను, ఇది నాకు దక్షిణ ఎవరా అన్నట్ట. ఇదేం పెద్ద కష్టం ఉందిలేండి, మంచి పెళ్ళాన్ని చూసుకుంటానులేండి, పెళ్ళయ్యాక మా ఆవిడ్ని నేను తిడుతూ అప్పుడు మీకు ఉత్తరం రాస్తాను, మీరు వచ్చి చూద్దురు కాని అని గురువుగారికి మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈయనకి రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం వచ్చింది, బాగా చదువుకున్నాడు కదా, సాఫ్ట్వేర్గా ఉద్యోగం వచ్చింది, భవిష్యత్తులో హార్డ్వేర్ అవుతానని తెలియదు దీనికి. ఇప్పుడు ఉద్యోగం రాగానే ఏం చేశాడు, పెళ్లి సంబంధాలకు వెళుతూ పెళ్లిళ్ళ పేరకి చెప్పాడు, నేను తిడతాను కొడతాను, మా ఆవిడ పడాలి అనగానే అందరూ పిచ్చేళ్ళలో ఉన్నాడు, పెళ్లికి ముందే మా ఆవిడ కొడతా తిడతా నెత్తి మీద కొండతో కొడతా అంటే ఎవడన్నా పిల్లనిస్తారా అని చీపమ్మన్నారు, కొందరు పిచ్చాడు అనుకున్నారు. సరే పెళ్లిళ్ళ పేరే మొత్తం మీద సంబంధం దొరక ఓ సంబంధం వీడు అనుకున్న సంబంధం దొరికిందండో. ఈయన మళ్ళీ పెళ్లిళ్ళ పేరే నమ్మకుండా స్వయంగా పిల్లతోటి ఏకాంతంగా మాట్లాడతానంటే మాట్లాడండి అందిట. ఆవిడ కొంచెం ఆ మాత్రం ఉంది, కొంచెం నల్లగా ఉంది, ఉంటే ఉందిలే పతివ్రత కదా అని అనుకుని, నువ్వు ఎలా ఉన్నా నాకు అక్కర్లేదు, మా గురువుగారి కోరిక తీర్చాలి కాబట్టి నేను ముందే చెబుతున్నాను, పెళ్లికి ముందు కండిషన్ నేను రోజు తిడతాను, పడతావా అంటే పడతానండి అంది, నేను నిన్ను కొడతాను పడతావా పడతానండి అంది, నేను నెత్తి మీద చారుకుండ కొడతాను పడతావా పడతానండి అంది. ఈయన బొట్లో పడ్డాడు, శభాష్ నేను ఏమంటే ఊంటోంది చిలక పలుకులు అనుకుని ముహూర్తం పెట్టించుకున్నాడు, పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత మొదటి రాత్రే తెలిసింది, ఎరా పాలేవి అంది. ఈయన మతిపోయి పక్కన ఎవడన్నా పనివాడు ఉన్నాడేమో చూస్తే పక్కన భర్త తప్పెవరలేరు, నువ్వెవరిని పిలిచావంటే నిన్నేరా అంది. నన్ను రా అంటావా, మా గురువుగారు కూడా అంత మాటం లేదంటే అసలు నా క్యారెక్టర్ ఇదేరా అంది. ఇక చూడండి ఈయనకి నరకం మొదలైంది, పొద్దున్నుంచి సాయంకాలం దాకా తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టేది తెక్కొట్టేది, ఈయన చారుకుండతో కొడతానన్నాడుగా ఈవిడు కొట్టడం మొదలెట్టింది, ఇంక ఈయన బేరు బేరు అన్నాడు. చచ్చినంత పనే ఇది, ఇటువంటి గయ్యాళ్ళు వచ్చింది ఏమిటా నా కర్మగాలి అనుకున్నాడు. గురువుగారి భార్య కంటే ఏడాకులు ఎక్కువ చదివింది ఈవిడ. ఈలోపు గురువుగారు, శిష్యా పెళ్లి చేసుకున్నావు కదరా, మీ ఆవిడ నువ్వు తిడుతూ ఉంటే చూడడానికి నేను వస్తున్నాను రా, నా దక్షిణ ఎప్పుడు రా అన్నట్ట. పాపం ఈయనకి మతిపోయి ఈ గురువుగారు వచ్చేస్తానంటాడు అనుకుని ఒక 3 రోజులు భార్యకి పాదసేవ చేశాడు, మామూలు పాదసేవ కాదు రకరకాలుగా చేశాడు. ఆ సేవకి ఆవిడ ఆశ్చర్యపోయి, ఏం కాళ్ళు నొక్కుతున్నావు ఏమిటి అంది. అనగానే ఈయన, మరేం లేదు, మా గురువు గారికి ఒకప్పుడు నేను వరం ఇచ్చాను, ఆయన వస్తానంటున్నాడు, అసలు అందుకే నిన్ను ఏరుకోరి పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇలాంటి దాని అప్పట్లో తెలియదు, నీకు పుణ్యం ఉంటుంది, మా గురువుగారు ఒక్క 3 రోజులు మన ఇంట్లో ఉంటాడు, ఆ 3 రోజులు నేను తిడతాను, కొంచెం పడవా అంటే అంది, నీకు పుణ్యం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోయాక ఇంకో 1000 రెట్లు తిట్టు, నీకు ఎలాగైనా సేవ చేస్తానన్నట్ట. సరేనండి అని ఒప్పుకుంది, మొత్తం మీద బతిమాలితే కాదనలేక ఊ అంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, 100 తిట్లు మాత్రమే నీకు నేను అంగీకారంగా ఒప్పుకుంటున్నాను, 100 దాటి ఒక్క తిట్టు తిట్టినా తర్వాత నీ అంతం చూస్తాను జాగ్రత్త అంది. అసలు 100 నా 100 అంతకంటే ఎక్కడ ఏం తిడతాను, చాలు ఆ మాత్రం ఒప్పుకున్నావు, ఆహా పెళ్ళామా బంగారు గొళ్ళామా అని పొగిడాడు. గురువుగారికి వెంటనే ఉత్తరం రాసేశాడు, గురువుగారు పరుగు పరుగును వచ్చారు. రాగానే ఈయన, దౌర్భాగ్యరాలు ఆ గురువుగారు వచ్చారే, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లుది అన్నట్ట. ఆవిడ నీళ్లు కిక్కురు మనకుండా తెచ్చింది. ఏ గురువుగారు ఆనందంతో పొంగిపోయి, శిష్య నువ్వురా శిష్యుడు అంటే, ఎన్నాళ్ళు అయ్యింది నాకు ఒక్కడే ఇలాంటి వరం ఇచ్చాట్రా, నువ్వు అలా తిడుతూ ఉంటే మీ ఆవిడ తల వంచుకుని నీళ్లు తెస్తూ ఉంటే ఈ క్షణంలో ఎగిరి గంతులేద్దామనుంది, వయస్సు సహకరించట్లేదు గాని అన్నట్ట. ఈ గురువుగారు పొగిడారుగా, ఈయన రెచ్చిపోయి జ్యేష్ఠమహందాన తువ్వాలు దౌర్భాగ్యరాల కంచం ఇక తిట్లన్నీ ఈయన ఈ హడావిడిలో ఆవిడకి 3 రోజులు 100 తిట్లనియే విషయం మర్చిపోయాడు. భార్య కేవలం 3 రోజుల్లో 100 కంటే తిట్టద్దు అంది కదా, గురువుగారు పొగిడే కొద్దీ ఆనందం ఎక్కువైపోయి 100 తిట్లు తిట్టేశాడు. ఈవిడేం చేస్తోంది, తిట్లు తిన్నప్పుడల్లా కిక్కురు మరకుండా పనిచేసి లోపలికి వెళ్ళి చాక్ పీస్ తీసుకుని గోడ మీద 1
రెండు మూడు, వీడు జ్యేష్ఠమహంత అన్నారు కానీ మూడు, దౌర్భాగ్యరాల నాలుగు రాసుకుంటోంది. వీడికి తెలియదు, కౌంటింగ్ లేదనుకుంటున్నాడు ఈయన. ఇంతలో భోజనం మొదలయ్యింది. చారు దగ్గరికి రాగానే చారు తేవేమే పనికి వాలిందన అన్నాడు. అనగానే ఆ వేడి వేడి చారు పట్టుకొచ్చి డామ్మని కొట్టేసింది ఇద్దరి నెత్తి మీద. వేడి చారు, వీళ్ళిద్దరు ఏడిచారు దెబ్బకి. ఈ వేడి చారు దెబ్బకి ఏడుస్తూ ఉంటే గురువుగారి మీద వేడి వేడిగా నీళ్ళు వచ్చింది, ఇది పోసిందిట. ఆ తర్వాత వీడు బాబోయని గురువుగారు ఆ దెబ్బ తినగానే, మామూలు దెబ్బ కాదు కదా, కొండ దెబ్బ ఇదివరకు అలవాటే, కానీ ఇది వేడి చారు అందుకని తట్టుకోలేక ఉత్తరా పోసిన పట్టకుండా లేచి పరిగెత్తడం మొదలెట్టాట. శిష్యుడు గురువుగారు గురువుగారు అని వెంటొస్తూ ఉంటే ఇది కూడా వెనకాతలు వచ్చేసింది. దాంతో గురువుగారు మళ్ళీ వణికిపోయి కింద పడిపోయాడు. అది వెనక నుంచి వచ్చి గురు శిష్యులు ఇద్దరు ఎక్కడికి పోతారా, కొండకు ఐదు రూపాయలు ఇక్కడ పెట్టి వెళ్ళండి. అప్పుడు గురువుగారు అన్నాడు, అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే, కొన్ని వందల కుండలు, అనేక శతభాండాన్ని అంటే కొన్ని వందల కొండలు, భిన్నాని మమ మస్తకే నా నెత్తి మీద పగిలే. మమ భార్య మహాసాధ్వి, నా భార్య పరమ పతివ్రత, భాండమూల్యన్నయాచతే అన్నట్ట. మా ఆవిడ నెత్తి మీద కొండ పగలగొట్టింది కానీ ఐదు రూపాయలు కొండ డబ్బులు అడగలేదు. కొండ పగలగొట్టి కొండ డబ్బులు కూడా అడుగుతోంది రోయ్, ఆ డబ్బులు నా దగ్గర వసూలు చేస్తోంది మీ ఆవిడ, నువ్వే గొప్పవాడివి అన్నట్టు. ఉపనిషత్తు గాథ బాగా పాతగా 5000 సంవత్సరాల క్రితం అత్యద్భుతంగా మహానుభావుడు గోభిలుడనే ఋషి రాసిన కథ ఇది. ఎన్నాళ్ళైనా భూమండలంలో ఈ మీలాంటి వాళ్ళకి బ్రహ్మానందం కలిగిస్తుందంటే అందులో ఈ పక్క వాళ్ళు ఎంత ఆనందం పొందుతున్నారో ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. సరే ఇది పక్కన పెడితే 100 తిట్లు ఆనాడు ఆనందంతో వాడు పొంగిపోయినట్టే ఇక్కడ వీడు 100 తిట్లు తిడుతున్నాడు. తప్పులు పెరిగిపోతున్నాయి, కృష్ణుడు వక్కలతో లెక్కెడుతున్నాడు. లెక్కబెట్టి ఇక చాలు అన్నాడో లేదో, ఆయన చేతిలోకి సుదర్శనం వచ్చింది. ఆ సుదర్శన చక్రం మహావేగంగా వచ్చింది, వాడి తల పర్రును నరికేసింది, వాడి తల తెగి కింద పడింది. వెంటనే వాడి శరీరంలోంచి ఒక అద్భుతమైన కాంతి బయటకు వచ్చింది. బొటనవేలంత కాంతిది, మన బొటనవేలు ఎంత ఉంటుందో అటువంటి ఒక జ్యోతి బయటకు వచ్చి అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఆ యజ్ఞం పూర్తయిపోయింది. ఆ తర్వాత ధర్మరాజు గారు నారదుణ్ణి కూర్చోబెట్టి తన సింహాసనం మీద ఆయన కాళ్ళు కడిగి పూజించి అడిగాడు, మహానుభావ నారద, నాకు చాలా రోజుల నుంచి అనుమానం పోటీ నన్ను పట్టి పీడిస్తున్నది, మహా ఆశ్చర్యకరమైన సంఘటన అది. మీరందరూ చూశారు కదా, రాజసూయయాగంలో శ్రీకృష్ణుణ్ణి తెగ తిట్టిన పరమ నీచుడు దుర్మార్గుడు శిశుపాలుడు, వాడి తలని కృష్ణుడు నరికాడు చక్రంతో. వెంటనే అందులో నుంచి ఒక జ్యోతి వచ్చింది, వాడి ప్రాణవాయువు జ్యోతి రూపంలో బయటకొచ్చి కాంతి రూపంలో బయటకొచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఎట్టివారికైనా ఏకాంతులకునైనా వచ్చి త్వరగరాని వాసుదేవు తత్వమందు చేది ధరణీసుడు అహితుడై ఎట్లు చొచ్చే మునివరేణ్యా నేడు. నారదమునీంద్ర, ఎంత తపస్సు చేసిన వాడైనా శ్రీకృష్ణుడిలో ఐక్యం కాలేడు. ఏకాంతంగా కృష్ణుడితో గడపగలిగే పరమభక్తులు కొందరున్నారు, వాళ్ళకి ఏకాంత భక్తులని పేరు. వాళ్ళని కృష్ణుడి దగ్గర కూర్చోబెట్టి ఇంకెవళ్ళని రానివ్వకుండా వాళ్ళనే ప్రేమగా చూస్తాడు ఉద్ధవుడి లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణుడిలో కలిసిపోలేరు. అటువంటి వాసుదేవుణ్ణి, పరంధాముణ్ణి నిరంతరం వ్యతిరేకించే విషమ బుద్ధితో చూచే శత్రువైన శిశుపాలుడు చచ్చిపోయి ఆయనలో కలిసిపోవడం ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ మహానుభావుడి శరీరంలో ఈ దుర్మార్గుడు ఎలా కలిసిపోయాడు? పూర్వం వేణుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. ఆ కథ మనం చెప్పుకున్నాం కదా, వేణుడు మాధవం తెగడి, వేణుడు మాధవం తెగడి విప్రులు తిట్టిన భగ్నుడై తమోలీనుడు కాడే తొల్లి మదలిప్తుడు చైద్యుడు పిన్న నాట నుండేనియు మాధవు విన్న సహింపడు భక్తి వహింపడు అట్టివాడు ఏ నిబిడ ప్రభావమున ఈ పరమేశ్వరు నందు దొచ్చెనో. పూర్వం అంగదేశపు రాజు అంగుడనేవాడికి వేణుడని కొడుకున్నాడు. వాడు దానం చెయ్యొద్దు, యజ్ఞం చెయ్యొద్దు, యజ్ఞంలో నెయ్యి వెయ్యొద్దు అని ఇష్టం వచ్చినట్టు కారుకోతలు కూశాడు, విప్రుల్ని తిట్టాడు. దాంతో బ్రాహ్మణోత్తములంతా నువ్వు చావు అని శపించారు. వెంటనే పడి చచ్చిపోయాడు. చచ్చిన వెంటనే నరకానికి వెళ్ళాడు.
ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వాడు నరకంలో ఉన్నాడు, ఈ కలియుగాంతం వరకు నరకంలో ఉంటాడు. అంత ఘోర నరకం ఇంకెవరికీ రాదు. వాడు భగ్నుడై తమోలీనుడై అంత ఘోర నరకంలో ఉన్నాడు. వేణుడికి అంత నరకం రావడం ఏమిటి? వీడికి మాత్రం ఎందుకు కృష్ణుడిలో కలిసిపోయే యోగం వచ్చింది? వీడు మదలిప్తుడు, మదాన్ని ఒంటికి పూసుకున్నవాడు. లిప్తము అంటే పూసుకోవటం, మదలిప్తుడు అంటే ఒంటికి మదం పూసుకున్నవాడు, అంటే అంత మదమెక్కినవాడు వీడు, పరమ నీచుడు వీడు. ఈ చైద్యుడు చేదిరాజు కొడుకు, మా పిన్ని కుమారుడు, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి హరిద్వేషంతో పుట్టాడు. మాధవుడి పేరు వినడానికి సహించడు. మాధవుడంటే పరమ కోపం, తీవ్ర ద్వేషం. అసలు ఆయన మీద ఏ భక్తి లేదు. ఏ భక్తి లేని ఈ నీచుడు ఏ నిబిడ ప్రభావంతో, ఏ శక్తి వల్ల, ఏ యుక్తి వల్ల, ఏ తప ప్రభావం వల్ల ఆ పరమేశ్వరుడిలో చేరాడు? ఈశ్వరుడు అనంతుడు, వైకుంఠుడు, ఆద్యుడు అంటున్నారు వాసుదేవుణ్ణి. అంతటి వాసుదేవుణ్ణి చూస్తూ ఉంటే మాకు ఆనందం కలుగుతుంది. ఆయన పాదాలకి దండం పెట్టడమే తప్ప ఆయనలో చేరిపోవాలనే కోరిక మాకు ఎప్పటికి కూడా లేదు. ఎందుకంటే అది అసంభవమని తెలుసు కనుక. అటువంటిది ఈ దుర్మార్గుడు ఎలా చేరాడు? వీడితో పాటు వీడి పిన్ని కొడుకైనటువంటి దంతవక్త్రుడు, ఈ ఇద్దరు చిన్నప్పటి నుంచి విష్ణువుని తిడుతూనే ఉండేవారు. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు తా హరికిన్ వైరి నటంచు వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగు బ్రొవ్వదు నోరు విరీలి పడదు దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియు పొందడు ఏ క్రియ జగన్నాథు ప్రవేశించనో. వీడు చిన్నప్పటి నుంచి హరిని సాధిస్తాను, హరిని చీల్చి చెండాడతాను, హరిని పట్టుకు మింగేస్తాను, హరికి ప్రాణం తీస్తాను, నేను ప్రాణం కంటే ఎక్కువైన విరోధిని, ప్రాణ స్నేహితుడు కాదు ప్రాణ విరోధిని, నేను హరికి ద్వేషిని అంటూ వీడు చిన్నప్పటి నుంచి తెగతిరిగేవాడు. ఎప్పుడు చూసినా హరిని చంపుతాను, కొడతాననే మాట తప్ప ఇంకోటి లేదు, హరిని పొగుడుతాననే మాట లేదు. అటువంటి విద్వేషంతో తిరిగే వీడు ఇన్ని వాగుళ్ళు వాగినందుకు, కృష్ణుణ్ణి తిట్టినందుకు నాలిక తెగి కింద పడాలి. బ్రొవ్వదు నోరు, నోరు పొక్కిపోవాలి. భగవంతుడిని తిట్టేవాడి నోరు ఏమైపోతుంది? పొక్కిపోతుంది, ఇంక నోట్లోంచి మాట రాకూడదు. పోని శరీరం తగలబడాలి, అది లేదు, దేహంబు దాహంబుతో విరీలి పడదన్నాడు. భగవంతుడి బాగా నిందిస్తే శరీరానికి మంటలొచ్చి ధగధగలాడి భగభగలాడి చివరికి కాలిపోవాలి. అలా కాలిపోలేదు. ఇవేమీ లేకపోయినా చచ్చాక నరక ప్రాప్తియు పొందాడు. కనీసం నరకానికైనా వెళ్ళాలి కదా, నరకానికి పోలేదు. ఎలా జగన్నాథుల్లో ప్రవేశించాడు? ఏమిటి వీడి శక్తి? ఆ వేణుడు చేసిన పాపం ఏమిటి? వీడు చేసుకున్న పుణ్యం ఏమిటి? ఇద్దరూ ఒకే రకం దుర్మార్గులు కదా. ఇది నాకు చాలా చిత్రంగా ఉంది. అబ్బా, ఎన్ని విధాలుగా చూసినా ఈ ప్రశ్నకి సమాధానం రావడంలా. ఇలాంటి చాలామంది దుర్మార్గులు చూశాను చిన్నప్పటి నుంచి కూడా. మా కృష్ణుడు చిన్నప్పుడు అఘాసురుడిని చంపేట, అఘాసురుడి ప్రాణం కూడా జ్యోతి రూపంలో ఆయనలో కలిసిపోయిందిట. పూతన అనే రాక్షసిని చంపేట, ఆ దాన్ని చంపగానే దాని శవాన్ని తగలబెడితే దాని శవం మీద నుంచి గంధపు చెక్కలు అంటిస్తే వచ్చే వాసన వచ్చిందని మా పెద్దలు చెప్పారు. అంటే ఇలాంటి పాపాత్ములంతా నిరంతరం విజృంభించి పరమాత్మని తిట్టి ఆయనలో కలిసిపోతూ ఉంటే ఇంకా పుణ్యాత్ముల సంగతి ఏమిటి? నానాయాతన పడి దూరం నుంచి వచ్చి 2.5 గంటల సేపు కింద కూర్చుని కాళ్ళు అటు ఇటు మార్చుకోలేక ఏదో ఆఖరి దొరికితే ప్రసాదం తిని, దొరకపోతే మాట్లాడు కూరుకుందామనే సద్బుద్ధి కలిగి పురాణం వింటున్న వాళ్ళేమో ఆయనలో కలిసిపోవటం లేదా? దుర్మార్గులు వచ్చి కలిసిపోతే ఎలాగా? రేపటి నుంచి ఈ జనం కూడా మేము తిడతామండి అంటారు. అప్పుడు వీళ్ళకి ఏమి సందేశం ఇస్తాం అనగానే, మంచి ప్రశ్న వేసావయ్యా, వేణుడికి శిశుపాలుడికి ఉన్న తేడా చెబుతా విను. వేణుడు నాస్తికుడు, అంటే వేదములను తిట్టాడు, భగవంతుడి నామం ఎత్తల. మాట వరస కూడా వేణుడు ఎప్పుడు కూడా కృష్ణుడిని చంపుతాను, కృష్ణుడి పొడుస్తానంటూ కృష్ణస్మరణ చేయలేదు. కేవలం విప్రుల్ని తిట్టాడు, యజ్ఞములను నిరసించాడు. అందుకే వాడు చావగానే నరకానికి పోయాడు. కానీ శిశుపాలుడో కృష్ణుడిని తిట్టి కృష్ణుడిని ఎందుకు కలిశాడో తెలుసా? శిశుపాలుడు చేసినంత హరిస్మరణ ఎవ్వరూ చేయలేదు. ఏ నగర సంకీర్తన వాడు ఇంత హరిస్మరణ చేయలేడు. ఎలాగా? చిన్నప్పటి నుంచి వాడు హరిని చంపుతాను, హరిని పొడుస్తాను,
హరి నాకు ద్వేషి, హరి నాకు శత్రువు, హరి 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 అని నిరంతరం హరి హరి అని హరి అన్నాడు. అందుకే హరిలో కలిసిపోయాడు. నిజం చెప్పాలంటే అలుకనైనా చెలిమినైనా కామంబుననైనా బాంధవముననైనా భీతినైనా తగిలి తలపనఖిలాత్ముడగు హరి చేరవచ్చు వేరు చేయడతడు. కోపంతో అయినా సరే భగవంతుణ్ణి తలుచుకుంటే స్మరణ చేసిన ఫలితం ఇస్తట్ట ఆయన. అందువల్లే కోపంతో తిట్టినప్పటికీ ఆయన స్మరణ చేసినట్టే రామో 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 అని కోపంతో అన్నా అది జపం చేసినట్టు భావిస్తాడు. అది ఆయనకున్న బలహీనత. స్నేహంతో కృష్ణ అని తలుచుకున్నా ఆయనలో కలిసిపోవచ్చు, కామంతో ఆయనని చేరినా ఆయనలో కలిసిపోవచ్చు, బంధుత్వంతో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయనలో కలిసిపోవచ్చు. ఆయనంటే భయంతో కంసుడు అనేవాడు ఒకడున్నాడు. కంసుడికి ఎప్పుడు కృష్ణుడు అంటే భయం, కృష్ణుడు చంపుతాడేమో, కృష్ణుడు పొడుస్తాడేమో, కృష్ణుడు నన్ను ఏం చేస్తాడో అని కృష్ణుడు పెద్ద భయంతో కృష్ణుడిలో కలిసిపోయాడు. కాబట్టి ఆయనంటే భయం ఉన్నవాడు కూడా ఆయనలోనే కలిసిపోతాడు. ఎందుకని, ఇందులో ఏ లక్షణం ఉన్నా వాడికి ఎప్పుడూ హరే కనబడతాడు గనక. అసలు నిజం చెప్పాలంటే హరిని మిత్రత్వంతో కంటే శత్రుత్వముతో తొందరగా చేరచ్చు. ఏ వ్యక్తి అయినా నా దృష్టిలో వైరముతో చేరినంత తొందరగా భక్తితో చేరలేడు అని స్వయంగా నారదుడు చెప్పాడు ధర్మరాజుతో. మేమంతా భక్తులమే, కానీ మేము రోజుకు 1000 సార్లో లేక 2000 సార్లో నారాయణ స్మరణ చేస్తాం. అదే శత్రువైతేనో నిరంతరం హరినే స్మరిస్తాడు తిడుతూ తిడుతూ కోపంతో. ఇది నిజం కూడానండి. మనం కూడా ఇంత పురాణం చెప్పానన్ను మీరు ఈ కాసేపు నాక మర్చిపోతారు. అదే మీకు ఎవడ మీదన్నా కోపం వచ్చిందో, వాడు నా సీట్ లాగేశాడు, వాడు సీట్ లాగేశాడని రేపటిదాకా వాడే మీ మనసులో ఉంటాడు. శత్రుత్వం ఉన్నవాడిని తలుచుకున్నట్టుగా మిత్రుడిని తలుచుకోం మనం. అందుకే శత్రుత్వం చాలా ప్రమాదం. శత్రుత్వం వల్ల ఆ వ్యక్తే కనపడతాడనమాట. నిజం చెప్పాలంటే మనకి ప్రతిపక్ష నాయకులు మనల్ని తలుచుకున్నట్టుగా మన వాళ్ళు తలుచుకోరు మనల్ని, ఎందుకని ఎప్పుడు ద్వేషం గనక. అందుకని ఇక్కడ ఏమన్నాడు నారదుడు, వైరానుబంధనం బున చేరిన క్రియ విష్ణుదేవు చిరతర భక్తి చెరగరా దన్నితోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమున. వైరముతో చేరినంత తొందరగా, శత్రుత్వముతో చేరినంత తొందరగా విష్ణుమూర్తిని మిత్రత్వంతో చేరలేము అని నాకు అనిపిస్తున్నది. విష్ణువుని నిరంతర భక్తితో చేరలేం, వైరంతో చేరతాం. ఎందుకంటే వైరముతో ఎప్పుడు హృదయంలో ఉంటాడు గనక. అందుకే వైరభక్తి అని దానికి పేరన్నమాట. కాకపోతే ఈ మాట విని మళ్ళీ మీరు తొందరపడిపోయి ఇదేదో వైరముతో చేరితే భగవంతుడిని తొందరగా చేరచ్చు అనుకుని మీరు తిట్టడం మొదలెడితే మీకు ప్రమాదం. ఇది మనకి జన్మతః రావాలి, మధ్యలో రాకూడదు. శిశుపాలుడికి జన్మతః వైరభక్తి, మనకు జన్మతః మానసిక భక్తి ఉంది. ఇక్కడ ఈ విషయంలో కూడా ఒక ఉపనిషత్తు గాథ ఉందండో, అమ్మవారి గాథ ఒకటి ఉన్నది. పూర్వం ఒక కీకారణ్యంలో అమ్మవారి గుడి ఉండేది. అమ్మవారి గుళ్ళు అడవుల్లో ఎలా పెట్టేవారు, కొయ్యతో చేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టేవారు. చెక్క విగ్రహాలు ఇప్పటికి కూడా గరగలని చెక్కవే పెడతారు. పూర్తిగా కొయ్యతో తయారు చేయబడిన ఒక అమ్మవారి విగ్రహం, దానికి పసుపు పూసి కుంకం పూసి గుడ్లు కట్టి గాజులు వేసి అడవిలో పూజించేవారట. ఆ అడవిలో ఉన్న అమ్మవారి ఆలయానికి ఒక అర్చకుణ్ణి ఒక పల్లెటూరు నుంచి పిలిపించారు. ఈ పల్లెటూరు నుంచి అడవిలోకి 5 మైళ్ళు నడిచెళ్ళి పూజ చేసి మళ్ళీ తిరిగి వచ్చేవాడు ఆయన. పాపం ఆయనకి అడవిలోకి వెడితే పెద్దగా జీతం ఇచ్చేవారు కాదు. పోయేవాళ్ళు ఏమిస్తారు, జింక చర్మాలు, అడవి పప్పు ఇవి ఇచ్చేవారు. ఎవరైనా గుళ్ళోకి వస్తే చచ్చి చెడెప్పుడో పావలాయో పరకో వచ్చేది. ఆదాయం సరిగ్గా లేదు ఆయనకి. అయినా విసుక్కోకుండా అమ్మవారికి అలాగే అడవికి వెళ్ళి పూజ చేసేవాడు. ఓసారి ఏం జరిగింది, ఈయన అడవిలోకి గుళ్ళోకి పూజకి వెళ్ళే లోపు కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు గొడ్డలు పుచ్చుకుని అరణ్యానికి వెళ్ళాడు. ఆ పూట తీరా అడవిలోకి వెళ్ళగానే కట్టెలు కొట్టుకుందాం అనుకుంటున్న సమయానికి కుంభవృష్టి కురిసింది. 1 గంట సేపు వర్షం విడిచిపెట్టకుండా కురిసింది. ఆ వర్షానికి వీడు తడిసిపోతూ ఎక్కడన్నా తలదాచుకుందామని చూస్తే అక్కడ వాడి గుడి కనపడింది. గుళ్ళోకి వెళ్ళగానే ఎదురుగుండా దొంగతో ఉన్న అమ్మవారి విగ్రహం కనపడింది. వెంటనే వీడేమనుకున్నాడు, అమ్మాయి ఈ పూట నేను ఏదో నక్కం తొక్కొచ్చినట్టున్నాను, బయట వర్షానికి ఈ చెట్లన్నీ తడిసిపోయాయి, ఎండుకట్టెలు లేవు, ఈ లోపల ఏకంగా దొంగ ఉంది, ఈ దొంగని కొట్టి ముక్కలు చేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయనుకున్నాడు. వాడి దృష్టిలో అమ్మవారు అని తెలియదు పాపవాడు, వాడు మూర్ఖుడు అజ్ఞాని. అదొక దొంగ, ఏదో పసుపు పూశారు అనుకున్నాడు. వెంటనే గొడ్డలెత్తి దాన్ని కొట్టబోయాట. వెంటనే ఆ విగ్రహంలో ఉన్న అమ్మవారు, ఒరే మూర్ఖుడా, నేను అమ్మవారిని ఇందులో ఉన్నాను రో, ఈ కొట్టకురో అంది. వీడేమనుకున్నట్ట,
ఈ అమ్మవారి విగ్రహం వెనకాతలు, ఈ చెక్క వెనకాతలు, అమ్మవారిని కూడా అనుకోలే, చెక్క ముక్క వెనకాతలు ఎవరో దాక్కుని మాట్లాడుతున్నారు, చెక్క మాట్లాడడం ఏమిటి అనుకుని ఎవరో వెనకాతలుండి నాటకం ఆడుతున్నారు, నాకు తెలుసు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఈ చెక్క పగలగొట్టి ముక్కలు చేసి అమ్మేసుకుంటాను, నాకు డబ్బులు కావాలి అన్నట్ట. ఒరే నేను చెక్క ముక్కని కాదు రోయ్, వెనక నుంచి మాట్లాడటం లేదు రోయ్, నన్ను దిక్కుతో లేక దిక్కు తోచకుండా నరకకు రోయ్, నేను ఇందులో నమ్మను రోయ్ అందిట, నాకు నిదర్శనం ఏమిటన్నాడు వీడు. వెంటనే అమ్మవారు అందులోంచి బయటకు వచ్చి, నేను నిజంగా అమ్మవారిట్రా, నన్ను కొట్టకరా అందిట. మరి నేను కొట్టకపోతే నేను ఎలాగా బతకడం, నిన్ను కొట్టకుండా ఉండాలంటే నా పొట్టకి ఏదైనా ఇవ్వాలా అన్నాడు ఈయన. నా పొట్టకి ఏదైనా ఇచ్చావంటే నేను కొట్టనను కానీ డబ్బు ఇస్తున్నాను తీసుకో అని 100 బంగారు కాసులు మూటక్కడ బారేసి అమ్మవారు మాయమైపోయింది. వాడి కళ్ళు చీలమన్నాయి, గొడ్డల కింద పారేసి ఆ మోటిప్పి 100 కాసులే అని పిచ్చెక్కిపోయి నెత్తిపెద్ద పెట్టుకుపోయాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు అర్చకుడు. వాడు ఈ దృశ్యం చూశాడు, అమ్మా ఈ అమ్మవారు ఎంత అన్యాయం చేస్తోంది, రోజూ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజిస్తూ ఉంటే పావలా ఇవ్వదా, అటువంటిది వాడు గొడ్డలు పెట్టి కొడతానంటే 100 బంగారు కాసులు ఇస్తుందా, ఏ కేసు అయినా కాసు ఇవ్వాలంటే స్మాష్ చేయడమే దిక్కు అనుకున్నాడు. అనుకుని వెంటనే గొడ్డలు ఎత్తి ఆయన కూడా కొట్టబోయట ఆ విగ్రహాన్ని. వెంటనే వాడు కళ్ళు పోయాయి, గుడ్డివాడైపోయాడు. అమ్మో గుడ్డివాడైపోయానని ఏడుస్తూ కింద పాడేశాడు గొడ్డలి. అప్పుడు అమ్మవారింది, వారి మూర్ఖుడా, ఆ వచ్చిన వాడు అజ్ఞాని, వాడు మూఢుడు, వాడికి దేవుడు దయ్యము ఇలాంటివి తెలియదు, వాడి దృష్టిలో నేను పొయ్యిలో పెట్టుకోవడానికి పనికొచ్చే కట్టెని, కానీ నీ దృష్టిలోనో నిత్యం ధూపదీప నైవేద్యాలు అందుకునే అమ్మని, నువ్వు గనక నన్ను గొడ్డలతో కొట్టి ఉంటే సర్వనాశనమై కోట్ల యుగాలు నరకం పాలయ్యేవాడివి, అందుకే ఆ పని చేయకుండా నీ కళ్ళు తీశాను. ఒరే అజ్ఞాని యొక్క మార్గం విజ్ఞానికి పనికిరాదు, నీవు భక్తుడివి, నీ మార్గం భక్తి మార్గమే, వాడు మూర్ఖుడు గనక తిడతాడు, వాడు తిట్టాడని నువ్వు తిడితే నువ్వు నశిస్తావు, పైగా అజ్ఞాని తాత్కాలికంగా డబ్బు పట్టుకెళ్ళినా ఆ డబ్బు వాడికి ఉపయోగం లేదు అంది ఆవిడ. అనగానే నాకు కళ్ళు ఇస్తే ఇంక నేను ఎప్పుడు ఇలాంటి పిచ్చపని చేయనన్నాడు. వెంటనే కళ్ళు ఇచ్చింది, వెళ్ళి వాడింట్లో ఏం దొరుకుతుందో చూడరా అందిట. ఈయన ఇంటికి వెళ్ళాడు సాయంత్రం, ఆ కట్టెలు కొట్టేవాడు ఇంటికి వెళ్ళి చూశాడు. వీడి బంగారం రాగానే పిచ్చెక్కిపోయి పెళ్ళానికి చూపించాడు, చూసావా ఎంత డబ్బు అన్నాడు. వెంటనే భార్య అంది, వడ్డాణం చేయించుకుంటాను ఇవ్వా అంది. కొడుకు వచ్చి, నేను జోదమాడాలి తాగాలి ఇవ్వా అన్నట్ట. నేనివ్వనని వాళ్ళని తోసేసి బీరువాలో పెట్టాడు, దాంతో పెళ్ళం విషం కలిపిన అన్నం పెట్టేసింది. ఆ విషం కలిపిన అన్నం పెట్టి వాడి దగ్గర డబ్బులు లాక్కుందామని అన్నం అది పెట్టేసరికి కొడుకు వచ్చి గొడ్డలతో తల్లిని ఈ తండ్రిని కూడా నరికేశాడు, ఆ డబ్బు వాడు పట్టుకుపోయాడు. కాబట్టి అజ్ఞానం వల్ల వచ్చే డబ్బు నిలబడదు. ఇది కనిపెట్టిన అర్చకుడు, అమ్మా ఎంత పెద్ద పొరపాటు, అమ్మవారు అమ్మవారే, ఎప్పుడు నాకు మాత్రం నాస్తికత్వం పనికిరాదు అనుకుని ఆ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నట్ట. అమ్మని భక్తితో పూజించేవాడికి, ఆలయాన్ని నమ్ముకున్నవాడికి ఇవాళ వెంటనే డబ్బు రాకపోవచ్చు, కానీ నిత్య శాశ్వత ఆనందం ఇస్తాడు, పరబ్రహ్మ ఆనందం ఇస్తాడు, పొట్టకెప్పుడు లోటివ్వడు, కోట్లు రాకపోయినా హాయిగా సుఖంగా బ్రతికే జీవితం చాలదటండి. అందుకని అర్చకుడు జ్ఞానం పొందాడు ఆ క్షణంలో. ఇవి మనకి ఉపనిషత్తు కాదలు, ఊరికే చెప్పడంలో పెద్దలు. ఒరే నాయనలారా, కొంతమంది ఏదో కృష్ణుడిని తిట్టి శిశుపాలుడు లాంటి వాళ్ళు కలిసిపోయారన్న కథ విన్నప్పుడు మీకు కూడా మనస్సు లాగచ్చునేమో, కానీ మీకు ఆ మార్గం పనికిరాదు. మొదటి నుంచి భక్తితో ఉన్నవాడు పొరపాటును తిట్టడం మొదలెడితే వాడు నశించిపోతాడు, అజ్ఞానికి పాపం ఉండదు. ఇప్పుడు గుడి మీద ఏదో స్లాబ్ వెయ్యాలి లేదా రంగు వెయ్యాలి, ఆ రంగు వేసేవాడు పైకెక్కితే వాడికి పాపం రాదు. మీరు చూడండి, గుడి మీద కలశం ఉంటుంది, కలశానికి రంగు వేయాలంటే పాపం వాడు పైకెక్కి వేయాలి, కాబట్టి ఆ పని చేసేవాడికి దానివల్ల దోషం రాదు. అదే మీరు కావాలని కలశం మీద కాలు పెట్టండి, ఆ క్షణమే నశించిపోతాం, మహాపాపం అది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనని బట్టి, వాడి వృత్తిని బట్టి వాడికి పుణ్యపాపములు అంటుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వైరానుబంధముతో పరమాత్మని చేరినంత తొందరగా మిత్రత్వంతో చేరలేం, కానీ వైరం అందరికీ పనికిరాదు, కొన్ని కారణముల చేత వారికే పనికొస్తుంది అని నారదుడు ఇంకా చెప్పాడు. కీటకము తెచ్చి భ్రమరం ఉపాటవము నభం భ్రమింపభ్రాంతం వై తత్కీటకము భ్రమర రూపము పాటించి వహించు కాదే భయయోగమునన్. దీనికి భ్రమర కీటన్యాయము అని పేరు. అంటే తుమ్మెద పిల్లల్ని పెట్టదు, గుడ్లు పెట్టదు, తుమ్మెద ఒక పేడ పురుగును తీసుకొస్తుంది. పేడలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అలాంటి ఒక పురుగుని తుమ్మెద పట్టుకొచ్చి తన గూట్లో పెట్టి ఆ పురుగు చుట్టూత భమ్మని తిరుగుతుంది. అలా తిరుగుతూ ఉంటే ఆ గూట్లో ఉన్న పురుగు భయంతో ఈ శబ్దానికి భయపడిపోయి ఇలా గుడ్లప్పగించి చూస్తుందిట. ఈ పురుగు భయము వల్ల అటు ఇటు ఎగరలేక నా చుట్టూ భం భం అని తిరుగుతున్నటువంటిది ఎవరా అని తుమ్మెదకే చూస్తుంది. అలా చూడగా ఓ పావు గంట 20 నిమిషాల తర్వాత ఆ భయం వల్ల అలా చూస్తూ ఉన్నటువంటి పురుగు కూడా తుమ్మెదైపోతుంది. భయపెట్టి తుమ్మెద ఒక పురుగును కీటకాన్ని తుమ్మెదగా మారుస్తోంది. అందుకే దీనికి భ్రమర కీటన్యాయము అని పేరు. అలాగే భగవంతుడి మీద భయంతో భగవంతుడి మీద వైరంతో ఈ తుమ్మెద ఎలా అయితే పేడ పురుగును తుమ్మెదగా మారుస్తుందో అలాగే శ్రీ మహావిష్ణువు తన శత్రువుల్ని తన కింద మార్చి తనలో కలుపుకుంటున్నాడు. శిశుపాలుడు లాంటి వాళ్ళు కంసుడి లాంటి వాళ్ళు భయం వల్ల అయితేనే వైరం వల్ల అయితేనే ఆ పురుగులాగే ఆయన్నే తలుచుకుని చివరికి ఆయనలో కలిసిపోతున్నారు. ఇది భ్రమర కీటన్యాయం వంటిది భక్తి. అసలు ఏ మార్గమైనా ఒక్క మార్గం పట్టుకుంటే చాలు, నీకు నచ్చిన మార్గం ఒక్కటి పట్టుకుని పరమాత్మని సేవిస్తే ఆయనలో కలుస్తాం. ఏదైనా పర్వాలా. కామోత్కంఠత గోపికల్, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కౌసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమల్ మీరలు భక్తినేము ఇదే చక్రింగంటిమి ఎట్లైన వద్దా మధ్యాన గరిష్ఠుడైన హరి చందన్ వచ్చు ధాత్రీశ్వరా. ధర్మరాజా, ఏ వంకతో అయినా ఏ మార్గంలో అయినా మనం శ్రీ మహావిష్ణువులో ప్రవేశించవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఇష్టం, వారు దానినే అనుసరిస్తారు. గోపికలకి కృష్ణుడి మీద కామం ఉన్నది. కామం కూడా మామూలు కాదు, ఉత్కంఠత. పూర్తిగా కృష్ణుడే మాకు కావాలి, కృష్ణుడే సర్వం అని పదే 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 కృష్ణుణ్ణి తలుచుకుని కృష్ణుణ్ణి పొంది ఆయనలో లీనమై మోక్షం పొందారు. కాబట్టి కామోత్కంఠతతో గోపికలు కృష్ణుడిలో కలిసిపోయారు, భయంతో కంసుడు ఆయనలో కలిసిపోయాడు. కంసుడి కథ ఎలాగో దశమస్కంధంలో వింటాం. కంసుడు ఎంత భయం అండి కృష్ణుడంటే, తిరుగుతుంటే గడ్డిపరక తగిలితే కృష్ణుడు కొట్టాడు అనుకునేవాట. ఎక్కడన్నా సువాసన వస్తే ఈ పక్కన కృష్ణుడున్నాడు, కృష్ణుడి మెడలో వేసుకున్న దండ నుంచి వస్తోంది వాసన అనుకునేవాడు. ఈ విధంగా తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా సర్వకాల సర్వావస్థలలో ఈ ప్రపంచమంతా కృష్ణుడి కింద కనిపించి భయంతో వణికిపోయి చచ్చి ఆయనలో కలిసిపోయాడు. ఇంకా వైరముతో శిశుపాలుడు దంతవక్త్రుడి వంటి వాళ్ళు ఆయనలో కలిసిపోయారు. సంబంధులై వృష్ణులు, ఈ యాదవులంతా మా కృష్ణుడు మా బంధువు, మా అన్నయ్య మా తమ్ముడు, మా బావ మా భర్త, మా మరదలు, ఇలా రకరకాల భావనలు భావించి కృష్ణుడితో స్నేహం వల్ల, అంటే కృష్ణుడితో బాగా బంధుత్వం వల్ల, దగ్గర బంధుత్వం వల్ల ఆయనలో కలిసిపోయారు. యాదవులకున్న బంధుత్వం ఎవరికి లేదుగా, కృష్ణుడిని అలా అరిచేతులు తిప్పుకున్నట్టు తిప్పుకున్నారు కొంతకాలం పాటు వాళ్ళు. కాబట్టి బంధువులై శ్రీకృష్ణుడిలో కలిసిపోయారు యాదవులు. ఇంకా మీరు ప్రేమతో కృష్ణుడిని పట్టుకున్నారు. ధర్మరాజుకి అర్జునుడికి వీళ్లకున్న ప్రేమ ఇంకెవరికి లేదట, దానికి ప్రేమ భక్తి అని పేరు. కుంతీదేవి, ధర్మరాజు, ఇంకా ఆయన తమ్ముళ్ళు ద్రౌపది, వీళ్ళంతా ఎంతో ప్రేమతో కృష్ణుడు మావాడు మావాడని బిడ్డల కంటే ఎక్కువ ప్రేమించారు, పరంధాముని కంటే ఎక్కువ ప్రేమించారు. ఆ ప్రేమతో మీరు ఆయనలో కలిసిపోతున్నారు. ఇంకా మేం భక్తితో కృష్ణ వాసుదేవ అంటూ రోజు పరమభక్తితో ఏకాంత భక్తితో ఆయన్ని తలుచుకుంటున్నాం. ఈ చెబుతున్నది నారదుడు ధర్మరాజు గారికి. అదే ఘట్టాన్ని పరీక్షిత్తుకు సుఖుడు చెబుతున్నాడు. అందుకే ఇక్కడ నారదుడు మేము భక్తితో ఆయనలో చేరిపోతున్నాం. ఇలా ఏ వంకతో అయినా ఏ మార్గంలో అయినా ఆ చక్రిని అవక్ర పరాక్రముణ్ణి పరమాత్ముణ్ణి పరంధాముణ్ణి పొందగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ఆయనలో లీనమవుతున్నాం, ఆయన ఉన్న వైకుంఠానికి వెళ్ళగలుగుతున్నాం. ధ్యానముతో మాత్రమే ఆయనని మనం ఇలా పొందవచ్చును. ఏ మార్గం అవలంబించామన్నది పక్కన పెట్టండి, మార్గంతో ఆయనకి పనిలేదు. భగవంతుడికి మార్గం అక్కర్లా, లక్ష్యం చాలు చివరికి. నువ్వు ఎలా వెళ్ళినా ఆయన దగ్గరికి ఎడుతున్నావా లేదట, అది మంచి మార్గమా చెడ్డ మార్గమా అనేది మామూలు మానవులకి, భగవంతుడికి అన్నీ ఒకటే. ఆయనని పొందడానికి స్మరణ ఒక్కటి చాలు, శత్రుత్వంతో స్మరించిన మిత్రత్వంతో స్మరించిన. పై పెచ్చు శిశుపాలుడు, మీ తల్లి చెల్లెలు కొడుకైన ఈ శిశుపాలుడు దంతవక్త్రుడు సామాన్యులా, వాళ్ళు ఈరోజు హరిలో కలవడం వెనక అతను చాలా పెద్ద గాథ ఉన్నది. వారు ఒకప్పుడు వైకుంఠానికి ద్వారపాలకులు, జయుడు విజయుడు అని పిలువబడేవారు. ఈ ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠంలో ఏడు ప్రాకారాలలో ఏడో ప్రాకారం దగ్గర కాపలా ఉంటారు వీళ్ళు. శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి ఏడు ప్రాకారాలు అంటే ఏడు కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. అందులో ఆరు ప్రాకారాలు దాటి ఏడో ప్రాకారం దగ్గరకు వచ్చాక అక్కడ గుమ్మం దగ్గర జయుడు విజయుడు శ్రీ మహావిష్ణువుకి కాపలా ఉండి లోపలికి ఎవరిని పెడితే వాళ్ళని పంపేవారు కాదు. ఒకరోజున వాళ్ళు అలా కాపలా కాస్తూ ఉన్నారు, వారి కర్మయోగం అలా కాలింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఎవరిని ఆ పూట లోపలికి వెళ్లకుండా అడ్డం కొట్టారట. సరిగ్గా ఆ సమయంలో సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడిన నలుగురు యోగులు అక్కడికి వచ్చారు. వీరు బ్రహ్మ మానసపుత్రులు, విష్ణువు యొక్క అంశతో పుట్టారు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఐదారేళ్ల పిల్లల్లా ఉంటారు. గోచి కూడా లేకుండా దిగంబరంగా ఉండేటటువంటి ఐదారు సంవత్సరముల బాలురు కింద ఉంటారు వారు. పరమయోగులు, ఏకాంత భక్తులు. అటువంటి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి సనక సనందనాదులు ఒక రోజున వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో అలా వస్తున్న పిల్లలను చూచి అపహాస్యం చేశారట వీళ్ళు. గొడ్డిప్పుకున్న పిల్లలు, చిన్నపిల్లలు వైకుంఠానికి వచ్చారు, పొరపాట్లు వచ్చేసారేమో అనుకున్నారట. ఎంతో శక్తి లేకపోతే వైకుంఠానికి ఎలా వెళ్ళగలరండి, మీరు వెళ్ళాలంటే వెళ్ళగలరా, అంత తేలిక. అయినా ఆ పూట వాళ్ళకి కళ్ళు మూసుకుపోయి అజ్ఞానం కలిగి కొంచెం కర్మయోగం వల్ల ఈ మహానుభావులు కాకపోతే ఇక్కడికి రాలేరనే విషయం గుర్తుపోయి వాళ్ళు ఆ వస్తున్న వాళ్ళని లోపలికి వెళ్లకుండా నిరోధించారు. డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్త మానసదంభకులం త్వరగనీక తరివిరధీశ వారించిన తమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోని నవారితులై పుట్టుడనుచు వసుధాధీశ. వాళ్ళు పిల్లలు, ఏ మూలకైనా లెక్క లేకుండా వెళ్ళగలిగే మహిమ కలిగిన వాళ్ళు. వాళ్ళు వెళ్లలేని చోటంటూ లేదు. ఈ భువన బ్రహ్మాండాలలో 14 భువనాలే కాదు, అనేక కోటి బ్రహ్మాండాలలో ఎక్కడికైనా వెళ్ళగలరట. నిరంతరం హరినామస్మరణ చేసి ఆ హరినామస్మరణం వల్ల వచ్చే ఆనందంతో తమను తాము మర్చిపోతారు. నిజంగా హరినామస్మరణ భక్తితో చేస్తే మనని మనం మర్చిపోతాం. ఆ ఆనందంతో మన శరీరం పొంగిపోతుంది, తన్మయత్వం వస్తుంది. అలాంటి తన్మయత్వంతో పొంగిపోతూ వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ముక్తమానస దంభకులు అంటే అహంకారం వంటివి లేవు మనస్సులో. కాఠిన్యం, అహంకారం ఇటువంటి దుర్లక్షణములు లేవు, కపటత్వం లేదు. పుణ్యాత్ములు వాళ్ళు. అటువంటి వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా, ఏ లోపలికి వెళ్ళొద్దు చిన్నపిల్లలారా, గొడ్డలు లేకుండా లోపలికి వెళ్ళిపోతారా, శ్రీమన్నారాయణుని దర్శనానికి వెళ్ళిపోతున్నారు, పైగా ఎవర్రా అసలు మిమ్మల్ని ఇక్కడ దాకా రానిచ్చింది అని కర్రలతో గదలతో అడ్డం కొట్టి పండి పండి అని అదిలించారు. అలా అదిలించగానే ఆ పిన్న పెద్దలు, అవడానికి చిన్నపిల్లల్లా కనపడుతున్న మహానుభావులైన వాళ్ళు ఆగ్రహించి ఆగలేక పళ్ళు పటపట కొరికి, ఎప్పుడూ కోపం రాదు వారికి, ఎప్పుడూ శాంతంతో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ పూట కోపం వచ్చి, మూర్ఖుల్లారా, ఇది పరమ దుష్కార్యం. శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి కాపలా ఉంటూ, అందులో ఆఖరి ప్రాకారం దగ్గర కాపలా ఉంటూ, కొంతమంది వెళ్ళవచ్చు, కొందరు వెళ్ళకూడదు, కొందరు బుద్ధిమంతులు, కొందరు దుర్బుద్ధిపరులు, కొందరు పిల్లలు, కొందరు పెద్దవాళ్ళనే భేదభావం కలిగి ఉంటారా. ఎంత శక్తి లేకపోతే వైకుంఠం దగ్గరికి రాగలరా ఎవరైనా. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా అందరూ ఒకటే, పరమాత్మ దర్శనం కోసం వస్తారు. ఆ పరమాత్మని అనుగ్రహం లేనివాడు ఇక్కడికి రాడు. అలా వచ్చిన వాళ్ళ దగ్గర మీరు వేరు బుద్ధి చూపించారు, విషమ బుద్ధి చూపించారు, దుర్బుద్ధి చూపించారు, మమ్మల్ని సామాన్యులుగా భావించారు. అసలు విష్ణువుకి స్వపర భేదం లేదు, అందరూ ఆయన వాళ్లే. అయినా ఆయన దగ్గర పనిచేస్తూ ఆయనలాగే ఉన్న మీరు మాత్రం స్వపర భేదం చూపించారు, మమ్మల్ని తిరస్కరించారు. ఇది రాక్షస గుణం, అసుర గుణం. ఇటువంటి అసుర బుద్ధి కలిగిన వారు వైకుంఠంలో ఉండడానికి పనికిరారు గనక ఓరి, మీరిద్దరూ భూలోకంలో 3 జన్మల పాటు రాక్షసులై ఏ విష్ణువు దగ్గర కాపలా కాస్తున్నారో ఆయన్నే తిట్టి తిట్టి చివరికి ఆయన చేతిలో చచ్చి తిరిగి వైకుంఠం చొచ్చి ఆయన అనుగ్రహం పొందండి అని వారు చెప్పించగానే వీరు కాళ్ల మీద పడిపోయి మాకు శాపావధి ఇమ్మన్నారట. అయితే చెబుతున్నాం, మీరు మొదటి జన్మలో దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుడతారు, వరాహ రూపంలో నరసింహ రూపంలో శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని సంహరిస్తాడు, చచ్చి తిరిగి వైకుంఠానికి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో కైకసి అని పేరు కలిగిన రాక్షస స్త్రీకి విశ్రవసుడి వల్ల రావణ కుంభకర్ణులుగా పుడతారు. ఆ జన్మలో రామావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని సంహరిస్తాడు. ఆ తర్వాత మీరు వసుదేవుడి చెల్లెలికి కొడుకులుగా పుట్టి శిశుపాలుడు దంతవక్త్రుడు అనే పేర్లు పొంది కృష్ణుడి చేతిలో మరణిస్తారు. ఆ తర్వాత శాశ్వతంగా వైకుంఠానికి వస్తారు. ఈ మూడు జన్మలు మాత్రమే, ఇక మీకు వేరే జన్మలు లేవు. ఈ మూడు జన్మలలోనూ మీరు విష్ణువుని పరమద్వేషంతో చూస్తారు. అంత ద్వేషంతో అయినా ఆయన నామే స్మరిస్తారు. ఆ నామస్మరణ వల్ల చివరికి ఆయన చేతిలోనే మరణించి తిరిగి ఇందులోకి వచ్చి పడిపోండి అనగానే వాళ్ళు టక్కని భూలోకంలో కూరారు. అదిగో ఆ కూలిపోయినటువంటి వాళ్లే ఆ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, ఇప్పుడు మీ తల్లి చెల్లెలి పిల్లలైన శిశుపాల దంతభక్తులు. వీళ్ళు ఆ శాపప్రభావంతో వక్రం వెంతయులేకపాయని మహావైరంబుతో నిత్యజాత క్రోధస్మరణంబులన్ వెదలితో ద్యత్పాప సంఘాతులై చక్రింజందిరి వారి పారిశ్యచరులై సారూప్య భావంబునన్ చక్రచ్ఛన్న శిరస్కులై మునివచో సంప్రాప్తితో గేయులై. పూర్వం వాళ్ళు ఆ విష్ణువు దగ్గర ఉన్నటువంటి అహంకారం వల్ల సనకసనందనాథుల శాపానికి గురై భూమి మీద పుట్టి ఎంత కూడా వక్రత విడిచిపెట్టకుండా నిరంతరం హరి మీద ద్వేషంతో హరిని చంపుతాం పొడుస్తామని తిట్టుకుంటూ ఆ హరిని తలుచుకుంటూ హరిని నిద్దట్లో కూడా తలుచుకుంటూ చివరికి ఈనాడు చక్రచ్ఛన్న శిరస్కులై శ్రీ మహావిష్ణువు చక్రం వల్ల తలకాయలు తెగిపోగా మునివచ శాపావధి ప్రాప్తులై ఆనాడు ఆ మునులిచ్చిన శాపము అవధి అయిపోగా, అంటే లిమిట్ దాటిపోయిందనమాట, ఆ శాపం దాటిపోగా ఇప్పుడు ఆయన చేతిలో చచ్చి వైకుంఠానికి వెళ్లాలంటే ఒక మార్గం ఉండాలి. ఆయన శరీరంలో చేరి శరీరము గుండా వైకుంఠానికి వెడతారు. వైకుంఠానికి డైరెక్ట్గా వెళ్ళలేరు. శాపంలో ఉన్నవాళ్ళు ఆ శాప విముక్తి పొంది వైకుంఠానికి వెళ్లాలంటే ముందు విష్ణువులో చేరాలి. అప్పుడు ఆ విష్ణువు శరీరం నుంచి జయ విజయులుగా పైకెళ్లారు. ఇప్పుడు మీ కృష్ణుడిలో చేరిపోయిన శిశుపాలుడు ఆయన అనుగ్రహంతో మరునాడే దివ్య రూపం ధరించి వైకుంఠం చేరాడు. ఆయనతో పాటు దంతవక్త్రుడు చేరాడు. ఈ ఇద్దరు కూడా చెరో పక్కన మళ్లీ జయ విజయులుగా ఉన్నారు. ఇది వారి యొక్క పూర్వ చరిత్ర. అందువల్లే శ్రీకృష్ణుడిలో కలిసిపోయారు, వైరముతో ఆయనలో చేరారు అని చెప్పగానే ఆయన ఏమడిగాడో, ఈయన ఏం సమాధానం చెప్పాడో ఈ విశేషాలు రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:25కు ముచ్చటించుకుంటాం. అంటే ఇక హిరణ్యకశిపుడి చరిత్ర, ప్రహ్లాద చరిత్ర ప్రారంభమవుతుంది రేపటి నుంచి. కాబట్టి భక్తులంతా యథాప్రకారంగా 6:20 కల్లా రండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.